సహోదరు ఆర్మన్, ధన్యవాదాలు మీకు. ప్రభుముల దేవిచ్చను స్నేహితులారా, ప్రాతకాల వేళ శుభాలు మీకు. మరియు ఉదయ వేళ ఇక్కడ ఉండటం బట్టి సంతోషంగా ఉన్నది నాకు. నాకు నేనుగా ఇది నాకు ఒక తలవని తలంపు. మరి సభికులు కూడా అది అలాంటిదేనని నేను నిజంగా తలస్తున్నాను. వందనాలు సహోదరి. సంఘానికి తెచ్చిన కొరకై కొద్దిగా ఒకటి ప్రభు నా హృదయంలో పెట్టినట్లుగా అగుపిస్తున్నది. అది చేయు సమయము ఇదేనని నేను తలంచాను. ఈ ఉదయ వేళ ఇక్కడ మనం ఉంటామని అనుకోకుండానే సంఘానికి నా యొద్ద ఒక వర్తమానం ఉన్నదని నేను ప్రకటన చేశాను. దేవుడు అనుమతించినట్లయితే రానున్న ఆదివారానికి ఆ వర్తమానమిస్తాను. కొద్దిగా ఎక్కువ సమయం ఉండవలసి ఉంటున్నది కనుక అది బహుశా 12:30 ఆ సమయం వరకు అది కాలేదేమో. ఎంతో కాలం నుండి నా హృదయంలో అది ఉన్నది. నేనెందుకు సువార్త పొలములో చురుకుగా ఉండలేకపోతున్నానని జనులకు జవాబు చెప్పవలసి ఉన్నది. నేను దాని గురించి అంతా బోధించాను, అయితే అది సరిగ్గా ఎక్కడుండవలను అక్కడికి రాలేదు. కాబట్టి నేను అనుకుంటున్నాను, ప్రభుచితమైతే రానున్న ఆదివారం అలా నా సమయాన్ని నేను తీసుకుని అట్టి కారణం ఎందుకు మీరు తెలుసుకోలాగునా చేస్తాను. లేఖన ప్రకారంగా ఏమి జరుగుతుందో, ఎందుకు ఇదంతా జరుగుతున్నదో గమనిస్తున్నారా? ఎందుకంటే విదేశాలకు మరొక చోటుకు నేరుగా నేను బహుశా నేను వెళ్లనై ఉన్నాను. ఆయనను ఎక్కడికి వెళ్లమని చెప్పనై ఉన్నాడో అది చూచిన కొరకై నేను ఇప్పుడు కనిపెడుతున్నాను. 2 లేక 3 రాత్రుల క్రితము మధ్యరాత్రి వేళలో ఫోన్ కాల్ వచ్చినది. అది ఆసుపత్రిలో ఉన్న ఒక స్త్రీ కొరకై ప్రార్థించమని. వారు నన్ను పిలిచి ప్రార్థించండి అని చెప్పారు. వారు నాకిచ్చిన పేరును నేను మర్చిపోయాను. మన మందిరంలో ఉన్న రంగుజాతి స్త్రీ అయిన శ్రీమతి జేమ్స్ బెల్ ఆమె ఎంతో నమ్మకమైన సహోదరి. ఆమె స్నేహితురాలు కొరకై అని చెప్పబడినది. ఆ చెప్పిన పేరు షెపర్డ్ అనుకుంటాను. కాబట్టి నేను పడక మీద నుండి లేచి మోకరించాను మరియు నా భార్యతో చెప్పాను. ఫోన్ మ్రోగింది, మ్రోగుతుంది. ఆమె లేపాను. మనం శ్రీమతి షెపర్డ్ కొరకు ప్రార్థన చేయాలి. ఆమె సహోదరి జేమ్స్ బెల్ యొక్క స్నేహితురాలు. కాబట్టి మేము ఆమె కొరకు ప్రార్థించి తిరిగి నిద్రపోయాం. ఆ తర్వాత రోజు 10-11 గంటలకు తిరిగి ఫోన్ చేశారు. అది బిల్లు చేశాడు. అతను చెప్పాడు అది శ్రీమతి షెఫర్డ్ కాదు, శ్రీమతి బెల్ స్నేహితురాలు కాదు, సాక్షాత్తు ఆమె శ్రీమతి బెల్. అది బెల్ శ్రీమతి బెల్ ఆసుపత్రిలో అపాయకరమైన స్థితిలో ఉన్నది అని చెప్పాడు. ఆసుపత్రికి పరిగెత్తుకుని వెళ్లాను, అయితే ఆమె గతించిపోయినది. ప్రభువు శ్రీమతి బెల్ ను గృహానికి పిలిచాడు. సంవత్సరాల తరబడిగా శ్రీమతి బెల్ మందిరములో మనతో కలిసి నమ్మకంగా పనిచేయవారు. ఆమె భర్త జేమ్స్, నేను కలిసి నా తండ్రి గారితో అనేక సంవత్సరాలు కలిసి పనిచేశాము. మేము పెన్సిల్వేనియా నుండి ఇక్కడ ఉన్న కాల్గేట్ వరకు అనేక సంవత్సరాలు, బహుశా 30 సంవత్సరాలకు పైగా ఈ ఇనుప ముళ్ళు వ్యాపారం చేశాము. మేము సహోదరి బెల్ ను ప్రేమిస్తాము, ఎందుకంటే ఆమె యొక్క గంభీరమైన వ్యక్తి. ఆమెకు పిత్తకోశములో ఒక విధమైన చంపే రోగం వచ్చినది. ఆ కేసును బాగుగా ఎరిగిన ఆమె వైద్యుడు ఆ సమయంలో పట్టణంలో లేడు. ఒక కొత్త వైద్యుడు ఆమెను చూచుటకు వచ్చి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని సలహా ఇచ్చాడు. అది ఆమెను బ్రతికించలేకపోయినది. ఆ తర్వాత నేను అర్థం చేసుకున్నది, ఆమెను ఎప్పుడు చూచే వైద్యుడు శస్త్రచికిత్స విషయం చెప్పలేదు, ఎందుకంటే ఆమె బరువు ఎక్కువ. ఆమె పిత్త కోసం చెడిపోయి ఉండేది. అందులో ఆమెకి రాళ్లు మరేవేవో ఉన్నవి అని అనుకుంటాను. ప్రభు ఎంతో కనికరం గలవాడు. క్రితం అనేకం ఆమెకు సంభవించిన పలుమార్లు ప్రభు వాటి నుండి కాపాడాడు. అయితే అది జరిగిపోయినది. సరే, సంపూర్తిగా అది మనము అవగాహన చేసుకున్నట్లయితే మనం ఈ విధంగా చెప్పగలం, దేవుడు సహోదరి బెల్ ను పిలిచాడు. అది ఆ విధంగా జరగవలసి ఉండెను. చూశారా అది ఎలాగో తప్పిపోయినది. నా దగ్గరికి వచ్చి నేను అనుకున్నాను, మిస్సెస్ షెపర్డ్ అనుకున్నాను. మిస్ షెపర్డ్ నాకు తెలియదు, ఆమె ఈ ఉదయం ఇక్కడ ఉండి ఉండవచ్చును. నేను ఆమెను చూచి ఆమె ఎవరో తెలుసుకోవచ్చునా? అయితే అది మిస్సెస్ షెపర్డ్ అని చెప్పబడినది. అదంతా అలాగే జరిగిపోయినది. అది ఆ రూపేణ మిస్సెస్ బెల్ ఉండినట్లయితే నేనెక్కడికి వెళ్లి నేరుగా ఆమె కొరకు విజ్ఞప్తి చేసిన వాడను. చూశారా, ఆ విధంగా చేయుటకు దేవుడు అనుమతి చేయలేదు. కాబట్టి దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని మనం ఎరుగుదాము. సహోదరు బెల్ మన ప్రభును ప్రేమించున్నారని నాకు నిశ్చయంగా తెలుసు. ఆమె మంచి స్త్రీ. ఆమె మనలో ఒకరై ఉండెను. ఇక్కడ మనకేటా ఎలాంటి రంగుభేదాలు లేవు. దేవుని కుటుంబము రంగుభేదాలు చేయదు. మనం ఎర్రని వారమైనను, నల్లని వారమైనను, పసుపు రంగు, గోధుమ రంగు, తెలుపు రంగు, ఏ రంగు వారమైనను ఏమీ లేదు. మనము క్రీస్తులో సహోదరి సహోదరులము. కాబట్టి మనం ఆమెను ప్రేమిస్తున్నాము. మందిరములో మనం ఆమెను పొగుట్టుకున్నాము. ఒక మూలలో కూర్చొని పెద్దగా ఆమెన్లు చెప్పే ఆమెను, సహోదరి బెల్ ను నేను ఎలా పొగుట్టుకున్నాను. ఆమెను ఇంటికి తీసుకెళ్తూ ప్రభువైన యేసును గుర్చి ఆమె ఇంటి దగ్గర మాట్లాడుతుండే. నేను సరిగా అర్థం చేసుకుంటే కొద్ది నిమిషాల వరకు నాకు తెలియదు, మందిరంలోనే ఆమె యొక్క అంత్యక్రియలు జరుగునని నేను అనుకుంటున్నాను. ఈ వారంలో మంగళవారం 1 గంటకు కనుక ఆ సమాధి కార్యక్రమానికి నీవు నేను హాజరవుతాము. అయితే సభికులలో ఈ ఉదయం ఒకరు తరిగిపోయారు. మన సహోదరి బెల్ గౌరవార్థమై ఓ క్షణం తల్ల వంచి నిలబడదాం.
God of life, who gives
ప్రాణమిచ్చువాడవు, ప్రాణము తీసివేవాడవైన జీవంగల దేవా, పురాతన కాలములను ఏవు చెప్పిన రీతిగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను అని కొన్ని సంవత్సరాల క్రితము సహోదరి బెల్ను దేవుని గంభీరమైన కామన్ వెళ్తలో మాతో కలిసి ఒక సహా సహోదరి పౌరురాలిగా ఉండటం కొరకై నీవు ఆమెను మా మధ్యను మా మధ్యకు పంపియున్నావు. మాకంటే ముందుగా ఆమె కలిగి ఉన్న ప్రతి అనుభూతిని బట్టి నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఆమె ఎంతగా పడియున్నది. పరిశుద్ధాత్మతు నింపబడి ఎంతగా ఆమె కేకలు అరుపులు పెట్టినదో. ఆమె యేసుక్రీస్తు సువార్త కొరకు ఆమె సిగ్గుపడలేదు. ఎందుకనగా అది ఆమెకు రక్షణార్థమైన దేవుని బలమై ఉండెను. ఆమె సంవత్సరాలు లెక్కించి చూడగా కాలం వచ్చినప్పుడు మేమంతా లెక్క చెప్పవలసిన వారమై ఉంటున్నాము. నీ యొక్క సన్నిధానములో ఆమె ఉండి కొరకై ఈ ఉదయ వేళ మా యొద్ద నుండి నీవు ఆమెను తీసుకుని ఉన్నావు. కనుక అది నిజమైండగా మేమిది విడిచినప్పుడు మేము దేవుని సన్నిధిలో ఉంటాము. ఓ దేవా, వాటి అన్నింటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఆమె భర్త అయిన నా స్నేహితుడు జేమ్స్ ను, ఆమె కుమారుని, కుమార్తెలను, వారందరిని నీవు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాము. జర్మనీలో ఉండి సైన్యంలో ఉన్న ఆమె కుమారుడు గతించిన అతని తల్లికి ఆఖరి గౌరవార్థాలు చెల్లించడం కొరకై అతని విమానంలో వచ్చుచున్నాడని గ్రహిస్తున్నాము. ఈ ఉదయ వేళ ఆ యవనస్తుని హృదయం ఎంత తబ్బిబ్బులైపోతుందో. ప్రభుని దేవా, అతనికై నేను ప్రార్థిస్తున్నాను. అతని ఆశీర్వదించండి, జిమ్మిని ఆశీర్వదించండి. అలసిరి ఘడియల్లో తన కుటుంబ జీవనోపాధికై పని చేయుచున్న అతని చూడగా ఆ పెద్ద కుటుంబం విచ్ఛిన్నము కాకూడదని ప్రార్థిస్తున్నాను. అయితే ఆ కుటుంబ చక్రం ఆ తీరానున్న ఆ దేశంలో విడిపోదు. ప్రభువా, బహుశా మా స్థలంగా కవచాన్ని, మా నిలబడుకున్న దట్టిని మేము కొద్దిగా బిగించుకుని గత వారంలో ఉన్న వారిలో ఒకరు తక్కువతో యుద్ధానికి మేమిప్పుడు వెళ్ళదుము కాక ఏవే మమ్మల్ని పోషించి బలపరిచి దీన్ని కొనసాగించడానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఒక దినాన అద్దరిన మేమంతా కొడుకుందుము కాక. యేసు నామమున అడుగుతున్నాము, ఆమేన్.
Now may the soul of our departed sister rest in
peace. గతించిన సహోదరి యొక్క ఆత్మకు సమాధాన విశ్రాంతి కలుగును గాక.
I would like to say that her
ఆమె యొక్క సమాధి కార్యక్రమము ఆదివారం లేదు మంగళవారం అని నేను తెలియజేస్తున్నాను. రావాలని ఆశించిన వారు ఎవరైనా రావచ్చును. సహోదరు నేవిల్ ఏర్పాట్లు చేస్తాననుకుంటాను. మీరు వారిని చూడండి, కలవండి. చూడండి, చాలా మంది లేదు కదా. ఇక్కడ వెనకాల ఉన్న సహోదరి సహోదరుడు కూర్చుంటూ స్థలం ఉన్నదా? సహోదరి స్లాటర్, మీ విన్నపం నేను స్వీకరించాను. ఇంకో సహోదరి రాబిట్ విషజ్వరంతో బాధపడుతున్న జీన్ స్లాటర్ యొద్దకు వెళ్ళున్నది ప్రార్థించుటకు. నిజంగా అది ఇబ్బందికరమైన విషయమే. అయితే ఆమెకు ఆరోగ్యం ఇవ్వగల దేవుని మనము నమ్ముకున్నాము. కొన్ని లేఖనాలు చదవాలనుకుంటున్నాము. నా సమయాన్ని తీసుకుని ఈ ఉదయం నేను ఉపదేశం చేయాలని ఆశపడుతున్నాను. నేను అరిజోనా నుండి వచ్చినది మొదలు నా గొంతు కొద్దిగా కరుకుగా ఉన్నది. వచ్చే ఆదివారం మరవద్దు, బిల్లీ ప్రకటనలు పంపి ఉంటాడని అనుకుంటున్నాను. అది కొద్దిగా ఎక్కువసేపు ఉండే కుటుమే ఉంటుంది, కనుక ఎంత త్వరగా రాగలిగితే అంత త్వరగా రండి. సరిగ్గా 9:00 ప్రారంభిద్దాం, లేక 10:00 నా భావం. గుర్తుంచుకోండి, బహుశా 12:30 లేదా 1:00, 3 లేదా 4 గంటలకు పైగా నేను లేఖనాలే తీసుకోవాలని ఆశపడుతున్నాను. మీ యొక్క పెన్సిళ్లు కాగితాలు తీసుకురండి, అక్కడ ఉంచండి. ఏదైనా ప్రశ్న ఉన్నదా అడగండి. దాన్ని గమనిస్తున్నారా? సాధ్యమైనంత వరకు బహుశా మేమది వివరించడానికి సహాయం చేస్తాం. ఇప్పుడు మొట్టమొదటిగా కొన్ని లేఖనాలు చదువుకుందాం. బైబిల్ గ్రంథంలోని 3 స్థలాల్లో నుండి నేను చదవాలనుకుంటున్నాను. మీరది గుర్తింపు చేసుకోవాలనుకున్నట్లయితే అందులో మొదటిది మీ యొక్క పెన్సిల్ ఉన్నట్లయితే చేయండి. ఈ ఉదయం అనేకమైన పాఠాలను లేక లేఖనాలను నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను, లేదా నేను అవి చూపిస్తాను. మొదటిది 1 పేతురు 5:8-10 FSC 6:10-15 మరియు Daniel 12:1-14. ఇప్పుడు మనం చదువుతూ మన సమయాన్ని తీసుకుందాము. ప్రతి ఒక్కరూ బాగా కూర్చుని ఉన్నారు, ఇంకా కొంతమంది వెనకాల ప్రక్కలు నిలబడి ఉన్నారు. అయితే ఎంతగా సాధ్యమైతే అంత త్వరగా అవి తీసుకుని మీకు చూపిస్తాను. ఆ తర్వాత వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈ ఉదయం ఇక్కడ పడి ఉన్న ఒక స్త్రీ ఉన్నది. ఆమె ఎంతగానో జబ్బుగా ఉన్నది. ఆమె నిన్న మరీ జబ్బుతో ఉన్నదని నేను గ్రహించాను. నేను ఆమెకు ప్రార్థన చేయకముందు మొదట ఆమె వినాలని నేను ఆశపడుతున్నాను. ఆమె యొక్క పరిస్థితులు నాకు తెలుసు. ఆమె ఎంతో జబ్బుగా ఉన్నది. అయితే అన్ని జబ్బులను జయించిన పరలోకపు తండ్రి మనకు ఒకరు ఉన్నారని ఉన్నారు. ఆమె చదవనట్లయితే ఆమెను చదవమని శ్రీమతి బుట్స్ ను నేను అడిగాను. అయితే ఆమె కొంచెం ఐశ్వర్యత చూయించినది. అలా చేయటానికి ఒక వ్యాసం, దాన్ని బట్టి వైద్యుడు నిజంగా ఆశ్చర్యపోయాడు. అతడు దైవిక స్వస్థత గురించి విమర్శకుడుగా ఉన్నప్పుడు ఎవరు కూడా తన ఆఫీసులో దాని గురించి మాట్లాడటకు అతడు అనుమతించేవాడు కాదు. అతని ఒక నర్స్ సహా మాట్లాడటకు అనుమతించడు. కాబట్టి అలా జరిగినది. ఒక పెద్ద క్యాన్సర్ తో ఉన్న రోగి వచ్చినది. అతడు ఏమి చేయలేకపోయాడు, కనుక మరొక ఆసుపత్రికి ఆమెను పంపించాడు. వారు ఏమి చేయలేక తిరిగి పంపించారు ఆమెను. అది ఆమె రొమ్ము మీద ఉన్నది, భయంకర స్థితిలో ఉన్నది, చర్మం అంతా తినివేసినది. అది రొమ్ముల్లోకి, ఆ తర్వాత ప్రక్కటెముకల్లోకి ప్రాగిపోయినది. నా అర్థం మీరు అర్థం చేసుకున్నారనుకుంటాను. ఈ ఉదయం మనతో కూర్చున్నటువంటి మన చిన్న డాక్టర్ స్నేహితుడు అక్కడున్నాడు. సరే, తన వస్తువులన్నీ అతడు సిద్ధపరచుకున్నాడు. శస్త్రచికిత్స చేసి రొమ్మును తీసివేయాలని ఆమె కోరుతున్నదని అతడు తెలుసుకున్నాడు. ఆమె యొక్క రక్తపు ధారలతో కూడిన పని అది. అతడు అన్ని సంశుద్ధపరచుకున్నాడు. నర్సు ఆమెను సిద్ధపరిచి ఆపరేషన్ గదిలోకి తెచ్చి ఉన్నది. రొమ్మును కోసివేయుట కొరకై వైద్యుడు అతని యొక్క అనుచరులు వినియోగించు పరికరములు తెచ్చుడుకై ఆమె తిరిగి వెళ్లిపోయినది. కాబట్టి తువాలు తదితరమైనవి అక్కడ ఆమె దగ్గర వారు పెట్టిన్నారు. అతను అటు ఇటు తిరుగుతుండగా ఆమె భర్త ఆ గదిలో కూర్చుని ప్రార్థించవచ్చునా అని అడిగాడు. అతడు హోలీనెస్ బోధకుడు. అతడు అలా పడక ప్రక్కన కాళ్ళ యొద్ద కూర్చుని ప్రార్థిస్తున్నాడు. కాబట్టి వైద్యుడు అది ఇష్టపడలేదు. అతని దగ్గర ఉండి కొరకై అతను ఎంతసేపు అయితే చూడడో అంతవరకు అది అతని బాధపరచలేదు. ఎందుకనగా అది మూర్చలేదు, బాగానే ఉంటుందిలే అనుకున్నాడు. కాబట్టి కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు గదిలో గాబరపడినట్లుగా ఏదో కొట్టుకున్నట్లుగా ఉన్నది. వైద్యుడు తిరిగి వెళ్లి తన పరికరాలతో రొమ్ము తీసివేయుట కొరకై వెళ్లాడు. అతడు కట్టిన కట్లు ఒకదాని కూడా తీసివేస్తున్నాడు. రొమ్ము మీద ఎలాంటి మచ్చ కూడా అక్కడ లేదు. అతడు అడిగాడు, అది కదలిపోయినదా అని. నర్సు తన సాక్ష్యాన్ని చెప్పినది. ఇద్దరు వెళ్లిపోయి పెంతికోస్తు వారైపోయారు. పరిశుద్ధాత్మను నింపబడి ప్రభువును సేవిస్తున్నారు. ఒక్క మచ్చ కూడా లేదు. డాక్టర్ హెల్బర్గ్ తానే సాక్ష్యమిచ్చాడు. ఒక్క నిమిషం ముందుగా ఒక స్త్రీ అక్కడ పడి ఉన్నది, ఒక నర్స్ ఉన్నది, ఒక పెద్ద క్యాన్సర్ ఆమె రొమ్ములో నుండి నెట్టివేయబడినది. ఒక నిమిషం తర్వాత ఒక మచ్చ కూడా అక్కడ లేకుండా వెళ్లిపోయినది. అది ఇక్కడ అమెరికాలోని ఒక గొప్ప వైద్యుల నిదర్శన సాక్ష్యం. అది వెంటనే అతడు పశ్చాత్తాపడి పడ్డాడు. అతను చెప్పాడు, అతను సంఘములో సంఘ పెద్ద. చూసారా, నీ వెళ్లి ఒక స్థలమే అని ప్రజలు అనుకుంటారు. అవును, నీవొక మంచిది నేర్చుకుంటూ అక్కడికి వెళ్తున్నావా అని అంటారు. స్నేహితుడా, అది కాదు. కాదు, దేవుడు దేవుడే. ఆయన ఆనాడు ఎంత గొప్పవాడు, ఈనాడు అంత గొప్పవాడు. ఎప్పుడు అటువంటి వాడే అవుతాడు, ఎల్లప్పుడూ అలాగే ఉంటాడు. మనం ఆయన ప్రేమిద్దాం. ఇప్పుడు మనం మొదటి పేతురు 5:8 నుండి 10 వరకు చదువుకుందాం.
విభ్రమైన
బుద్ధి గల వారి మెలకువగా ఉండు. మీ విరోధైన అపవాది గర్జించడం వలె ఎవరిని మిగుడుదన అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధేయుడు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. దేవుడు ఎంతటి స్తోత్రార్హుడు. ఇప్పుడు ఎఫెసు పుస్తకంలో నుండి ఇప్పుడు మనం ఎఫెసు పుస్తకం తిప్పుదాం. 6:10 నుండి 17 వరకు చదువుకుందాం. నేను గుర్తు పెట్టుకున్నాను.
Finally, my brethren, be strong in the Lord and in the power of his might.
ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులయుండు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడు. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకును. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతియను మైమరువు తొడుగుకుని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకుని నిలువబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణైన శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఇప్పుడు దానియేలు పుస్తకం నుండి మరికొంత చదవాలనుకుంటున్నాను. దానియేలు 12:1 ఆరంభము, పెద్ద భాగం 14.
Stand up, the great prince which standeth for the children of thy people.
ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలం వరకు ఎన్నిటికని కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథములను దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకునిదరు. కొందరు నిత్యజీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పొలిన వారై ప్రకాశించదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికబగును అని నాతో మాటలాడు గాబ్రియలను నతడు చెప్పాను. దానియేలు నేను చూస్తుండగా మరిద్దరు మనుషులు ఏటి అవతల ఒడ్డున ఒకడును ఏటి ఇవతల ఒడ్డున ఒకడును నిలుచెరి. ఆ ఇద్దరులో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు వాని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తులని అడగగా నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను విట్టిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశ వైపున కెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకుని ఒక కాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తము లగున నేను. నేనిక్కడ నిలుపు చేస్తాననుకుంటున్నాను. నేను ఒక పాఠమును తీసుకుని అక్కడ ఒక పాఠము అక్కడ పిలువబడినప్పుడు అంతము ఈ విధంగా పిలువబడుతున్నది. ఏనాడు పోరాడినటువంటి మహా గొప్ప యుద్ధం ఒక పాఠానికి ఒకటి వినియోగించాలన్నదే అది. ఈ ఉదయవేళ ఒక పాఠము కొరకు ఇది ఎలాగూ నేను పొంది ఉన్నానగా, మేము అప్పుడే అరిజోనా నుండి ఇద్దరు ధర్మకర్తలతో ఇక్కడున్న సంఘం లేక వచ్చాం. వాస్తవంగా ఫీనిక్స్ సహోదరుడు షైర్తో కలిసి అతని మందిరంలో కూటమి కొరకై మేము వెళ్లాము. అయితే నేను అక్కడ కనుగొన్నదేమనగా ఒక సహోదరుడు పట్టణంలో నుండి గుడారంలో జరిగిస్తున్నాడు. నేను కుటుంబంలో పెట్టడానికి కొంచెం వెనుకాడాను. నేను అనుకున్నాను బహుశా ఆదివారం మధ్యాహ్నం కూటమి ఏర్పాటు చేయవచ్చును, అందువలన ఇతరులు ఎవరికి ఇబ్బంది ఉండబోదు అని నేను తలంచాను. అయితే తెలిసిన విషయం ఏంటంటే అతనికి ఆదివారం మధ్యాహ్నం కూడా కూటమి ఉన్నది. కూడిక జరిగించడానికి నేను కొంచెం బాధపడ్డాను. కాబట్టి సహోదరులమైన మేము ఆ దినాలలో వెళ్ళుట కంటే మేము వేట మాండుకుని ఉన్నాము. కాబట్టి మేము ఆ నగరంలోకి వెళ్లిపోయి అంత సంసిద్ధపడి సహోదరు ఎలెన్ కూటములకు వెళ్లాము. సహోదరు ఏ ఎలెన్ కూటాలు ఉన్నవి. కాబట్టి మేము కూటాలకు వెళ్లాము. సహోదరు ఎలెన్ గంభీరమైన ప్రసంగం చేశారు. సహోదరు ఎలెన్ ప్రసంగం వినుట వారి పాటలు వినుట కేకలు వేసి పాటలు పాడుట అదంతా మాకు గంభీరమైన తరుణం. మంచి కూటములు మేము అనుభవించాము. ఆ తర్వాత మార్గం అంతట్లో కూడా ప్రభు హస్తం మేము చూశాము. మేము ఎక్కడికి వెళ్ళినను ప్రభుని యేసు మమ్మల్ని కలుసుకున్నాడు. నీకు నీవు ఎడారిలో ఉండుట ఒక ప్రత్యేకంగా ఉంటుంది. దాని గురించి ఒక ప్రత్యేకత ఉన్నది. నీవెప్పుడైనా అలా ఒంటరిగా ఉన్నట్లయితే అక్కడ ఒకటి నిన్ను ఆకర్షిస్తున్నది. ఆ కారణము చేతనే బయట స్థలాల్లో ఉండటానికి నేను ఇష్టపడతాను. శత్రు యొక్క శక్తిని నీవు దూరంగా ఉంటావు, శక్తికి దూరంగా ఉంటావు. శత్రు యొక్క శక్తి ఇక్కడ ఉంటే దానికంటే కార్యాన్ని నిర్వర్తించిన కొరకై ఒకరు దొరికేంత వరకు దయ్యము హానికరము కానిది అవుతున్నది. అతడు పొందుకున్నాడు. సేనాయిలు దయ్యం పట్టిన రెండు వేల దయాలు పట్టిన వానిలో ఉండి వెళ్లగొట్టబడిన ఆ దయాలు మీకు జ్ఞాపకమున్నాయా? అవి ఇంకా కిడు చేయాలని కోరుకున్నవి. కాబట్టి ఆ పందుల్లోకి అవి వెళ్లాలని కోరుకున్నవి. కాబట్టి ఒక పనిని చేయుటకు ఒకరు ఒకటి ఉండవలసి ఉంటున్నది. ఆ విధముగానే దేవుడు చేస్తాడు. మనము ఆయనకు కావలసి ఉన్నది. మన ద్వారా పని చేయుట ఆయన మనపైన ఆధారపడతాడు. మేము ప్రయాణంలో ఉన్నప్పుడు చాలా మంది కలలతో వచ్చారు. ఉన్నది ఉన్నట్టుగా తప్ప ప్రభుని యేసు మరొక అనువాదం చెప్పలేదు. ఖచ్చితంగా అదే విధంగా చెప్పారు. ఆ తర్వాత ఆయన మాయలో ఎంతో దయగలిగిన వాడై మమ్మల్ని ఆటల్లోకి నడిపించి మేమెక్కడ ఉన్నామో మాకు తెలియచేశాడు. అలా చుట్టూ ఉన్నట్టుగా తెలుసా, అదెంతో అద్భుతం. రాత్రి చలమంట చుట్టూ కూర్చుని ఒకరికొరకు ఒకరికి దూరంగా ఉండి మైళ్లు 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 వ్యత్యాసంలో ఉన్న బండ పెటలలో ఉన్న చలి మంటల కాంతులు గమనిస్తూ ఉన్నాం. అదెంతో అద్భుతం. సంవత్సరాల తరబడిగా తన భార్యతో తగాదాగా ఉన్న ఒక సహోదరుడు అక్కడ ఉన్నాడు. కూటమి జరుగుతున్న స్థలములో ఆమె తల పైకెత్తినది. మీ తలలు దించండి అని నేను వారిని అడిగాను. వేదికపైనే ఆమెను విడిచిపెట్టకుండా ఉండినటువంటి దురాత్మ ఆమెలో ఉండిపోయినది. ఆ స్త్రీ ఎంతో అవిధేయతతో ఆమె తల ఎత్తుతూనే ఉన్నది. దురాత్మ ఆమెను విడిచి ఈమెలోకి వెళ్లిపోయినది. ఇది 14 సంవత్సరాల నుండి ఉన్నది. ఆ స్త్రీ ఎంతో భయంకర స్థితిలో ఉండిపోయినది. చివరికి మానసికంగా క్షీణించిపోయి ఆమె చేయకూడని కార్యాలు చేస్తుంది. ఉదాహరణంగా సొంత భర్తను వదిలిపెట్టి భర్తతో ఉంటూనే పరాయ పురుషులతో పెళ్లి చేసుకున్నది, నాకు తెలియదు అని చెప్తుంది. ఎందుకై పరీక్ష చేయడానికి ప్రయత్నం చేశారు వారు. అది ఏదో ఎమ్నీష్ అని పిలిచారు. డాక్టర్ దాన్నేమని పిలుస్తారు, దాన్ని అదేని పిలుస్తాడు, అదేనని నేను అనుకుంటున్నాను. అయితే అది అది కాదు, అది దురాత్మ. ఆ స్త్రీ నాకు మంచి స్నేహితురాలు. అయితే ఆ రాత్రి నుండి ఆమె నన్ను బహిరంగంగా ద్వేషిస్తున్నది. కారణమేంటో మీరు చూడగలరు. అయితే ఆమె భర్త వచ్చిన తర్వాత మేం ప్రార్థించడానికి మొక్కరించాము. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దిగివచ్చాడు. అది అది. ఆ తర్వాత అతను ఆమె భర్తకు కలలో కనిపించే రాత్రి అతను తిరిగి కలలో కనిపించాడు. అతను అనుకున్నాడు అది తమాషా అనుకున్నాడు. తన భార్య స్వస్థతకు అదే జవాబని చెప్పుటకు వచ్చాడు. పరిశుద్ధాత్మ ఎంతగా సంధిస్తాడో చూడండి. ఒక్క ట్యూషన్లో సహోదరు నార్మన్ తో ఇంకా తదితరులతో గంభీరమైన శక్తివంతమైన కార్యాలు బయలుపరచుట తిరిగి ప్రభువు చేయుట ఆరంభించాడు. ఒక రాత్రి ఈ ముగింపు నన్నేలా ఆకర్షించిందనగా నేను సహోదరు ఉడ్డుతోనూ సహోదరు సోత్మన్తో నిలబడి ఉన్నాను. అది రాత్రి 10 గంటల సమయం. నేను పైకి ఆకాశ వైపు చూస్తూ ఉన్నాను. ఒక గొప్ప భయం నన్ను కమ్ముకున్నది. నేను అనుకున్నాను అలా చూడు, గంభీరమైన పరలోక సైన్యము ప్రతిదీ కూడా సంపూర్ణమైన ఐకమత్యంతో ఉన్నది. సహోదరుడు అన్నాడు ఆ రెండు చిన్న నక్షత్రాలను చూడు, అది ఒక వెలుగు మాదిరిగా కనిపిస్తున్నవి కదా. నేనన్నాను సహోదరుడు అయితే చూడు, విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా ఆ పెద్ద పాలముంతా ఈ చిన్న పాలముంతా అనగా ఆ నక్షత్రాలు 2 అంగుళాల వ్యత్యాసంలో అగ్గపడవు. వాటికి ఎంత దూరంలో మనం ఉన్నామో వాటికి అవి అంత దూరాన ఉంటున్నవి. ఈ భూమికి అవి ప్రయాణం చేస్తే 1 గంటకు వేల మైళ్లు ప్రయాణం చేస్తుంది. అవి భూమికి చేరుటకు 100 మైళ్లు పడుతుంది. నేను చెప్పాను ఈ గంభీరమైన సువిశాలమైన ఇక్కడ ఉన్న పద్ధతిని వారు చెప్తారు. అద్దాల నుండి వారు చూచి 120 మిలియన్ల వెలుగు కాల ప్రకారం చూడగలమంటారు. అక్కడికి పైగా ఇంకా నక్షత్రాలు చంద్రుడు ఉన్నవి. వాటన్నిటినీ దేవుడు చేశాడు. వాటి మధ్య ఆయన కూర్చుని ఉన్నాడు అని నేను చెప్పాను. నాకు నిన్నగా చూయిస్తూ ఒకప్పుడు పరిశోధనశాలలో నేను చూశాను నక్షత్ర రాశిని లేక రాశి చక్రాన్ని కన్యతో అనుభవవుతూ క్యాన్సర్ కాలం గుండా వచ్చి తరువాత పులితో అనగా సింహముతో ముగుస్తుంది. క్రీస్తు మొదటి రాకడ కన్య ద్వారా, రెండవ రాకడ యూదా గోత్రపు సింహము ద్వారా. నేను చెప్పాను ఆ నక్షత్ర రాశిని నేను చూడుచుకై ప్రయత్నం చేశాను. నేను చూడలేకపోయాను. అయినప్పటికీ అది అక్కడ ఉన్నది. అనుభవజ్ఞులు అది అక్కడ ఉన్నదని ఎరుగుదురు. యోబు చూశాడు, ప్రజలది చూస్తూ ఉంటారు. ఒక దినాన అది బైబిల్ అయి ఉన్నది. అయితే మిలియన్ల వెలుగు సంవత్సరాల మొత్తములో వాటి మధ్య దేవుడే కూర్చొని ఆయన క్రిందకు చూస్తూ ఉన్నాడు. పౌలు అందులో ఉన్నాడు. నా తల్లి అందులో ఉన్నది. ఒకనొక చోటు నుండి క్రిందకు చూస్తున్నారు. ఓ పరలోక సైన్యం యొక్క క్రమాన్ని నేను తలంచాను. ఏ ఒక్కటి కూడా మార్గము తప్పుటలేదు. ప్రతిదీ తమ సమయాన్ని సంపూర్ణంగా నెరవేర్చుతున్నవి. దేవుని పరలోక సైన్యము సైనికుల గురించి నేను ఆలోచన చేశాను. చంద్రుడు తన క్రమాన్ని తప్పినట్లయితే ఏమి జరుగుతుంది? కొన్ని నిమిషాల్లోనే నీళ్లు తిరిగి భూమిని కప్పేస్తవి. దేవుడు దానిని ఏమి చేయాలని తీర్మానించుకున్నాడో ఆ విధంగా భూపై పోతుంది. ఎందుకంటే దానిపైన మనముడి కొరకై ఆయన చూశాడు. అది శూన్యముగాను నిరాకారముగాను ఉండెను, చీకటి దానిపైన కమ్మియుండెను, జలములు భూమిని కమ్మియుండెను. చంద్రుడు ఎప్పుడైనా కదలాడా? అది ఆ విధంగానే మరలా అలాగైపోతుంది. భూమికి చంద్రుడు కొంచెం ప్రక్కగా కదలినప్పుడు అలా అలలు పైకి వచ్చేస్తవి. అది క్రిందికి పోయినప్పుడు అది అలల వెంటాడుతున్నది. అది దేవుని యొక్క గొప్ప సైన్యం. అక్కడ ఉన్న దేవుని గంభీర సైన్యాన్ని గుర్చి నేను ఆలోచన చేస్తున్నాను. నేను పడుకోవడానికే వెళ్లాను, అవి ఏ ఒక్కటి వాటి స్థానాన్ని తొలగట్లేదు. అవన్నీ వాటి స్థానంలోనే ఉన్నవి. నేను ఆలోచన చేస్తున్నాను, వాటిలో ఎక్కడైనా కదలిక ఉన్నట్లయితే అది ఒక కారణమవుతున్నది, తత్ఫలితం భూమికి సంభవిస్తుంది. వాటిలో కొన్ని వాటి స్థానాన్ని కదలచున్నప్పుడు దాని ఫలం మనం చూస్తున్నాము. విఫలం జరుగుతున్నది, అది ప్రతిదానికి సంభవం జరుగుతున్నది. ఆ తర్వాత నేను ఇలాగూ ఆలోచన చేశాను, ఆ గంభీరమైన పరలోకు సైన్యము ఆ విధంగా తమ స్థానంలో ఉండి ప్రతి దానిని క్రమంలో ఉంచినట్లయితే భూస్తంభన సైన్యం యొక్క అవిధేయత విషయం ఏంటి? ఒకటి దాని క్రమము తప్పినట్లయితే సమస్తాన్ని కూడా అది ఎలా కురూపములోకి చేస్తున్నది? దేవుని ప్రణాళిక అంత కూడా ఒక సభ్యుడు క్రమము తప్పిన తలకిందులైపోతున్నది. ఆత్మిక క్రమమును కాపాడుటకై మనం నిరంతరము కృషి చేయవలసి ఉన్నది.
Bring this to a real healing service.
ఈ ఉదయవేళ దేవుని కొరకు ఈ నిజమైన స్వస్థత కొడికను తీసుకుని వస్తాను. ఈ కప్పు కింద ఒక గుంపుగా మనం ఈ ఉదయవేళ చేరి ఉన్నాం. ఈ ఉదయవేళ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని మంచి సమతల స్థానముందుంచి మన స్థానముందు మనమున్నట్లయితే అలాంటి గంభీరమైన శరీర ప్రాణములకు స్వస్థత కలుగు చేయను కాక. ప్రారంభంలో నేను చెప్పినట్లుగా డాక్టర్ హోల్బ్రూక్ భద్రతలో ఉన్న క్యాన్సర్ జబ్బుతో ఉండిన ఈ స్త్రీ దేవుడు గడబడ శబ్దము ఆసుపత్రిలో జరుగుతుండగా చేశాడు. మచ్చని కూడా విడిచిపెట్టకుండా ఆ క్యాన్సర్ పారిపోయినది. ఆ దేవుడే ఇక్కడ ఉన్నాడని మీకు తెలియదా? ఆయన ఎదురు చూచే ఒకటే ఒకటి ఏదంటే నక్షత్రాలు తమ స్థానాల్లో ఉన్నట్లుగా ఆయన యొక్క సైన్యం తమ స్థానాల్లో ఉండాలని ఆయన చూస్తున్నాడు. యుద్ధం మీద యుద్ధం, యుద్ధ సమాచారాలు మన విందున్నామని మీకు తెలుసా? భూమి నిలబడినట్లయితే అలా ఉన్నట్లయితే మనం ఇంకా మరిన్ని యుద్ధాలు ఉంటవి మనకింకా. అయితే భూమి ఎందంతటా రెండే రెండు శక్తులు మీరు గ్రహిస్తున్నారా? మన యొక్క జాతి విభేదాలంతట్లో కూడా వ్యక్తిగత విభేదాలన్నింటిలోనూ అన్నింటిలో అది రెండు శక్తులతో పైకెక్కిసిపోయినవి. రెండు శక్తులు మాత్రమే, రెండు రాజ్యాలు మాత్రమే ఉన్నవి. రెండు శక్తులు, రెండు రాజ్యాలు, మిగతావన్నీ మిగతా చిన్న చిన్న విషయాలు ఆ శక్తులతో సంబంధాలు కలిగి ఉంటవి. ఆ శక్తులు ఏవనగా దేవుని శక్తి, సాతాను శక్తి. పుట్టుకుని వచ్చే ప్రతి యుద్ధము, ప్రతి అక్రమము అవన్నీ కూడా దేవుని శక్తి వలనైనా స్వాధీనపరచబడాలి, లేదా సాతాను శక్తి వలనైనా స్వాధీనపరచబడాలి. ఎందుకంటే రెండు శక్తులు మాత్రమే ఉన్నవి. అవి జీవపు శక్తి, మరణపు శక్తి. అవే ఆ రెండు శక్తులు. సాతాను అతని శక్తిని అతను కలిగి ఉంటున్నాడు. అది తారుమారు చేయబడిన దేవుని శక్తి. నిజమైన శక్తి దానికి లేదు. సాతాను కలిగి ఉన్న ప్రతిదీ దేవుని శక్తిని తారుమారు చేయటే. మరణమనగా తారుమారు చేయబడిన జీవము, ఒక అబద్ధమనగా తారుమారు చేయబడిన నిజము. గమనిస్తున్నారా? వ్యభిచారము, నీతియుక్తమైన కార్యము దుర్వినియోగపరచడం. చూడండి, సాతాను కలిగిన ప్రతిదీ తారుమారు చేయబడిన ఒకటి అవుతున్నది. అయితే అది ఒక శక్తి.
And we are today sitting here and one or the other power is ee dinana ikkada kurchudam manamu
andulo yodhi oka shakti mallanu swadhinapachukobothunnadi kanaka dushtuni paradroludam ఆకాశ మండలమందలి నక్షత్రాల వలె మన స్థానాన్ని స్వీకరిద్దాం. బైబిల్ మాట్లాడుతున్న రీతిగా యూదా పుస్తకములో తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారు, మార్గము తప్పి తిరుగు చుక్కలు. మనము మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉండకూడదు. ఇది నిజమైతే దీనివైపు తిరుగుట, అది నిజమైతే దానివైపు తిరుగుట, అది జరిగినట్లయితే తిరుగుట, అది జరుగునని అటు తిరుగుట, అటు ఇటు తిరగవద్దు. నిజమైన సైనికుడు తన విధిని నిర్వర్తించిన రీతిగా ఆకాశ మండల మన నక్షత్రం వలె ఉండు, నిలబడు, అక్కడే ఉండు, నమ్ము. జీవమో లేక మరణమో. ఒక సైన్యము ఒక దేశం ఇంకో దేశంపైకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు మొదట అది కూర్చుని మంచి చెడుగులు సరిచూచుకుని దాని తర్వాత దేశంపైకి వెళ్ళడం సాధ్యమా కాదా అని చూచుకుంటవి. యేసుది బోధించాడు. ప్రజలది చేసినట్లయితే, ప్రజలది చేస్తే దేశం అలా కూర్చుని ఆగి రెండు వైపుల విషయాలను ఆలోచించేసినట్లయితే మనకి యుద్ధాలే ఉండవు సుమా. ఒక మనుషుడు అలా చేయకపోతే మొదటిగా దేశం యొక్క మిలిటరీ అధినేతలను వారు చేస్తున్నది వారి వారి అభిరుచులు ఆశయాలు సరియా కాదా అని చూడకపోతే ఎదురు సైన్యమును జయించుటకు తగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవా లేదా అని తెలుసుకోకపోతే వారు తప్పక ఓడిపోతారు. అక్కడే జనరల్ కస్టర్ చేసిన తొందరపాటు తప్పిదం. నేను అర్థం చేసుకునేదిగా జనరల్ కస్టర్ సూజ్ ప్రాంతం మీదకి వెళ్లవద్దని ప్రభుత్వం ద్వారా ఆజ్ఞ పొందాడు. ఎందుకంటే అది వారికి మత సంబంధమైన ఆరాధన సమయం కాబట్టి వారు పండుగ ఆచరిస్తున్నారు. అయితే అతను బాగా త్రాగి ఏ విధంగా చేస్తాననుకున్నాడు. అది ఆజ్ఞ అయినా కాకపోయినా ఏ విధంగా వెళ్లాలనుకున్నాడు. ఆ తర్వాత ఎలాగైతేనేమి అమాయకులైన వారిని కాల్చి చంపాడు కొందరిని అని నేను అనుకుంటాను. వారు ఆరాధనలో ఉన్నప్పుడు వారికి ఆహారం కొరకై వేటాట్టుకు వెళ్లిన స్కౌట్స్ ను చంపాడు. కస్టర్ వారు దాటిపొచ్చిన అతను చూచి వారు వారి వైపునే ఉన్న వాటిని అనుకుని ఈ స్కౌట్ ను చంపాడు. ఈ స్కౌట్ తప్పించుకుని తిరిగి వచ్చారు. వారు ఏం చేశారు? వారికి వారే సైన్యముగా తయారయ్యారు. ఇక్కడ వారు వచ్చారు. అదే జనరల్ కస్టర్ యొక్క అంతం. ఎందుకంటే అతడు కూర్చుని ఆలోచన చేయలేదు. అతనికి అక్కడ ఏమీ పని లేదు. అతడు అక్కడ ఉండటకు హక్కు లేదు. అతడు ఇండియన్లను తూర్పు తీరం నుండి పశ్చిమంతటికి తరిమి వేశాడు. వారు ఒక వడంబడికను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అతడు దానిని అతిక్రమించాడు. వడంబడికను ఎప్పుడైతే అతిక్రమించాడో అప్పుడే యుద్ధములో ఓడిపోయాడు. కాబట్టి యుద్ధంలో ఒకరు సంసిద్ధమవుటకు మొదట కొందరు సైనికులుగా ఏర్పరచుకునవలసి ఉన్నది. పోరాటకై వారు వస్త్రాలు ధరించుకునవలసి ఉన్నది. పోరాటానికి వారు తర్బీతు పొందవలసి ఉన్నది. ఎన్నడూ పోరాడినటువంటి మహా గొప్ప యుద్ధము దాని నిర్వహణకు సంసిద్ధమై ఉన్నదని నేను నమ్ముతున్నాను. దేవుడు తన సైనికులను సంసిద్ధత చేసుకుని ఉన్నాడని నమ్ముతున్నాను. దేవుడు వారికి వస్త్రాలు ధరింపజేసి తరబిదిస్తున్నాడని నమ్ముతున్నాను. యుద్ధం ఇప్పుడు ముందే ఉన్నది, సాగిపోవుడుకు సంసిద్ధంగా ఉన్నది. ఎన్నడూ పోరాడినటువంటి మహా గొప్ప యుద్ధం పరలోకములో మిఖాయేలు తన దూతలు లూసిఫర్ అతని దూతలతో పోరాడినప్పుడే అది ఆరంభమైనది. మొదటి యుద్ధము మొదట పరలోకములో ఆరంభమైనది. కనుక పాపం అనేది భూమి మీద ఆరంభము కాలేదు, అది పరలోకంలో పుట్టినది. ఆ తర్వాత పరలోకము త్రోయబడి పరలోకము నుండి భూమి మీదకి నెట్టివేయబడినది, మానవుల మీదకి పడవేయబడినది. ఆ తర్వాత దేవదూతల యుద్ధం మానవుల యుద్ధముగా మారిపోయినది. దేవుడు ఆయన కొరక ఏమి నిర్మాణం చేసుకున్నాడో ఆ దేవుని సృష్టిని సాతానుడు నాశనం చేయుటకై వచ్చాడు. సాతానుడు ఆయన యొక్క దానిని నాశనం చేయుటకై వచ్చాడు. అదే వాడి యొక్క ఉద్దేశం, దాని నాశనం చేయటమే. ఆ తర్వాత భూమి మీద ఆ యుద్ధం ఆరంభమైనది, మనలో ఆరంభమైనది, అప్పటి నుండి రగులుకుంటున్నది.
బిఫోర్ ఎనీ బ్యాటిల్ కెన్ బి పుట్
ఏ యుద్ధానికైనా ముందుగా రంగంపైకి రాకముందు ఎక్కడ యుద్ధం చేయాలో ఆ కలుసుకునే స్థలము నిర్ణయించుకోవలసి ఉన్నది. ఒక నిర్ణీతమైన స్థలము. మొదటి ప్రపంచ యుద్ధము అది ఏ మనిషి యొక్క స్థలము కానిది. అది అక్కడ వారు పోరాడారు. వారికి ఒక నిర్ణీతమైన స్థలం ఉండవలసి ఉన్నది. ఇస్రాయేళ్లు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినటువంటి స్థలము వలె ఇరువైపులా కొండలోని స్థలంలో వారు కూడుకున్నారు. అక్కడే గొల్యాతు వచ్చి ఇస్రాయేల్ సైన్యాన్ని యుద్ధానికి పిలిచిన స్థలము అది. ఆ రెండు కొండల మధ్య ప్రవహిస్తున్న చిన్న కాలువయున్న ప్రాంతము అతడు రాళ్లు ఏరుకున్న స్థలము అదే. అతనిని దావీదు కలిసిన యుద్ధ స్థలము అదే. కలిసిన స్థలము అదే. నిర్ణయించబడిన ఒక స్థలం ఉండవలసి ఉన్నది. ఇది ఇరువురికి అంగీకార యోగ్యమైన స్థలమై ఉండాలి. ఎవరి స్థలము కాకూడదు. ఇక్కడ ఈ స్థలమునందు వారు పోరాడుతారు. వారేదో ఒక పోరాటం ఇక్కడ, ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ. వారు కలుసుకుని వారి బలాబలాలు పరీక్షించుకునే ఒక యుద్ధ భూమి ఒకటి ఉంటుంది. మరి ఒక సైన్యం పైన తమ బలం పరీక్షించుకుని అవగాహన స్థలం అది. ఇది విడిచిపెట్టవద్దు సుమా. ఈ మహా గొప్ప యుద్ధము భూపైన ఆరంభం అవునప్పుడు ఇరువురు కలయు స్థలము ఒకటి ఉన్నది. యుద్ధము రేగుటకు, యుద్ధం ఆరంభించటకు ఎన్నికున్న స్థలం ఒకటి ఉన్నది. ఆ పోరాట స్థలము మానవ మనస్సులో ఆరంభమవుతున్నది. అక్కడే యుద్ధము ఆరంభమయ్యేది.
The human mind was chosen for the place of the battle where it was beginning.
మానవ మనస్సు యుద్ధ స్థలముగా ఎన్నిక చేయబడింది. అది అక్కడ ఆరంభమవుటకు కారణం తీర్మానాలు మనస్సులో అనగా తలలో తీసుకుంటాయి. అవి ఒక సంస్థాపకములు ఏనాడు ఆరంభము కాలేదు. ఒక యాంత్రిక ప్రక్రియ ద్వారా జరిగిన వాటిలో ఏనాడు అవి ఆరంభము కాలేదు. స్థలం అక్కడ ఆరంభము కాలేదు.
Therefore that organization can never
కాబట్టి సంస్థాపక సంఘము దేవుని పనిని ఏనాడు చేయలేదు. ఎందుచేతనంటే నీవు శత్రువును కలుసుకునే పోరాట స్థలము మనస్సు. నీ తీర్మానము నీవు చేయవలసి ఉన్నది. అది నిన్ను కలుసుకుంటుంది అక్కడే. ఇక్కడ ఉన్న ఈ బాలిక, చిన్న బాలిక ఎంతో జబ్బుగా ఉన్నది. ఇది జాగ్రత్తగా ఆలోచించాలని కోరుతున్నాను. తీర్మానాలు మనస్సులో చేయబడతాయి. తలలో ఎక్కడ తీర్మానం చేయబడతామో అక్కడే సాతాను నిన్ను కలుసుకునేది. ఎందుకంటే మానవుణ్ణి దేవుడు ఆ విధముగానే చేశాడు. ఇక్కడ నీవు నా యొక్క గమనికను గమనిస్తే నేను ఒక చిన్న పట్టాన్ని గిచ్చుకున్నాను. కొంచెం కాలం క్రితము బోటు మీద అది ఇక్కడ ఉన్నది. మానవుడు లేక నరుడు ఒక గోధుమ గింజ వలె నిర్మాణమై ఉన్నాడు. అది ఒక విత్తనం. మానవుడు ఒక విత్తనం. భౌతికంగా నీవు నీ యొక్క తల్లి తండ్రి విత్తనమై ఉంటున్నావు. పురాణం తండ్రి యొద్ద నుండి వస్తున్నది. గుజ్జు తల్లి యొద్ద నుండి వస్తున్నది. కనుక ఈ రెండు గుడ్డు రక్తము రెండు కలిసిపోతవి. అండము రక్తము రెండు కలుస్తున్నది. మరి రక్తపు కణము జీవము అందులో అది ఆరంభమై పెద్దదై బిడ్డ అవుతున్నది. ప్రతి ఒక్క విత్తనానికి పైన కప్పు లేక పెంకు ఉంటున్నది. లోపల గుజ్జు ఉంటున్నది. ఆ గుజ్జు లోపల జీవ కణముంటున్నది. సరే, ఆ విధంగా మనం నిర్మాణమై ఉన్నాము. మనము శరీరము ప్రాణము ఆత్మై ఉంటున్నాము. బయట శరీరము అనగా పెంకు, దాని లోపల మనస్సాక్షి మొదలైనవి, ప్రాణము, ప్రాణము లోపల ఆత్మ. ఆ ఆత్మ మిగతా వాటిని స్వాధీనం చేసుకుంటున్నది. నీవు ఇంటికి వెళ్లిన తర్వాత నీవు అక్కడ కూర్చుని ఈ మూడు గుండ్రములు గీ, అప్పుడు బయట ఉన్న శరీరానికి ఐదు ఇంద్రియాలు ఉంటున్నవి. చూచుట, రుచి చూచుట, స్పర్శించుట, వాసన చూచుట, వినుట. ఈ ఐదు జ్ఞానేంద్రియాలు మానవ శరీరాన్ని స్వాధీనపరచుకుంటవి. శరీరము లోపల ప్రాణములుంది. ప్రాణం, ఈ ప్రాణము ఊహలు, మనస్సాక్షి, జ్ఞాపకము, తర్కములు, అభిరుచుల వలన స్వాధీనపరచబడినది. అదే ప్రాణమును స్వాధీనపరచుకునేది. అయితే ఆత్మకు ఒకే ఒక జ్ఞానేంద్రియం ఉన్నది. ఓ, మనం దాన్ని చూద్దాము. ఆత్మకు ఒకే ఒక జ్ఞానేంద్రియం. ఆ జ్ఞానేంద్రియము విశ్వాసాన్ని కానీ లేక అనుమానాన్ని కానీ అధికారం చేస్తున్నది. అది ఖచ్చితంగా నిజం. దానికి ఒకే ఒక మార్గం ఉన్నది, నైతికమైన స్వతంత్ర మంత్రిత్వం గలది. నీ విశ్వాసాన్ని అంగీకరించగలవు లేదా అనుమానైనా అంగీకరించగలవు. ఏదానైనా ఒక దాన్ని నీవు నిర్వర్తించగలవు. ఆ కారణము చేతనే సాతాను ప్రాముఖ్యమైన భాగములో ఆరంభము చేస్తాడు. మానవునికి ఆత్మకు దేవుని వాక్యంపై అనుమానించులాగా చేస్తాడు. మానవుని దేవుడు ప్రాముఖ్య భాగములోనే ఆరంభము చేస్తాడు. ఆయన వాక్యమును ఆత్మలో ఉంచుడు కొరకై అక్కడే చేస్తాడు. అక్కడే నీ ఉన్నావు. అదే అది చేయు పని. ఈ యొక్క సంఘము ప్రతి ఒక్కరూ ఒకరి ఒకరు కలిసిపోయి ఏ విధమైన అనుమానమనే పేలిక లేకుండా ఉండినట్లయితే ఇక 5 నిమిషాల్లో ఎటువంటి బలహీనుడు మన మధ్య ఉండడు. అశుద్ధాత్మకులకై ఆస్తి కలిగిన ఏ ఒక్కరూ ఇక్కడ లేకపోతే మరి మీరు పొందేది? మీరు ఒకదాని కొరకై ఆశ లేకుంటే అక్కడే యుద్ధం ప్రారంభమవుతున్నది. నీ మనస్సులోనే నీవు అంగీకరించు లేదా జ్ఞాపించుకో. మనస్సుకు అవతలని గుర్చి క్రిస్టియన్ సైన్స్ కాదు, తెలియచేయనది. దేవుని వాక్యమనే జీవును మనస్సు అంగీకరిస్తుంది. అక్కడ జీవం వస్తుంది. నీ తలంపది చేయలేదు, అయితే దేవుని వాక్యము నీ తలంపు యొక్క కాలువ ద్వారా తీసుకుని వస్తుంది. అది తలంపు కాదు. క్రిస్టియన్ సైన్స్ చెప్పిన రీతిగా అది మనస్సుకు అవతలకి సంబంధించిన విషయం కాదు. కాదు, అది కాదు. అయితే నీ మనసు అంగీకరిస్తుంది. అది దానిని అవగాహన చేసుకుంటున్నది. నీ మనసు దేని ద్వారా స్వాధీనపరచబడుతుంది? నీ ఆత్మ వలన. నీ ఆత్మ దేవుని వాక్యమును పట్టుకుంటున్నది. అదే విషయం. దాని ఎందు జీవమున్నది. అది నీలోనికి వచ్చి జీవం తెస్తుంది. ఓ సహోదరుడా, అది జరిగిన తర్వాత ఆ కాలువ గుండా జీవం నీలోనికి వచ్చినప్పుడు దేవుని వాక్యము నీలో ప్రత్యక్షమవుతున్నది. మీరు నాయందు నిలిచి ఉండి నేరా నా మాటలు మీయందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో నన్ను అడుగుడి, అప్పుడు నీకది అనుగ్రహించబడును. అలాగైతే అది ఏమి చేస్తుంది? నీ హృదయ అంతరంగముల నుండి అది ప్రాణం అక్కడి నుండి బయలుదేరి ప్రతి కాలువను అది పోషిస్తుంది. దాని కూర్చుని ఇబ్బంది ఎదురుగా మనం ఇక్కడ అనేకములైన అనుమానములతో ఉన్నాము. బయట ఏమున్నదో దానిని అంగీకరించడానికి ప్రయత్నం చేస్తూ నీవక్క నిలుపు చేసి నిజమైన వాక్యముతో ఆ కాలువలో నీవు రమ్ము. తర్వాత అది తనకు తానే వెళ్లిపోతుంది. అది లోపల ఏమున్నదో అది లోపల ఏమున్నదో దానినే అది తునికి వేస్తున్నది. సాతాను సమీపించడం లోపల నుండి. నీవు ఈ విధంగా చెప్పవచ్చును, నేను దొంగతనం చేయను, నేను త్రాగుడు త్రాగను, ఇవన్నీ నేను చేయను అని. అందువలన ఏమీ లాభం లేదు. చూశారా, అవన్నీ లోపల ఉన్నవే సుమా. నీవెంత మంచివాడవైనా, నీవెంత నీతి భావాలు కలిగిన వాడవైనా, నీవెంత సత్యవంతుడవైనా, అది కాదు. అవన్నీ పక్షపాతముతో కూడినవి. అయితే యేసు చెప్పాడు, ఒకడు తిరిగి జన్మించితేనే. కానీ గమనిస్తున్నారా, ఒకటి లోపల జరగవలసి ఉన్నది. అది అలాగే కాకపోతే అది కృత్రిమైన దానిని ధరించడమే అవుతున్నది. ఎందుకంటే నీ హృదయములో ఏ విధంగానైనా నీవు చేయాలనుకున్నావు, అది కృత్రిమైనది కాలేదు, అది వాస్తవమైనది కావలసి ఉన్నది. బయటికి రాగల ఒకే ఒక ద్వారము ద్వారా అది ఉన్నది. అది నైతికమైన స్వతంత్ర మంత్రిత్వం ద్వారా రాబడి నీ ఆలోచనల ద్వారా ప్రాణము లేక వస్తుంది. హృదయము తలంచిన దాన్ని బట్టి అతడు ఉంటాడు. నీ హృదయములో సందేహింపక కదలు అని ఆ ప్రభుత్వంతో చెప్పినట్లయితే, అయితే నీవు చెప్పినది నీవు నమ్మినట్లయితే నీవు చెప్పినది నీవు పొందుకుంటావు. గ్రహించగలిగారా? అక్కడే నీవున్నావు. గమనించారా? అక్కడే యుద్ధభూమి ఉన్నది. మొదటిగా నీవు దాన్ని ఆరంభించినట్లయితే కార్యాలు జరగాలని మనం ఎంతగానో అతృప్తి పడతాము. దేవుని కొరకు ఒకటి చేయాలని మనం ఎంతగానో అతృప్తి పడతాము. ఇక్కడ ఉన్న ఈ చిన్న స్త్రీ ఎలాంటి సందేహం లేకుండా జీవించడానికి అతృప్తి పడుతున్నది. ఆమె బాగు కావాలని కోరుకుంటున్నది. మిగతా వారు ఇక్కడే ఉన్నారు, బాగుగా ఉండాలని ఆశపడతారు. ఆ వైద్యుల వల్లే ఆ కేసు మనం విన్నప్పుడు చనిపోయిన వారు తిరిగి లేవడం మన దేవుడు చేసిన ఘనమైన కార్యాలు మనం విన్నప్పుడు అప్పుడు మనం ఆతృత పడతాం. దాని యొక్క విషయం ఏదంటే ఇక్కడ ఒక దానితో ఆరాట పట్టుడు కనుకై ఈ ఇంద్రియాల ద్వారా ఆరాట పడతాము. అనేక మంది అనేక సార్లు వాక్యమును అధర్మంగా అనగా అవకతవకలుగా కట్టారు. నేను వేదిక పిలుపులు ఇచ్చుట ద్వారా దీని వల్ల నేను అపార్థం చేసుకున్నాను. నేను చెప్పాను, వేదిక పిలుపులు ఇచ్చుట నాకు అంత ఇష్టత లేదు. తద్వారా నీవు వేదిక పిలుపులు ఇవ్వకూడదని కాదు. అయితే ఒకరు చేయి పట్టుకుని, ఓ సహోదరు జాన్, ఇదేంటో తెలుసా, నీవు నేను నేటి వరకు కూడా ఇరుగు పొరుగు వారం. వేదిక దగ్గరకు వచ్చి మోకరించు. అతను చేస్తున్నది ఏంటి? ఇక్కడ ఒక నల్ల వల్ల ఉండాలని లేక వ్రాత వల్ల ఉండాలని ఆశపడుతున్నాను. అతను ఏం చేస్తున్నాడో చీచుడు కొరకై అతడు తన ప్రాణము ద్వారా అభిమానము చొప్పున ప్రయత్నము చేయుచున్నాడు. అది పనిచేయదు, అది దొరికోదు. నిజం అది కాదు. బహుశా అతను ఒక జ్ఞాపక శక్తిని బట్టి తన యొక్క ప్రాణంలోని ఇంద్రియ జ్ఞానము ద్వారా పనిచేయవచ్చు. ఓ సోదర జాన్, నీవు అద్భుతకరమైన తల్లిని కలిగి ఉన్నావే. చాలా కాలం క్రితము ఆమె మరణించినది, ఒక జ్ఞాపకం. చూసారా, నీవు అది చేయలేవు. నైతిక స్వేచ్ఛ మంత్రిత్వంలోని గీతలోకి అది రావలసి ఉన్నది. నీకు నీలోకి దేవుని వాక్యం రాలే. నీ తల్లి మంచి స్త్రీ కనుక నీవు రావు. నీవు ఒక మంచి పొరుగు వాణ్ణి కలిగి ఉన్నావు కనుక నీవు రావు. నీవు రావాలని దేవుడు పిలిచాడు కనుక నీవు వచ్చావు. ఆయన వాక్యంలో బట్టి నీవు ఆయన అంగీకరించావు. ఆ వాక్యమే అన్నిటికీ అర్థం. ఆ వాక్యమే అదంతా మనస్సాక్షిని బట్టి, అన్ని జ్ఞానేంద్రుల బట్టి కాక. నీవు ప్రతిదీ పొందినట్లయితే, వాక్యం లోపలికి వచ్చుటకు అంగీకరించినట్లయితే, ఆ వాక్యం అలాగే ఉత్పన్నమవుతున్నది. ఇక్కడ చూడండి, దేని ద్వారా అది కప్పబడి ఉన్నది. నీవిలా అనవచ్చును, ఈ మనస్సాక్షి వలన మరియు తదితర ఇతర జ్ఞానేంద్రియ వలన. దానితో సంబంధం ఏమీ లేదు సహోదర బ్రహ్మ. నిజమే, అలాగే ఉంటున్నది. అయితే వాక్యము లోపలికి వచ్చుటకు నీవు అనుమతిస్తే, అది మనస్సాక్షి మీద కప్పబడినట్లయితే, అలాంటప్పుడు అది ఎదుగదు, అది కుంటిదైపోయిన వాక్యం అవుతున్నది. ఒక మంచి జొన్న విత్తనము నేలలో నాటబడటం నీవు ఎప్పుడైనా చూసావా? దాని మీద ఒక కర్ర పెట్టు, అది వంకరగా పెరుగుతుంది. ఏదైనా సరే, ఏ ద్రాక్ష తీగైనా ఏదైనా సరే, ఎదుగునప్పుడు అలా అవుతున్నది. ఒక దానిని ఆటంకపరిచినది, ఒకటి దానిని ఆటంకపరిచినది. అది ఈనాడు మన పెంతెకొస్తున్న విశ్వాసంలో జరిగిన విశేషం. దానిని ఆటంకపరచుటకు అనేకమైన వాటిని మనం అనువదిస్తున్నాం. మనకు బోధింపబడిన విశ్వాసము మనలో నివసించు పరిశుద్ధాత్మే. ఒకరినేదో చూస్తూ అనేకమైన వాటిని మనము అనుమతిస్తున్నాం. దయ్యం ఎల్లప్పుడూ కూడా మరొకరి బలహీనతను చూయించడకు అనుమతిస్తుంది. అయితే నిజమైన సాక్ష్యం కలిగిన వారిని చూడకుండా నిన్ను ఆటంకము చేస్తున్నది. కొన్నిసార్లు ఒక వేషధారిని నీకు చూయిస్తున్నది, ఒక దానిని పోలి నడుచుకునే వేషధారిని నీకు చూపుతున్నది. అది అతను చేయట్లేదు, ఎందుకనగా అతడు నటన చేస్తున్నాడు. అయితే అది దేవుని యొక్క వాక్యం నుండి వచ్చిన నిజమైన వనవి అయితే, ఆకాశం భూమి గతించని గాని నా మాటలు గతింపవు. అది అలాగే ఉండవలసినది. సహోదరి, నీవు చూస్తున్నావా? అది మనస్సు వల్ల అంగీకరించబడవలసి ఉన్నది. ఆ తర్వాత హృదయం వల్ల నమ్మవలసి ఉన్నది. అప్పుడు దేవుని వాక్యం వాస్తవమైపోతున్నది. అప్పుడు శరీరం యొక్క, ప్రాణం యొక్క ప్రతి జ్ఞానేంద్రియము పరిశుద్ధాత్మతో పరుగులు తీస్తుంది. అప్పుడు దేవుని యొక్క నీ జ్ఞానేంద్రియము, దేవుని యొక్క నీ మనస్సాక్షి, భక్తి సంబంధమైన ప్రతిదీ నీలో ప్రవహిస్తుంది. ఎలాంటి అనుమానం ఉండదు. విరోధమైనది మరి ఏది మొలకెత్తదు. నీ జ్ఞాపము లేక ఏది మొలకెత్తదు. దేవుని నమ్ముకుంటకు మిస్ జోన్స్ ప్రయత్నం చేసినది, మిస్ ఫలానా ఫలానా ఒకసారి స్వస్థత కొరకు మిస్ డాక్ ప్రయత్నించినది, అయితే విఫలమైపోయినదే. అయితే ఆ దారి సరళమై కడగబడి లోపల పరిశుద్ధాత్మ నింపబడినట్లయితే అది జ్ఞాపకానికి రనవసరం లేదు. మిస్ జోన్స్ సంగతి ఏమైనది, ఆమె చేసినది ఏమైనది, అది నీవు దేవుడే మరెవరో కాదు. నీవు ఆయన కలిసి అక్కడే నీ ఉన్నావు, అక్కడే నీ యుద్ధం ఉన్నది. అరుమములోనే అతని చంపు, అతని దారిలోని చచ్చినంతగా అతను నిలుపు చేయి. ఎంతకాలం నీ యుద్ధాన్ని కొనసాగిస్తావని కాదు, ఇప్పుడే దాన్ని నిలుపు చేయి. నీవు వచ్చినట్లయితే ఆ జ్ఞాపకాలు నీవు ఉంచుకుంటావు. మనస్సాక్షి మొదలైనవి, నేను ఓడిపోతానేమో, నేను సరిగా లేకపోవచ్చును అని తలస్తూ ఉంటావు. అదెప్పుడు నీవు చేయవద్దు. ప్రతి దాని బయటకు నెట్టివేయి, ద్వారాన్ని తెరిచి ఇలాగ చెప్పు, దేవా నీ వాక్యం నిరంతరం సత్యమై ఉన్నది, అది నా కొరకే అను. సంఘమంతా అపజయమైనప్పటికీ, ప్రపంచమంతా ఓడిపోయినప్పటికీ నేను ఓడిపోను, ఎందుకంటే నేను నీ వాక్యం తీసుకున్నాను కాబట్టి. అక్కడే యుద్ధమున్నది. అదే విషయం, సర్వాధికారైన దేవుడు ఒక స్త్రీ రొమ్ము భాగాననున్న క్యాన్సర్ ను ఎందుకు తీసివేయాలి? ఒక్క మచ్చ కూడా మిగల్చకుండా బిడ్డ చచ్చిపోవుటకు సమ్మతించలేదు. లేదండి, కొంచెం కాలు కిందడా ఉన్నత పాఠశాల నుండి ఒక చిన్న బాలిక ఇక్కడికి వచ్చినది. ఆమె తల్లి నన్ను పిలిచి నాతో ఇలా చెప్పినది, నా సహోదరు బ్రహ్మ, నా కుమార్తెకు హాట్కిన్స్ వ్యాధి ఉన్నది. అది క్యాన్సర్ గడ్డల గడ్డలుగా తయారైనది. వైద్యులు గొంతుకు యుద్ధ ఒక ముక్క తీసి పంపించారు. అది నిజంగా హాట్కిన్స్ వ్యాధి నిర్ధారణ చేశారు. కనుక అతను చెప్పాడు, ఇక రెండు పగులు వస్తే అది ఆమె గుండెనే పగలగొడుతుంది. అది అలాగ జరిగితే ఆమె అయిపోతుందని చెప్పాడు. ఇంకా అన్నాడు, పగులు వచ్చే సూచనలు ఉన్నాయి, ఎక్కడైనా అవి వస్తవి, 3 నెలలు బ్రతుకుతుంది అని చెప్పాడు. నేనేం చేయాలి? ఆమెను తిరిగి పాఠశాలకు పంపనా అని ఆమె తల్లి అడిగినది. అతను అన్నాడు, వెళ్ళని, ఏ విధంగానైనా ఆమెకు స్మార్తుగా అయిపోతుంది. వెళ్ళనివు, ఆమె ఏ విధంగా ఉండాలనుకుంటే ఆ విధంగానే ఉండనివు. దాని గురించి ఆమెకు చెప్పవద్దు. కాబట్టి ఆమెను అడిగినది, నేనేమి చేయాలి? నేను చెప్పాను, ఆమెను తీసుకుని వచ్చి ప్రార్థన వరుసలో ఉంచమన్నాను. నీవు ఆమెతో కూడా రా అని అన్నాను. ఓ విధంగా నాకు నవ్వుచ్చట్లుగా ఉంది. ఆ ఉదయం ఆ చిన్న మాయ వచ్చినది. పెదవులు నీలిరంగులుగా ఉన్నవి, మేకప్ వేసుకున్నది. పాఠశాలలో ఉన్నవారి వలె ఆ చిన్నది వస్తూ ఉన్నది. ఆమె ఎవరై ఉంటారో నాకు తెలియలేదు. ఫోన్ లో నన్ను పిలవబోతున్నారు. నేను ఆమెను చేపట్టుకుని, సహోదరి, ఉదయం వేళ శుభాలు మీకు. నేను అలా చెప్పాను. ఆమె ఎక్కడ ఉన్నది? అది ఆమే. కొద్ది క్షణాల్లోనే ఆమె తల్లిని చూచాను. ఇద్దరు కూడా దేవుడు లేని వారిగా, క్రీస్తు లేని వారిగా ఉన్నారు. నేను అడిగాను, ఈ విధంగా మీరుండి ఎలాగ స్వస్థతను ఎదురు చూస్తున్నారు? యేసు క్రీస్తును మీ సొంత రక్షకుడుగా అంగీకరించగలరా? మీరు ఇక్కడున్న కుంట యుద్ధకు వచ్చి మీ పాపక్షమాపణతో యేసుక్రీస్తు నామ బాప్తిసం తీసుకుంటారా అని అడిగాను. మేమది చేస్తాము అని అన్నారు వారు. ఓహో, ఏం జరిగిందో తెలుసా? బహుశా ఆ స్త్రీ ఈ ఉదయం ఇక్కడ కూర్చుని ఉండవచ్చును. మీలో అనేక మందికి ఆ విషయం తెలుసు. ఇక్కడ ధర్మకర్తలలో ఒకరైన సహోదరుడు మైక్ ఈగన్ ఆ విషయం గమనించాడు. అది తిరిగి 4-5 సంవత్సరాలు అవుతున్నది. ఆ అమ్మాయిని తిరిగి వైద్యుల యొక్కకు తీసుకుని వెళ్లారు. ఆమెలో హాట్కిన్స్ వ్యాధి ఉన్న లక్షణాలు కూడా కనిపించలేదు. ఇది విషయం మొట్టమొదటి నీవు ద్వారాన్ని తెరవలసి ఉన్నది. పరిశుద్ధాత్మకు సైనికుని నీవు చేరవలసి ఉంటున్నది. యుద్ధభూమిలో నిన్ను ఉంచినది వాక్యమునే తీసుకున్నది. అదే ఆయనే వాక్యము. ఆయన ఇక్కడ నిలబడి ఉన్నాడు. దాని నిలుపు చేయనిది ఎవరూ లేరు. ఏమీ లేదు. ఇతర దారులకు సంబంధించిన ప్రతిదీ సరిపోతున్నది. పాత బాయిలర్ ను, దాని ఊదురు గొట్టమును నిలుపు చేసిన రీతిగా నీవు దానిని ముట్టించు. నీ వస్తువునే అది మన్నింపజేస్తున్నది. అలాగే అనేక మంది ఊదే క్రైస్తవులు ఉంటున్నారు. ఎందుకంటే వారు దారులను శుద్ధి చేయరు. వారు లోపలికి వెళ్లరు. నీవు దాన్ని శుద్ధి చేయవలసి ఉన్నది. మనస్సాక్షిని, జ్ఞాపకాన్ని, తలంపులను ప్రతిదీ ప్రక్కనబెట్టి కలుషితము కాని దేవుని వాక్యము లోపల నుండి బయటకు వచ్చునది ఉండాలి. అది సత్యం. ఈ దినం 10,000 మంది ఈ ప్రక్కన చనిపోయినను నమ్మకం ఉంచుడయే. రేపు ఆ ప్రక్కన 10,000 మంది చనిపోయినను నమ్మకం ఉంచుడయే. అది నాకేమీ చేయదు. నేను ఒంటరిని, నమ్ముతున్న వారిలో నేను ఒకరిని, అది నమ్ము వారిలో నేను ఒకరిని. గత కాలమందున్న వారిని మనం చూద్దాము. మన యొక్క మార్గాలు మనం తెరచి మనం చూడగలట్లయితే సాక్ష్యాలతో ఇది కనుగొనగలుగుతాము. అది కొనగలగలం. అది ఇది వేలక వేలు సాక్ష్యాలతో. అయితే దయ్యం వెనుకనే వచ్చినకు ప్రయత్నం చేస్తాడు. తెలుస్తున్నారా? అక్కడికి చేరాడా? నీ సైన్యానంతటిని వెంటనే ఆక్రమిస్తాడు. నీకు జ్ఞానేంద్రులు ఉన్నట్లయితే చూచుట, రుచి చూచుట, పర్శించుట, వాసన చూచుట, వినుట అలాంటివి ఉన్నట్లయితే మంచిదే. అయితే వాటిని నమ్మవద్దు. అవి వాక్యముతో సమ్మతించే వరకు అవి మంచిదే. అయితే అవి వాక్యముతో అసమ్మతించినట్లయితే వాటి మాటని వినవద్దు. ఊహలు, మనస్సాక్షి, జ్ఞాపకాలు, తర్క వితర్కాలు మరియు అభిమానాలు వాక్యముతో అవి సమ్మతించినట్లయితే మంచిదే. అయితే నీ అభిమానం వాక్యముతో అంగీకరించకపోతే దాన్ని వదులుకో. వెంటనే నీవు ఊదురు కొట్టాన్ని ఊదువే. తుషరా, నీ యొక్క తర్కం వాక్యాన్ని వ్యతిరేకం చేసినట్లయితే దానికి దూరంగా ఉండు. అవునది వాస్తవం. నీ యొక్క జ్ఞాపకాలు, నీ ఆలోచనలు, నీ మనస్సాక్షి, మరేదైనా సరే లోపల ఉన్నదేదో దాన్ని వ్యతిరేకించుదే. దాన్ని విడిచిపెట్టు. ఆ తర్వాత నువ్వు పొందేదేది? నీవు సౌర పద్ధతిని నీవు కలిగి ఉంటున్నావు. హల్లెలూయా. దేవుడు నక్షత్రాలను ఒక క్రమంలో ఉంచి నేను నిన్ను పిలిచే వరకు అక్కడనే ఉండు అని అన్నాడు. నీవక్క నిలిచిపో. మరొకటి ఏది దాన్ని కదలించలేదు. ఒక మనిషిని దేవుడు తన చేతిలో ఉంచుకున్నట్లయితే జ్ఞానేంద్రియాలు అన్ని, మనస్సాక్షి మొదలగునవన్నీ శుద్ధి వరకు, దాని వెనకాల ఆత్మలో దేవులతో అది నిలబడి వరకు ఒక్క అనుమానపు చుక్కను తీసుకురాగల దయ్యం లోకములో లేదు. అవును, అతను వచ్చి చెప్తాడు, నీకేమీ బాగులేదు. అందు నిమిత్తమై చివరికు నీ మనస్సాక్షి సహా గతించిపోతున్నది. గొట్టము చాలా శుభ్రంగా ఉన్నది. అది హల్లెలూయా అని కేకలు పెడుతున్నది. బయట ద్వారం దేవునికి మహిమ అని ఏలబుదుతున్నది. అది ప్రకాశిస్తుంది. నిజంగా ఎంతో పరిశుభ్రంగా, నిర్మలంగా దేవుని వాక్యము, దేవుని శక్తి పనిచేయడం కొరకై. చూశారా, అది ముఖ్యమైన విషయం. అక్కడే నీ యొక్క యుద్ధభూమి ఉన్నది. నీ యొక్క యుద్ధభూమి ఆరంభం అక్కడే ఉన్నది. నీ ప్రాణం వెనకాలే, తెరవబడి నీ మనస్సు వెనకాలనే. మనస్సు ప్రాణానికి ప్రాంగణము లాంటిది, లేదా నీ ఆత్మకు ద్వారము లాంటిది. నీ మనస్సు తెరుచుకుని ఆత్మను అంగీకరిస్తుంది, లేదా ఆత్మ తిరస్కరిస్తుంది. నీవు కొద్దిగా మనస్సాక్షిని, కొద్దిగా భావాలను, భావోద్రేకాలను కలిగి ఉంటావు. దాంతో పని లేదు. అది కొద్దిగా భావోద్రేకం మాత్రమే. అయితే అది వాస్తవికతను దాల్చినప్పుడు నీ మనస్సు దానికై తెరచుకుంటున్నది. నీ మనస్సు అంగీకరించలేనా అంగీకరిస్తుంది, లేదా తిరస్కరిస్తున్నది దానిని. స్నేహితులారా, అది అదే. వాటిలో ఏ ఒక్కటి దేవుడు పొనివ్వడు. చూసారా, ద్వారాన్ని తెరిచేది నీ మనస్సు, లేదా మూసివేసేది కూడా నీ మనస్సే. నీ మనస్సాక్షి నీ వింటున్నది, నీ జ్ఞాపకాన్ని వింటున్నది, నీ అభిమానాన్ని వింటున్నది. అయితే నీ మనస్సు వీటన్నిటిని మూసుకున్నట్లయితే దేవుని ఆయన వాక్యముక ఆత్మలోనికి రానిమ్ము. మిగతా చెత్తనంతా అది ఉదివేస్తుంది. ప్రతి అనుమానం వెళ్లిపోతున్నది, ప్రతి భయం వెళ్లిపోతున్నది, ప్రతి అనుమానపు ఉద్రేకం వెళ్లిపోతున్నది, ప్రతి భావము వెళ్లిపోతున్నది. వాక్యము తక్కువ మరొకటి అక్కడ నిలవలేదు. సాతాను దానికి వ్యతిరేకంగా పోరాడలేదు. లేదండి, దానికి వ్యతిరేకంగా అది పోరాడలేదు. ఇప్పుడు అది సత్యమైన మనకు తెలుసు. ఈ యుద్ధం మానవ మనస్సులో ఏదైనా తొడి నుండి రేకెత్తినది. సాతానుడు దాన్ని ప్రారంభం చేశాడు. హవ్వను వాడు కలిసినప్పుడు వాడు ఏమి చేశాడు? దేవుని వాక్యాన్ని వాడు వ్యతిరేకించాడు. వ్యతిరేకించలేదు, కానీ దానికి సున్నపు పూత పూశాడు. ఇప్పుడు ఒక చోట చిన్న మార్గాలను నిలుపు చేశాడు. వాడు అన్నాడు, ఇది నిజమా? దేవుడు ఆది కాండ 3:1 చూశారా, నిజమేనా? దేవుడు ఆయన వాగ్దానం చేసినవన్నీ వాక్యం నిజమని అతనికి తెలుసు. అయితే నేరుగా వచ్చి దానిని ధ్వంసము చేయలేడని, అలాగ అరుపులు అరవలేడని వాడికి తెలుసు. అయితే అతడు దానికి పంచదార పూత పూశాడు. ఏ విధంగా? అమ్మ మందును తీసుకుంటానికై చేసిన రీతిగా, ఆమె ఆముదానికి నారింజ రసము కలుపుటకు ప్రయత్నము చేసిన రీతిగా. అయ్యయ్యో, అలాగే నారింజ రసము లేకుండా ఆముదము త్రాగాలి. అలాంటిది ఏదైనా విషధారణే అవుతున్నది. గమనిస్తున్నారా? రాత్రులను మేము లేచేవారము. బొగ్గు రసాన్ని మాకు కింక వాయువు జబ్బు కొరకు ఇచ్చేవారు ఆమె. మేము బొగ్గు నూనె అక్కడ పెట్టి దానిపైన కొంచెం చక్కెర పెట్టేవారు. ఓ విధంగా విషధారణ. అయితే ఆ పంచదార అయిపోయిన తర్వాత నీ టాన్సిల్స్ ను మంట పుట్టించేది, నిజంగా కృంగదీసేది. స్నేహితుడా, అది ఆ విధంగా ఉంటున్నది. దాని గురించి వేషధార చేతు కొరకై తాతను ప్రయత్నం చేస్తాడు. అతను నీకు తేలికైన మార్గాన్ని, మంచి మంచిగా ఉండే దానిని, మంచి యుక్తితో కూడిన ప్రణాళికను అతను చూయించుకు ప్రయత్నం చేస్తాడు. అయితే దేవుడు ఆరంభంలోనే పెట్టిన దానికంటే మరి వేరే జ్ఞానయుక్తమైన ప్రణాళిక వేరొకటి లేదు. అది ఆయన యొక్క వాక్యం. ఆ వాక్యం పట్టుకో, దానిని పిడికిలతో పట్టుకో. అది నిన్ను పిడికిలతో పట్టుకొని దానితోనే నిలబడు. అదే విషయం. హవ్వ తన మనసును తెరిచిన తర్వాత, ఆమె తర్కానికి చెవిగున్న తర్వాత యుద్ధం భగ్గున మండిపోయినది. అది అది వచ్చుటకు గొట్టమైనది. ఆమె తర్కము కొనసాగించుటకు అది ఒక మార్గమైపోయినది. ఆమె యొక్క ప్రాణములో ఆమె తర్కించినది. ఆమె కళ్ళకి దృష్టి వచ్చినది. ఆమె సర్పమును చూచినది. అతడు అందంగా సౌందర్యంగా తన సొంత భర్త కంటే బగుగా కనిపించాడు. అతడు భూమి మీద జంతువులన్నింటి కంటే అతడు యుక్తిపడి ఉన్నాడు. బహుశా తన భర్త కంటే అందమైన పురుషుడై ఉండవచ్చును. పెద్ద కండరాలు గల జంతువై అక్కడ నిలబడ్డాడు. ఎంతటి వాడతడు? అదెంతటి గొప్ప సంగతో చెప్పుటకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె ప్రప్రదంగా చేసిన విషయం ఏంటి? ఆమె మనస్సును ఆమె తెరిచినది. ఆమె అలా చేసినప్పుడు మానవ తర్కాలు దాన్ని పట్టుకున్నవి. అది ఎందుకంత ఉల్లాసంగా ఉండకూడదు? ఈనాటి ఆడవాళ్లకు అదే వాడు చేసే పని. కొందరు స్త్రీలు మంచి భర్తలు కలిగి ఉంటారు. పెద్ద కండరాలు కలిగిన ఒక గొప్ప వ్యక్తిని చూస్తారు. ఏ పురుషుడు తర్కాలు తెలుస్తాడు? గుర్తుంచుకో, అదే సతాను, అదే దయ్యం. లేక క్రిందికి పైకి, పురుషుడు స్త్రీతో, స్త్రీ పురుషుడితో, ఇరువైపులకు కూడా. అతను ఏమి చేశాడు? ఈ తర్కపు శక్తి ద్వారా మనస్సాక్షి మరోడు దాని ద్వారా కదలికను ప్రారంభిస్తాడు. అయితే దేవుని వాక్యానికి ప్రథమ స్థానమే. ఒక్క పురుషుడు ముందుకు రాలేడు. అతడు పాపము చేయలేడు. హల్లెలూయా! అదే ఇక్కడ ఇది వచ్చుచున్నది. స్వచ్ఛంగా దేవుని వాక్యమునకు ప్రక్కకు నెట్టివేసే వరకు ఒకడు పాపము చేయలేడు. అతడు పాపము చేయజాలడు. అది అవిశ్వాసము. అతడు దేవుని వాక్యమును విడిచిపెట్టే వరకు, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టే వరకు అతడు పాపము చేయలేడు. దేవుని వాక్యమును హవ్వ ప్రక్కకు పెట్టే వరకు ఆమె పాపము చేయలేదు. ఆమె ప్రాణములో తర్క మార్గాల గుండా తర్కించడకు ఆరంభము చేసినది. ఎందుకు అలా నిజము కాకూడదు? నా భర్త ఈ విషయాలు నాకెన్నడు చెప్పలేదే, ఇది నేను చేయకూడదని ఆయన నాకు చెప్పాడు. అయితే దానిని ఎంతో విపులంగాను విషదంగాను చెప్తున్నావే. అది అద్భుతంగా ఉండగలదని నమ్ముతున్నాను. ఎందుకంటే నీవు దాన్ని ఎంతో విపులంగా నేర్పినావు. అక్కడే మొట్టమొదటి యుద్ధం. ఆ యుద్ధము ద్వారానే మిగతా యుద్ధాలన్నీ ఆరంభమైనవి. ప్రతిసారి జరుగుతున్న ప్రతి రక్తపాతానికి ఏ దేనిలో జరిగిన కారణమే కారణమవుతున్నది. ఆమె దేవుని యొక్క వాక్యాన్ని అనుమానపడినది. దేవుని యొక్క వాక్యమైన ఒక చిన్న పొలునే అనుమానపడినప్పుడు ఈ ఎరుకులు ఇబ్బందులకు కారణమైతే వాక్యాన్ని అనుమానించి వెనుకకు ఎలా మనం వెలగలుగుతాము? నీవు చేయలేవు. మిగతా విషయాలన్నీ మూయబడవలసి ఉన్నది. మనస్సాక్షి, జ్ఞాపకాలు, తర్కములు, ఈ మిగతావన్నీ తర్కములు మానివేసి ఏనాడు కూడా దాని గురించి మనం తర్కించకూడదు. ఏనాడు కూడా దేవుడు అలాగూ చెప్పెను అను పదవుపైనే వాక్యాన్ని మనం అంగీకరించవలసి ఉంటున్నది. మరియు దేవునికి నీకు ఒక వార్పుడు పెట్టవలసి ఉన్నది. ప్రతి మార్గము నీకు దేవునికి మధ్యనే తెరవబడవలసి ఉంటున్నది. అక్కడే మొట్టమొదటి యుద్ధమున్నది. ముందున్న ఒక యుద్ధమున్నది. 22 రఫీల్ తుపాకీని వాడవద్దు. ఒక ఆటమిక్ బాంబును తీసుకుందాం. విధిగా క్రమముగా చేద్దాం. మనం దేవుని యొక్క ఆటమిక్ బాంబు తీసుకుందాం. కహూర్ బ్రహం ఏంటది? FAITH. ఆయన వాక్యం విశ్వాసము చూడ, అది దేవుని యొక్క అనుబాంబు. అది కుడి ఎడమల దయ్యాలను, వ్యాధులను పేల్చేస్తుంది. వాటిని అది సమూహాల ధ్వంసము చేస్తున్నది. వేరు బంధాలను అది అలా నాశనం చేస్తున్నది. దైవ సంబంధము కాని ప్రతిదాని అది విశ్వాస వెనకాల దేవుని వాక్యముండి విశ్వాసమైన బాంబు అక్కడ పడినట్లయితే అది ప్రతి దయ్యాన్ని, ప్రతి ఒక్క వ్యాధిని, ప్రతి రోగాన్ని పేల్చివేస్తుంది. అది వస్తువుమైన సహోరుబ్రహం అలాంటప్పుడు అది కొందరికి మరికొందరికి కాదు కాదా అని నీవు చెప్పవచ్చును. అది ఆ దారిని బట్టి ఉంటున్నది. నీవు దృష్టి నుంచి చూడగలవు, అయితే అది ఇక్కడ లోపల ఉండవలసి ఉన్నది. ఆ విధంగా చూచుటకు అక్కడే కాదు, లోపల చూడు. చూచుటకు నీవు లోపల ఉండవలసి ఉన్నది. చూశారా, తర్కితుడి ద్వారా నీవు రాలేవు, ఈ ఇతర విషయాల ద్వారా నీవు రాలేవు. నేరుగా దానిని దేవుని ద్వారము నుండి, ప్రాణముల నుండి నీవు రావలసి ఉన్నది. మరి నీవు దాన్ని ఎలాగ చేస్తావు? ఆఖరి దారి ఏది? జ్ఞానేంద్రుడు నీవు చెప్తావు, ఓ నేను భావిస్తున్నాను, అవును అక్కడ ఉన్నది, నేను వాసన చూడగలను, లేక మరొకటి, ఇవన్నీ అక్కడ ఉన్నవి. అవును, నీవు తర్కం చేసే తదుపరి విషయం, అరే అతను మాట్లాడుతున్నది, అతను ఎదిగినట్లుగా కనిపిస్తుంది, వైద్యుడు చెప్పాడు నేను బాగు కానని, అది అలాగే ఉంటున్నది. నీవు చూడు, అక్కడే నీవు పొరబడుతున్నావు. అక్కడ దయ్యం నిలబడి ఉన్నది. ఇవన్నీ కూడా దయ్యం నీలోనికి పొడుస్తుంది. నీవు నమ్మవద్దు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, అన్ని విషయాలన్నిటిలో నీవు ఆరోగ్యముతో ఉండాలని నేను ఆశిస్తున్నాను. అవును, అక్కడ నీవు నిజమైన సైనికుడివి ఎలాగూ కాగలుగుతావు? గమనించు, నీవు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను. అక్కడే అది ఉన్నది, అక్కడే ఆ దారులు ఉన్నవి. నీవు వాటిని తీసుకో, తెరువు వాటిని. అలా దాటిపోవుటకు ఆశించవద్దు. ఆ తర్వాత సాతాను అక్కడికి చేరుకున్నట్లయితే, ఈ మనస్సాక్షి, ఈ హేతుబుద్ధి తదుపరమైన వాటి ద్వారా చేరుకున్నట్లయితే ఒక ప్రాణములోని చివరి భాగానికి అనగా మనస్సులోకి చేరుకుంటాడు. అతను నీవు లోపలికి అనుమతించే వరకు వాటిలో ఏ ఒక్కటి నీవు చూడలేవు. నీవతని లోనికి అనుమతించవలసి ఉన్నది. ఆ తర్వాత అతను లోపలికి వచ్చిన తర్వాత అతన్ని స్వాధీనపరచును. ఆ తర్వాత అతను ఏం చేస్తాడు? హేతుబుద్ధిని వాడుకుంటకు ఆరంభం చేస్తాడు. దీనిని అతను వాడుకుంటకు ఆరంభం చేస్తాడు. ఈ బయట ద్వారాన్ని వాడుకుంటకు అతను ఆరంభం చేస్తాడు. ఏంటది? చూచుట, రుచి చూచుట, స్పర్శించుట, వాసన చూచుట, వినికిడి, ఊహలు, హేతుబుద్ధి, జ్ఞాపకం, తర్కం, అనురాగం, ఆ చిన్న ద్వారాన్ని వినియోగించుకుంటూ అతను ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఈ ఒక్క దారి వలన అతను ఎంతగానో లోపలికి వచ్చుటకు ప్రయత్నం చేస్తాడో అంతగా ప్రయత్నం చేస్తాడు. అతను మొదటని మనసులోనికి రావలసి ఉన్నది, మరియు నీవు అంగీకరించవలసి ఉన్నది. విను, అది నీకు విరోధంగా పగలగొడతాడు. అయితే నీవు అంగీకరించే వరకు నీలోకి అతను రోలేడు. సాతాను హవ్వ యొద్దకు వెళ్లి, ఇదిగో ఫలము రమ్యంగా ఉండుట తెలుసా అని అన్నది. ఆమె ఒక్క నిమిషం ఆగినది. ఒక్క నిమిషం ఆగుటయే ఆమె చేసిన పొరపాటు. దేనికోసమో నీవు ఆగవద్దు. నీకొక వర్తమానం ఉన్నది. యేసు జీవించి ఉన్నాడు. దేవుడు స్వస్థపరచువాడు. అదే వర్తమానం. దేని కొరకు ఆగవద్దు. ఏ తర్కం ఇక మరి ఏది వద్దు. అయితే ఆమె ఒక నిమిషం ఆగినది. అక్కడే సాతాను ఆ మనస్సులోనికి వచ్చి, అరే అది అంగీకృతంగా ఒప్పిస్తుందే, ఓ అది చేయవద్దు, దేవుడిది చెప్పాడే అది చేయి. అబ్రహాముకు 70 సంవత్సరములు, షారాకు 65 సంవత్సరం ఉన్నప్పుడు, నీవు షారా వలన బిడ్డను పొందుకుంటావని ఆయన చెప్పినప్పుడు అబ్రహాము ఆగి తర్కించినట్లయితే ఏమగును? అతను 100 సంవత్సరాలప్పుడు ఆమె 90 సంవత్సరాల వయసప్పుడు అతడైనను దేవుని వాక్యం సత్యమని ఒప్పుకున్నాడు. అవి లేకునను ఉన్నట్టుగా వాటిని పిలిచువాడు ఆయన. చూసారా, చివరికి నిరీక్షణ ఏలాంటి నిరీక్షణ లేదు. అతని నిరీక్షణకు కూడా వినియోగించలేదు. ఈ విధంగా చెప్పవచ్చును, సరే నేను బాగుగా ఉండగలను అని నేను నిరీక్షిస్తున్నాను, నేను స్వస్థత పొందుతానని నిరీక్షిస్తున్నాను, పరిశుద్ధాత్మ పొందుతానని నిరీక్షిస్తున్నాను, నేను క్రైస్తవునని నిరీక్షిస్తున్నాను, నేనది చేస్తానని నిరీక్షిస్తున్నాను. నీకది అవసరం లేదు. అబ్రహాము ఏనాడు దాని వైపు చూడలేదు? ఆమేన్. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడింకా దేవుని వాక్యం నమ్మాడు. విశ్వాసమున్నది నిరీక్షణకు ఇంకా దూరం. విశ్వాసం లోపల నుండి ఇక్కడ నుండి తిరిగి వచ్చును. విశ్వాసం ఇక్కడ నుండి వచ్చును. అతడి లోపలికి ఎలాగ వచ్చును? ఈ ద్వారమైన ఈ మనస్సు ద్వారానే. యుద్ధం ముందే ఉన్నది. యుద్ధంలోని మోహరించిన తర్వాత ఇప్పుడు ఈ ఉదయం ప్రతి హృదయం దగ్గరనే సాతాను కూర్చుని ఉన్నాడు. ఇక్కడ ఈ చిన్న బాలిక హృదయము, అతడు అక్కడ కూర్చుని ఉన్నాడు. నీ హృదయం దగ్గర అతడు కూర్చుని ఉన్నాడు. అతడు అక్కడంతా కూర్చుని ఉన్నాడు. అతడు చెప్తున్నాడు, ఓ నీవు ప్రయత్నము చేయకుండా ముందే నేను చూశాను, దానికి ముందే నేను విన్నాను. వాణ్ణి బయటికి పరదరోలు, అంతే బయటికి పరదరోలు. వాణ్ణి బయటికి పరదోటుకు కూర్చి బైబిల్ ఇక్కడ ఏం చెప్తుంది? అవునా, వాడిని బయటికి పరదరోలు. మనము తబ్బితి పొందాము. మన బోధకుల విషయమేంటి అని నేను ఆలోచించేస్తున్నాను. ఎలాంటి తద్భుతం మనకు కావాలి అని ఆలోచిస్తుంటాను. దేవుడు ఈ గొప్ప యుద్ధపు కొరకై దేవుడు శిక్షణ చేస్తున్నాడు. మత్తయి 24 అక్కడ, ఇంకా దానియేలు 12 చెప్పండి, లోకము ఆరంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. మనము ఆ సమయాన జీవిస్తున్నాము. నాగరికత, విద్య మొదలైనవి వాక్యమును నునుపు చేసినవి, మరి తర్క వితర్కాలను తీసుకుని వచ్చినవి. యుద్ధం ఇప్పుడే. ఎవరు నిలబడగలరు? హల్లెలూయా. యుద్ధం జరిగించబట్టుకు సంసిద్ధమైనది, అది మోహరించినది. మనకు ఎదురుగా ఎంతటి శత్రు సమూహం ఉన్నదో చూడు. జీవంగల దేవుని సైన్యమును తిరస్కరించు, సున్నతలేని ఫిలిస్తీనుకై ఎదురు నిలబడు అని చెప్పిన దావీదు వలె ఎవరుండగలరు? నేను వెళ్లి అతనితో పోరాడుతాను. ఆమేన్. ఓ ఆయన వాక్యములో నేను ప్రభువును తీసుకుంటాను అని లేచి చెప్పగలిగిన స్త్రీ పురుషులు దేవునికి కావాలి. ఆమేన్. ఏది ఊడిపోయినా అనవసరం. ఎక్కడ ఇదెక్కడ అదేమి చేశారు అని కాదు, దేనితో దానికేమి పని లేదు. దీంతో సౌలులు మొదలైన వారైన మీరు అతని గుర్చి భయపడినట్లయితే నీవెక్కడికి చెందేవో, అక్కడికి రమ్ము. అయితే దేవుని సైన్యం ముందుకు సాగిపోతున్నది. ఆమేన్. ధైర్యశాలుడైన మనిషిని, విశ్వాసపరులైన మనిషిని, శక్తివంతమైన మనిషిని, తెలివి గలవారు, వారు యుక్తిపరులైన వారు కనవసరం లేదు. వారు విద్యావంతులైన వారు కనవసరం లేదు. వారు ప్రవాహపు కాలువలై ఉండవలసి ఉన్నది. దేవుడు ఆ కాలువను తీసుకుంటాడు. తర్కించు కొరకై ఒక క్షణం ఆమె అక్కడ ఆగినది. సరే ఇప్పుడు చూద్దాం అని చెప్తుంది. ఈ ఉదయం ఈ చిన్న స్త్రీ వైద్యుడు ఆమెకు చెప్పాడంటూ సందేహం లేదు. కేవలము ఆమె రహదారి కొనన ఉన్నది. చేయవలసినది ఏమీ లేదు. అదే అది ఆ వైద్యుడు. నేను అతని విమర్శించడం లేదు. ఆ మనుషుడు శాస్త్ర సంబంధమైన మనిషి. ఆ వ్యాధి బిడ్డ శరీరాన్ని తినివేసినది. అది ప్రతి దానిని అతిక్రమించినది. దానిని ఆపు చేయుటకు ఔషధం లేదు. కాబట్టి క్యాన్సర్ ఆ స్త్రీని జయించినది. నిజం. ఆ బిడ్డను మరణం జయించినది. అయితే హల్లెలూయా. అయితే ఈ గొప్ప సైన్యం యొక్క ముఖ్య అధికారి ఆయనే. పునరుద్ధానము జీవునై ఉన్నాడు. ఏది ఆయన జయించలేదు. హల్లెలూయా. సైన్యం యొక్క మెదడు అనగా బుద్ధి కుశలత వారి నాయకుల్లో ఉంటున్నది. జర్మనీలోని రోమెల్ జర్మనీ యొక్క మెదడులు. హిట్లర్ది కాదు, రోమెల్. అవునది వాస్తవం. ఐజన్ ఓవర్ మిలిటరీ సైన్యం ప్యాటర్న్. ముందు వరుసలో ఎవరున్నారో, ముందుకు సాగు అనుమతిని ఎవరిస్తారు, దానిపై అది ఆధారపడుతున్నది. జనరల్ అయినట్లయితే నీ నాయకుడిని వెంబడించు. అతడు మంచివాడైనట్లయితే, అతడు 4 నక్షత్రాల జనరల్ అయినట్లయితే, అతడు యోగ్యత కలిగిన వాడై ఉండునని రుజువు పరిచినట్లయితే అతని వెంబడించు. అతను నీకు తప్పుగా కల్పించినప్పటికీ ముందుకు సాగిపో. అతడు చెప్పినదేమో చేయ్. హల్లెలూయా. అనకైతే 5 నక్షత్రాల జనరల్ ఉన్నాడు. అను ఉచ్చారణ చేయబడిన మన పైన 5 నక్షత్రాలు పెట్టి ఉన్నాడు. FAITH. ఆయన యుద్ధములో ఏనాడు ఓడిపోలేదు. హల్లెలూయా. ఆయన మరణమును, నరకమును, సమాధిని జయించి ఉన్నాడు. దయ్యాలను దాని నుండి ఛేదించు. ఆయనే ఘనుడైన ప్రధాన నాయకుడు. కాబట్టి దయ్యం రూపము కూడా కనిపించదు. ఏనాడు లేనటువంటి మమ్మరమైన యుద్ధం ఇప్పుడే సంసిద్ధంగా పెట్టబడి ఉన్నది. నిజం, అది అలాగే ఉన్నది. ఓ హల్లెలూయా, నేను దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, నేనక్కడ నిలబడి ఆయన చేస్తున్న కార్యాలను గమనిస్తూ ఉన్నప్పుడు, ఆయన బలపరచునవి తెరచి ఇది ఈ విధంగా ఉంటుంది, అది ఆ విధంగా ఉంటుంది అని చెప్పినప్పుడు అది అలాగే ఉంటున్నది. ఓ వెనకల చూడు, ఎవరి ప్రధాన నాయకుడు అని చెప్పు. ఓ నేను వెనుకు తిరగను, అతడు ఫలానా డాక్టర్ మరేదో అని అడగను. ఆయన మన రక్షణ నాయకుడు అని ఎవరు చెప్పారో ఆయన చూస్తాను. హల్లెలూయా. రక్షణ అంటే ఏంటి? విమోచన. హల్లెలూయా, మహిమ కలుగునుగాక. మన యొక్క విమోచన నాయకుడు ఆయనే. గంభీరమైన ఆత్మరపు సమయం ఆసన్నమైనది. హల్లెలూయా. సైనికులు మిరిమిట్లు గొలిపే ఆయుధాలు, వాటి రంగురంగుల పొగసికలు, ఏ ఉదయం ఈ మందిరంలో విశ్వాసం అనుమానం నీలో వరుసలో పెట్టబడి ఉన్నవి. అనుమానం ఒకవైపు, విశ్వాసం మరొక వైపు. సైనికులారా, మీ విధి నిర్వహణలో ఉండండి. హల్లెలూయా. మన నాయకుడికి వేకు నక్షత్రం నడిపించును, ఆయన వెనుకంజ వేయడు. ఫలాయనం అనగా అనే దానికి ఆయనకు తెలియదు, అనేది ఆయనకు తెలియదు. ఆయన ఫలాయనం చంద్రవసరం లేదు. ఆమేన్. ఏనాడు పోరాడినటువంటి మహా గొప్ప యుద్ధం ఇక్కడే ఇప్పుడే అది జరుగుతున్నది. అవునండి, జీవ మరణముల మధ్య, ఆరోగ్యము అస్వస్థతల మధ్య, విశ్వాసము అనుమానం మధ్య, స్వతంత్రత బానిసత్వం మధ్య అది జరుగుతున్నది. సైనికులారా, యుద్ధం జరుగుతున్నది. మీ ఈటెలకు మెరుగులు పెట్టండి, సర్వాంగ కవచాన్ని సన్నపెట్టండి. దేవుడు ఆయన సైనికులను సంసిద్ధము చేసుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు ఆయన సైన్యాన్ని అభిషేకిస్తున్నాడు. అమెరికా తన సైనికులకు ఎంతటి ఉత్తమమైన వస్త్రాలు ధరింపచేయాలో అంతటి మంచి గట్టి వస్త్రాలు ధరింపచేస్తున్నది. ఒక్కు శిరస్త్రాలు, సర్వాంగ కవచాలు, యుద్ధ సమయమైన ట్యాంకులు తదితరమైన వాటితో సాగిపోతున్నది. దేవుడు ఆయన యొక్క సైన్యాన్ని వస్త్ర అలంకరణ చేస్తున్నాడు. హల్లెలూయా. ఎటువంటి ఉపకరణాలు మనం ఉపయోగిస్తున్నాము? దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును. ఆమేన్. దేవుని వాక్యం సజీవమై బలమగలదై రెండంచులగల ఎటువంటి ఖడ్గము కఠిన వాడిగా ఉండి ప్రణాత్మలను, కీలను, మొలుగులను విభజించినంత మట్టుకు దొరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీ 4. దేవుని యొక్క వాక్యము, ఆయన వాక్యము నమ్మటయే. ఆ విధంగానే దేవుడు సర్వంగ కవచనాన్ని అలంకరించడం అవుతున్నది. అదే హవ్వ తాను ధరించుకుంటకు ఆయన ఆమెకు ఇచ్చినది. ఆమె సర్వాంగ కవచమును పగులుకొట్టుకున్నది. అది ఆమె ఎలాగూ చేయగలిగినది? తన మనస్సును తర్కానికి తెరచడం వల్ల చేయగలిగినది. దేవుని వాక్యాన్ని తర్కించకూడదు, దానికి తర్కము లేదు. అది కేవలం దేవుని యొక్క వాక్యము. దాని గురించి నీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు, దానికి తర్క వితర్కము లేదు. అది దేవుని యొక్క వాక్యము. అది అంతే, అది అదే, అది నిరంతరము అంతే. నా భావం ఏంటో చూశావా అని? అది దేవుని యొక్క వాక్యము. దేవుడు అది వాగ్దానము చేశాడు. దేవుడు ఆ విధంగా చెప్పాడు. వారన్నారు అబ్రహాముతో, నువ్వు బిడ్డను పొందుకుంటావని నీకు ఎలాగ తెలియను అని. దేవుడే ఆ విధంగా చెప్పాడు. అది అంతే. సరే మరెందుకు నీవది పొందలేదు? నాకు తెలియదు, నేనెప్పుడు అది పొందుకుంటాను. అయితే నేను అది పొందుకోబోతున్నాను. దేవుడు ఆ విధముగా చెప్పాడు. అది నన్ను రమంతైనా ఆపు చేయలేదు. నీవెక్కడి వచ్చి ఉన్నావో ఆ ఇంటికి నీవెందుకు తిరిగి వెళ్ళకూడదు? నేను ఈ దేశంలో యాత్రికుడును, ప్రయాణికుడును. అమేన్. దేవుడు వాగ్దానము చేశాడు, నేను ఎక్కడికైతే పంపించబడినానో అక్కడే దేవుడు నాకు ఒక బిడ్డను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎక్కడికైతే పంపి ఉన్నాడో అట్టి పరిశుద్ధాత్మ వాతావరణంలోనే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అమేన్. దేవుడు నీకు దాన్ని ఇస్తాడు, నమ్ము. అమేన్. శరీరం యొక్క, ప్రాణం యొక్క, జ్ఞానేంద్రియాలు, మనస్సాక్షి, వాటి యొక్క గొట్టాలను తెరవు. మొదట దేవుని యొక్క మాటలు ఆ మనసులోనికి చొచ్చలు కొనివు. అక్కడే యుద్ధభిమున్నది. ఈ విధంగా చెప్పవద్దు, నేనది భావిస్తే, ఓ దేవునికి మహిమ పడుట నేనది భావిస్తే అని అనవద్దు. దాంతో ఏ ఒక్కటి పనిలేనేలేదు. ఆ మనసులు తెరువు. అదే యుద్ధభూమి. నీ మనసులోనే, ఇక్కడనే, ఈ ముందు వరుసలోనే యుద్ధం సంసిద్ధమై ఉన్నది. దాని తెరువు. ప్రతి అనుమానము, నా అనుమానం నేను అనుమానిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు నా అనుమానం నేను అనుమానిస్తున్నాను. నేను దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాను. సతనా, ఇక్కడే నేనున్నాను. ఒకటి జరగనై ఉన్నది. నిజం, అది జరుగుతుంది. అవునండి, ఆయన తన సేవకులను ఆయన ఆత్మతో అభిషేకిస్తాడు. వారికై ఆయన దూతలను పంపుతాడు. కొన్ని కొన్ని సార్లు ప్రజలు అది హేళన చేస్తారు. దూతలు అనుదాని ఒకదాన్ని మీ కొరకు త్రిప్పనివ్వండి. ఒక నిమిషం, హెబ్రీ పుస్తకం తెరుద్దాము. ఓ నిమిషం, హెబ్రీ 4వ అధ్యాయము, హెబ్రీ 1వ అధ్యాయము అని నా అర్థం. 14వ వచనం తీయండి. వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా, నా కుడి పార్శ్వన కూర్చుండుము అని దూతలలో ఎవని గుర్చి అయినను అయినా ఎప్పుడైనా చెప్పినా?
Now here the Bible comes right back and tells us here that God sends forth
Bible lo undi vachi maniki ikkada telputunnadi devudu dootalanu pampunu ani mahimakalukunu gaaka evaru varu sevukulaina aatmalu mahima sevukulaina aatmalu pampabaddaru ikkada devuni sannidham nunchi pampinchabaddaru emi cheyataku ayina vakyamunu sevinchudaku amen varu oka sangashika varganiki chindina oka vidhamaina vedantanni sevinchudaku leka anaga parichira cheyataku kaadu aithe ayina oka vakyamunu parichira cheyataku adi ade sevukulaina aatmalu pampabaddaru వారు ఎవరిని మనం ఎలాగ తెలుసుకుంటాము? బైబిల్ ఈ విధంగా తెలుపుతున్నది, ప్రభు యొక్క వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చును. అవునా? ఈ దూతలు ఆయన ఆత్మ ద్వారా ఆయన వాక్యమును పరిచయం చేయదురు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వాక్యమును పరిచయం చేయదురు. ఆత్మ మరియు వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చను. ప్రవక్తలు వాక్యమును కలిగి ఉండేది. ఆ కారణము చేతనే వారు చేసిన అద్భుత కార్యములను వారు చేయగలిగిరి. అది మనుషుడు కాదు, అది మనుషులలో ఉన్న దేవుని ఆత్మ, మనుషులలో ఉన్న క్రీస్తు ఆత్మ. దేవుని వాక్యము కొరకై అతను ఏమి చేశాడు? ప్రతి మార్గాన్ని కూడా శుద్ధి చేశాడు. దేవుడు అతను ఏర్పరచుకున్నాడు. అతను పరిశుద్ధాత్మతో అభిషేకింపబడ్డాడు. అది అతను కాదు. దర్శనం తూచే వరకు అతను ఏమీ చేయలేదు. కర్మెలు పర్వతం మీద ఏలియా అన్నాడు, ఇదంతా కూడా నీ ఆత్మ చొప్పుననే నేను చేశాను. ఇప్పుడు ప్రభువా, నీవు దేవుడు అని తెలియబడు కాక, దేవునికి మహిమ కలుగును కాక. దేవుని యొక్క ఆత్మ ఒక స్థలాన్ని తగినప్పుడు, ఆ స్థలము అభిషేకించబడినప్పుడు దానిని అనేక పర్యాయములు నేను చూచాను. ఏ ఉదయం ఇక్కడ ఉన్న ఈ చిన్నమంద ఇక్కడ ఈ మనస్సు స్వీకరిస్తే ప్రతి అనుమానము దారికి దూరమైపోతున్నది. చనిపోయిన వారు బ్రతుకుంటా నీవు చూచినప్పుడు, కుంటివారు నడుచుట, గుడ్డివారు చూచుట, చెవిటి వారు వినుట నీవు చూస్తున్నప్పుడు ఇక ఏ విధంగా అనుమానించగలవు నీవు? చివరికి ప్రభుదూత చివరికి ఆయన పటము గోడకు వెళ్లాడుతున్నది. ప్రతి చోట విజ్ఞాన శాస్త్రంలో మొద్దుగా మిగిలి ఉన్నది. ఆయన ఏమి చేస్తాడు? ఆయన వాక్యముతోనే ఉంటాడు. ఆమేన్. ప్రతి దయ్యాన్ని అది కత్తిరిస్తుంది. అవునది చేస్తుంది. ఏంటది? దేవుని సన్నిధానం నుండి పంపించబడిన సేవకులైన ఆత్మలు వాక్యం మాట్లాడు వారిని అభిషేకించుటకు, వాక్యముతో నిలచిడుటకు, సూచనలు వెంబడించుటతో వాక్యమును ఆయన స్థిరపరచును. యేసు నిన్న నేడు నిరంతరం ఒక్కడి రీతిగా ఉన్నట్లుగా తెచ్చును. ఆయన అక్కడే ఉన్నాడు. అన్ని విధాలుగా శాస్త్రీయంగా భౌతికంగా ఆత్మీయంగా ఆయన రుజువు చేయబడినప్పుడు ఎలాగూ మనము అనుమానించగలుగుతాము? ఆయన ఇక్కడే రుజువు చేయబడగా ఏంటి విషయం? అది మన మనసులో ఉన్నది. విషయానికి మన మనసు తెరచి అది కాగలదో లేదో నాకు తెలియదు. బహుశా రేపు నేను బాగుంటా అనుకుంటున్నాను. ఓ, దానితో ఏ ఒక్కటి కూడా అనవసరమే. నేను తరచుగా చెప్తున్న రీతిగా శారాకు 3 వయస్సు గతించిపోయినది. నా అర్థం మీరు గ్రహించి ఉన్నారా? అది ప్రాణం యొక్క కాలము. అది 28 రోజులు. చూశారా? 65 సంవత్సరాల వయస్సు. బహుశా అది ఆమెకు 15-20 సంవత్సరాల క్రితమే ఆగిపోయి ఉండవచ్చునేమో. మరికొద్ది నెలల తర్వాత అతడు ఆమెను, ప్రీతమా, ఏదైనా మార్పు కనిపిస్తుందా అని అడిగాడు. ఏ కొంచెం మార్పు కూడా లేదు. దానివల్ల నీవేమీ ఇబ్బంది పడిన అవసరం లేదు. ఏ విధంగా సరే మనం పొందుకోబోతున్నాం. సరే, తిరిగి ఎవరి స్త్రీ నీవు ఆరంభమైతే ఆ జీవుల రక్తము ద్వారా అది బిడ్డకు మెత్తని స్థలమైపోతున్నది. అప్పుడు అన్ని బాగుంటవి. ఈ దినమంది ఏదైనా మార్పు కనిపిస్తుందా? ఆయన నాకు వాగ్దానం చేసి నెలవుతుంది. ప్రీతమ్మా, ఏదైనా వ్యత్యాసమున్నదా? కొద్దిగానే లేదు అబ్రహామా. ఏ గుర్తు లేదు, ఏది లేదు. లేదు, నేను అలాగే ఉన్నాను. గత కొద్ది సంవత్సరాలుగా ఇలాగ ఉన్నానో అలాగే ఉన్నాను. వ్యత్యాసం ఏమీ కనిపించట్లేదు. దేవుడికి మహిమ కలుగును కాక. నీవు పొందుకుంటావు ఎలాగైనా. చూడు అబ్రహామా, ఆయనకు వాగ్దానం చేసినట్లయితే నిజంగా ఆయన ఈ విధంగా ఒక గుర్తు ఇచ్చినడేవాడు. నిజంగా ఆయన గుర్తు ఇస్తాడు. హల్లెలూయా. ఒక బలహీనమైన వ్యభిచార తరము సూచికలు అడుగుతున్నారు. అవునా? ఆయనకు ఒక గుర్తు ఉన్నది. ఏంటది? దేవుని యొక్క వాక్యము. అదే గుర్తు. దేవుడు ఈ బిడ్డని ఇలాగూ బాగు చేయగలడు? దేవుని వాక్యం అలా చెప్పి ఉన్నది. నేను ఒక ఉద్రేక ప్రేరితమయ్యానా? లేదా ఇలాంటి ప్రేరితము లేదా? అది ఏది జరిగినప్పటికీ దేవుడు చెప్పాడు. అంతే. అబ్రహాము నాడు, నీవు నీ యొక్క టోపీలు ఇక మిగతావన్నీ ముట్టకట్టు, దేశాన్ని విడిచిపెట్టవలసి ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు తెలియదు. అమేన్. ఎలాగైతేనేమి, మనం వెళ్లిపోబోతున్నాం. ఇక్కడికే మనం వెళ్తాం. మూటగట్టి బయలుదేరు. హల్లెలూయా. అదే నిజమైన దేవుని యొక్క వాక్యము. అతని ముందున్నది ఏంటి? దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్యము. అది పొందుకుంటు కొరకై మనం వెళ్ళిపోతున్నాము. అబ్రహామా, నీ ప్రజల నుండి బయటికి రా, అక్కడే వారు ఉన్నారు. దానికి కారణమేటనగా వారు అనుమానితులు, అవిశ్వాసులు. వారు నిన్ను ఒకే ముడిలో ఉంచుతారు. బయటికి రా, మీరు ప్రత్యేకపరచుకుని నాకై జీవించండి. ఏంటిదంతా? నీ స్వీయ మనస్సాక్షిని, జ్ఞానేంద్రియలను అలాగా నీ వెనకాల విడిచిపెట్టు. నీ మనస్సు తెరువు. అది నాకని గుర్తుంచుకో, అది నాదని గుర్తుంచుకో. నాతో జీవించు. ఆమేన్. దేవుదేవేలా, అలాంటి జీవితము కొరకై ప్రతి ఒక్క అబ్రహాము సంతానాన్ని దేవుడు పిలుచుచున్నాడు. ఇప్పుడు ప్రపంచమంతా గొప్ప యుద్ధమున్నది. ప్రపంచమంతటా దేవుడు తన ప్రజలను వేరుకమని కొరుచున్నాడు. చూచుట, రుచి చూచుట, స్పర్శించుట, వాసన చూచుట, వినుట, ఊహించుట, మనస్సాక్షి, జ్ఞాపకాలు, తర్కాలు, అనురాగాలు మొదలైనవి వారి మనస్సును తెరుచుకుని వాక్యము లోపలికి వచ్చుటకు అనుమతించుదురుగాక, వాక్యముతో నడుచుదురుగాక. అదే నిజమైన సైనికుడు. నక్షత్రాల విధంగా నిలబడతవి. నక్షత్ర రాశి, సూర్య కుటుంబం మార్పు చెందదు. ఉదయ నక్షత్రం ప్రతి ఉదయం తన విధి నిర్వహణతో ఉదయిస్తున్నది. భూమి పుట్టిననాడు ఎలాగో అలాగే ఉంటున్నది. సంధ్యా నక్షత్రం తన స్థానాన్ని తీసుకుంటున్నది. ప్రతిదీ అలాగే ఉంటున్నది. ఆ చిన్న పాలముంత నక్షత్రం సరిగ్గా సరైన ఋతువులో అది ఎక్కడ ఉండవలనో అక్కడే ఉంటున్నది. ఉత్తర నక్షత్రం నిఠారువుగా ఉంటున్నది, ఎన్నడూ తొనకదు. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఉత్తర నక్షత్రం చుట్టూ తిరుగుతున్నది. ఎందువల్లంటే అది భూమికి మధ్యస్థంగా ఉంటున్నది. అది క్రీస్తు. ఆమేన్. ఆయన అక్క నిలబడి గొప్ప నాయకుల వలె ఆయన సైన్యానికి ఆజ్ఞాపిస్తాడు. ఇశ్రాయేలు యుద్ధం చేస్తుండగా మోషే కొండ మీద చేతులెత్తి ఉన్న రీతిగా అతడు చేతులు పైకెత్తి ఉన్నాడు. సూర్యుడు అస్తమించే వరకు అతడు చేతులు పైకెత్తి నిలబడ్డాడు. వారతని చేతులు పట్టుకోవలసి ఉండెను. అది మోషే. అతని క్రీస్తుకు పోలిక. ఆయన చేతులు చాచి ఉండేనటకు అది నిజరూపము. సిలువకు ఆయన చేతులు శిలలతో కొట్టారు. హల్లెలూయా. ఆయన మహిమ ప్రహరీలు ఎక్కిపోయాడు. ఈరోజు ఆయన రక్తసిక్తమైన వస్త్రాలతో దేవునితో ఉన్నాడు. ఆయన మహోన్నత కుడిపార్శ్వన అక్కడ ఉన్నాడు. ఇంకా ప్రతి సైనికుడికి అతనికి దారి సరిచేసి యుద్ధానికి సంసిద్ధత చేయుట కొరకై ఏమి జరిగినా కనవసరం, అతడు దేవుని వాక్యముతో స్వాతంత్రానికి తన దారిని తానే ఛేదించుకోగలడు. ఆమేన్. గుడ్డులో ఉన్న కోడిపిల్ల మాదిరిగా తొంగి చూడటానికి దానికి భయం ఎందుకు? అది గుడ్డుకు చుక్క పెట్టుటకు భయపడితే, గుడ్డు లోపలున్న ఆ చిన్న కోడిపిల్ల గుడ్డు యొక్క గుళ్లను పొడుచుటకు భయపడితే ఆ పెంకును పడవద్దు, నీకు నీవే హాని చేసుకుంటావు అను బయట నుండి వచ్చే శబ్దాన్ని అది వింటే, అయితే ప్రకృతి భావనే పక్షిలో ఉండి మొక్కుతో పడు, దాని లోపల రంధ్రం చేయి అని దానికి చెప్తుంది. అద్భుత కార్యాల దినాలు గతించిపోయినవి. నీకు నీవు హని చేసుకోబోతున్నావు, నీవు మూఢభక్తిలోనికి దిగిపోతున్నావు అని పాతకాలపు సంస్థాపకులు చెప్పని నీకు చేతనెంతగా మొక్కుతో పెంకును పడో. హల్లెలూయా. సతనా, వెళ్లిపో, నేనిక్కడి నుండి వచ్చేస్తున్నాను. అదే విషయం, నేనిక్కడ ఇక ఎన్నడూ పడి ఉండను, నేనిక్కడ ఎన్నడూ కూర్చుండను, నేనిక్కడ ఈ పాత దయ్యపు శాలలో ఇక ఉండను. నేను ఈ ఉదయం నా దారిని పొడుచుకుంటున్నాను. ఆమేన్. నేను ఒక పక్షిరాజును. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ తల్లి పక్షిరాజు దాన్ని, మెడను, ఆ పెంకును ఎదురుపడుస్తుంది. ఆ పైగుళ్ళ ఎంత గట్టిగా ఉన్నను దానిని పొడుస్తుంది. మొదటి విషయం ఏంటో తెలుసా? దాని రెక్కలు కొద్దిగా రెపరెపలాడుతున్నవి. అతడు బాగా ఉంటాడు, నీ మగ్గని పడు. అవును, అది ఎలా చేయగలవు? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని దానిని బొబ్బరింతలు పెట్టు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. కడుకు నీవు పచ్చమైన గాలిని ఆఘ్రానిస్తావు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని నీ తలను బయటకు పెట్టు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. గట్టిగా నెట్టు, నీవు బయటకు వస్తావు. అతడు తిరిగేక ఎన్నడూ పెంకుగా మారిపోడు. ఆమేన్. అతడు స్వతంత్రుడు. ఈ అన్ని జ్ఞానేంద్రియాల ద్వారా, మనస్సాక్షి తదితరమైన వాటి ద్వారా ఆ వాక్యం ఒక పర్యాయము కూడిన తర్వాత, కూడిన తర్వాత ఇక్కడ స్థిరత ఏర్పరచుకుంటానికి అప్పుడు ఆ మనస్సు తెరచుకుని అది మనదవుతుంది. ఓ దేవా, కనికరం చూయించండి. తిరిగి అది బానిసత్వంలోనికి వెళ్లటకు తాముండదు. నీవు స్వతంత్రుడవు. కుల్ల పెంకు నుండి విముక్తి చేసినది కుమారుడు. నీ సంఘశాఖ నిన్నిక వెనుకకు పిలవదు. ఇక దయ్యం నీకేమి చేయలేదు. అతడు బుసలు కొట్టగలడు, కూతలు కొయ్యగలడు. నీవు మెక్కుడమైన వేగముతో పరిగెత్తుతూ రహదారి పైన ఉన్న నీవు శిలువ యొక్క అభిషేకితమైన సైనికుడవై నీవు రాజమార్గం పైన పరుగులు తీస్తావు. యేసు లోకానికి వెలుగై ఉన్నాడని విశ్వాసముతో చెప్పు పక్షరాజులైన మీరు రాజ మార్గాన వెళ్ళండి. నిజం, అవునండి. దేవుని యొక్క సన్నిధిలో నుండి పంపబడిన పరిచర్య చేయు ఆత్మలు పరిచర్య చేయుట దీనికి ఆయన వాక్యానికి ఏది ఒక సిద్ధాంతానికి కాదు, దేవుని యొక్క వాక్యమునకు. వారు సేవకులైన ఆత్మలు పరిచర్య చేయుటకు దేవుని యొద్దు నుండి పంపబడి ఉన్నారు. సేవకులైన ఆత్మలు ఓ వాక్యమునిక కాక మరొక దానికి అది పరిచర్య చేసినట్లయితే అది దేవుని యొద్దు నుండి రాలేదు సుమా. కారణం, నీ వాక్యము అన్ని వేళలా పరలోకములో నిర్ధారించబడును. అన్ని వేళల్లో కూడా పరలోకములు వాక్యము దేవుడు దాన్ని కనిపెట్టును. విశ్వాసము కాకుండా మరొక పరిచర్య చేయటకు ఆత్మను ఆయన ఎలా ఏనాడు కూడా పంపి ఉండలేదు. ఆయన ఏనాడు పెద్ద పెద్ద డిడిడి పిహెచ్డితో ఒక ఆత్మను పంపలేదు. ఇంకా చొక్కా కాలర్ వెనుక తిరిపి అద్భుత కార్యాలు చేయి కాలము గతించినది మనందరికి తెలుసు అను ఆత్మను ఆయన పంపలేదు. కాదు కాదు, అది దేవుడి యొద్ద నుండి రాలేదు. అది వాక్యములకు విరుద్ధమైనది. ఆమేన్. వాక్యం యొక్క ఆత్మకు పరిచర్య చేయవారిని ఆయన పంపుతాడు. ఆమేన్. నాకు నాలుగైదు విషయాలున్నవి, అయితే వాటి సమయంలో విడిచిపెట్టి రాబోతున్న ఆదివారం తీసుకుందాం. మంచిది. సాతాను వాడి దయ్యాలు అభిషేకించబడ్డారు. ఈ దూతుల ఆత్మలు నీకు వాక్యం తీర్చుకై అభిషేకించబడితే, వాక్యము నీవు నమ్మునట్లు చేసినట్లయితే, ఏ నిజమైన ప్రవక్త దేవుని వాక్యమును తిరస్కరించినట్లు ఎప్పుడైనా నీవు చూశావా? లేదండి. వారి దినాల్లోని సంఘశాఖలు లేచి అతడు తప్పు అని చెప్పినప్పుడు ఏమి జరిగినది? అతడు ఒక్కడిగాని నిలబడ్డాడు. అది నిజం అని అతడు చెప్పాడు. ఆ చిన్న పరిశుద్ధ గుండ్రాయ అయినా ఇమ్లా యొక్క కుమారుడైన ఆ దినాన ఉన్నటువంటి మీకాను చూడు. అక్కడ 400 మంది అభిషేకించబడిన అనుకునే ప్రవక్తలు కూడా ప్రవక్తలు ఉన్నారు. సకల సదుపాయాలు, సంతృప్తి భోజనాలు కలిగి ఉన్నారు. పెద్ద డిగ్రీలు, ఉన్నత విద్యాభ్యాసాలు, పూతలపోయి ఉన్న వేదాంతులు కలిగి ఉన్న వారు గౌరవప్రధుడైన రాజా వెళ్ళు ప్రభు నీకు తొడుగా ఉంటాడు అని అంటున్నారు. అది మనకు సంబంధించినది. యెహోషువా మనకదిచ్చాడు, కనుక నీ వెళ్లి స్వాధీనపరచుకో. అది ఖచ్చితంగా వాస్తవం. నీ వెళ్ళు, అది తీసుకో. యెహోషువా ఇలాగా అడిగాడు, తెలుసా మరొక చోట ఇంకెవరు లేరా? అరే, వారికి 400 మంది ఉన్నారు. 400 మందిని ఎందుకు నమ్మకూడదు? సరే, నమ్మకూడదు. అతను అన్నాడు, అయితే తప్పక ఒక చోట మీకు ఉంటారు. సరే, మాకొకడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు. అయితే నేను అతను ద్వేషిస్తున్నాను. చూశారా, అక్కడే అతని మాటనే నేను విడాలని ఆశపడుతున్నాను. గమనిస్తున్నారా? అతను అన్నాడు, అతను ఇక్కడ తీసుకుని రండి, అతనేమి చెప్తాడో చూద్దాం. కాబట్టి వారు వెళ్లిపోయి అతనితో ఇలాగూ చెప్పారు, విను, ఈ ఉదయం నీ వర్తమానం నీవు సిద్ధపరచుకో. ఎందుకో తెలుసా? నీవు రాజుకు బోధ చేయిస్తున్నావు. ఫలానా ఫలానా ఫలస్తీన దేశంలోని దైవ సేవకుల సమావేశంతో నీవు మాట్లాడుతున్నావు. దైవ సేవకుల సమావేశం అంతటితో ఇప్పుడు ఇక్కడ వారేం చెప్పినది నీవు జ్ఞాపకముంచుకో. నీవు అదే విషయం చెప్పాలి, నీవు అదే విషయం నమ్మాలి. వారక్కడ ఒక చెడ్డ మనిషిని కలిగి ఉన్నారు. అతడు ఈ పాత తర్కాన్ని విడిచిపెడుతున్నాడు. గొట్టాలను అతడు శుద్ధి చేశాడు. చూశారా అతని మనస్సాక్షి? మరి అదే సంగతి నువ్వు చెప్పినట్లయితే వారేం చేస్తారో తెలుసా? జిల్లా ప్రెసిడెంట్గా నిన్ను చేస్తారనుకుంటాను. స్థానిక జిల్లా జనరల్ అధికారిగా నిన్ను బహుశా చేయవచ్చునేమో. నీవు అలా అంగీకరిస్తే చాలు, అతని నిజమైన దేవుని సమ్మతి కాదు. ఎందుకని? అతని గొట్టములన్నీ అతని మనస్సాక్షంతా శుద్ధి చేయబడినది. అతని మనస్సు దేవుని వాక్యము కొరకు తెరవబడినది. మరియు దేవుని యొక్క వాక్యమనే అతడు నమ్మును. అదే సేవకులైన ఆత్మలు, అదే సేవకులైన ఆత్మలు. అతడు అన్నాడు, ఇప్పుడేమి చేయాలో తెలియట్లేదే. అయితే ఈ ఒకటి మీతో చెప్తున్నాను, దేవుడు ఏది చేయమని చెప్పునో దానినే నేను చెప్తాను. కాబట్టి ఆ రాత్రి వారు కనిపెట్టారు. అతడు ఒక దర్శనం వచ్చినది. మరుసటి ఉదయం లేఖనాలు పరిశీలన చేస్తూ ఇలా చెప్పాడని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ ఏదో ఒక పొరపాటు ఉన్నది. ఎందుకంటే వారందరూ చెప్పిన దానికి అది వ్యతిరేకంగా ఉంటున్నది. అతను ఏం చెప్తుంది? అక్కడ ప్రవక్త ఏలియా పలికినది ఏదో అది చూద్దాం. ఎందుకంటే అతడు ప్రవక్త అని మనకు తెలుసు. ప్రభు వాక్యం ఏలియా వద్దకు వచ్చాను. అవునా? అది ఏమని చెప్పబడింది? నీ రక్తము కుక్కలు నాకును అని. ఎజబెలును కుక్కలు తినను. ఎందుకనగా ఒక నీతిమంతుడు నాబోతు వలన అది జరిగినది. ఆ తర్వాత అతడు ఆ దర్శనాన్ని చూచినప్పుడు దేవుని వాక్యం వద్దకు నేరుగా వెళ్లిన దర్శనం అతడు చూచాడు. అది వృద్ధుడైన అహాబు నద్దకు వచ్చుట చూశాడు. గమనిస్తున్నారా? అతడు ఆ దర్శనం చెప్పుడుకు సిగ్గుపడలేదు. ఎందుకంటే అది ప్రభు యొక్క వాక్యము కాబట్టి అది సంపూర్ణంగా దానిని అతను తీసుకునగలని అతనికి తెలుసు. ఏమిటది? అతడు తన మనస్సును, తన హృదయమును దేవుని వాక్యము కొరకై తెరిచాడు. దేవుని వాక్యం తిరిగి బయలుపరచబడినది కాబట్టి అది సంపూర్ణంగా దేవుని వాక్యమని అతనికి తెలుసు. ఓ, నేను మీకాయని అయినట్లయితే అని చెప్తావు. నీ కాగలవు, నీవు అయ్యున్నావు. నీవు కూడా బిడ్డ, నీవు ఒక ప్రవక్త అయిన మీకాయివి. నీవేమి చేయగలవు? నేను నోరు తెరవు. ఈ ఉదయం నేనేమి నీకు చెప్ప ప్రయత్నం చేస్తున్నాను? ప్రభు యొక్క వాక్యం చూసారా, నీవు నోరు తెరచి నేను స్వస్థత పొందగలనని నేను నమ్ముతున్నాను అని చెప్పు. ఆ తర్వాత ఏంటి, అది ప్రభువాక్యమా? నిజం, అది ప్రభువాక్యమే. ఇక్కడైతే ఇతడు ఇలా అంటున్నాడు, అద్భుత కార్యాలు జరుగు దినాలు గతించిపోయినవి, నీవిది చేయలేవు అని. అది మరచిపో, దేవుని మొదట ఉంచు. ఇక్కడ ప్రభు వాక్యం వచ్చినది, అది అతడు మాట్లాడాడు, అది అలా జరిగినది. సాతాను ఏమి చేశాడు? సాతానుకు అభిషేకించబడిన మరికొందరు ఉన్నారు. సాతాను తన సేవకులను అభిషేకించును. నిజం నిజం, అతడు తన సేవకులను అభిషేకించును. వారిని దేనితో అతను అభిషేకం చేస్తాడు? అవిశ్వాసముతో. సాతాను అతని దయ్యాలు దేవుని వాక్యము అనుమానించినట్లుగా మానవాళిని అభిషేకిస్తారు. నీవది నిర్ధారణ చేసుకోవాలనుకున్నట్లయితే ఆది కన్నా 3-4 తిరుపు అక్కడికి మనం అది వెనుకకు తిరిపి అది ఏమి చెప్పినదో ఒక నిమిషం విందాం. అది దాని యొక్క మొదటి యుక్తియో కాదో చూడు. మొదటిగా వాడు చేసినది అదే. అదే యుక్తులను అతడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఎప్పుడు కూడా అదే అతడు చేస్తాడు. ఇప్పుడు ఏమైనదో ఒక్కసారి చూడు. అతడు వాక్యముతో ఏకీభించకుండా ఉండట్లేదు. ఆమె దానిని ఒక విధంగా తప్పుడుగా కటుడుకై వాడు ఆమె నడిపించాడు. చూశారా, అతడు ఏ విధంగా వినిపింపజేయాలనుకున్నాడో ఆ విధంగా వినిపించలాగా చేశాడు. వాక్యమంతా తీసుకోవద్దు అను విధముగా నేను ఇక్కడ తీశాను. ఆది కన్నా 3-4 అతడు ఏమి చెప్పినాడు చూద్దాం. మంచిది, అందుకు సర్పము మీరు చావనే చావరు అని స్త్రీతో చెప్పగా నిజంగా చావరు. చూశారా, అతడు ఏ విధంగా దాన్ని మళ్లిస్తున్నాడో. ఓ, అద్భుత కార్యాలు జరుగు దినములు గతించిపోయినవి అని మేము నమ్ముతున్నాము. పెంతికోస్తు దినాన ప్రజలు పరిశుద్ధాత్మని ఎలా పొందుకున్నారో అటువంటిది ఇక ఉండదని మేము నమ్మము. ఓ, ఏ విధంగానైనా బాప్తీసం నీవు తీసుకోవచ్చు, అది ఏ భేదము కలుగు చేయదు. చూశారా దయాన్ని, వాడి యుక్తులు మీరు గమనించారా? నీవు స్వస్థత పొందలేవు అని వైద్యుడు చెప్తే అది ఇంత అంతే. వైద్యుని నమ్మకుడుట, వైద్యుని హీనపరచుడని కాదు, కాని వైద్యుడు శాస్త్రయుక్తంగానే పనిచేయను. ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడుకునకై వైద్యుడు తాను చేయగలిగినదంతా చేయను, మరి అది రక్షింపబడదు. ఎందుకంటే తనకు తెలిసినంత వరకు మరుగట్లేదు. అతడు తన యొక్క ఆఖరి విసుగుదలతో ఉన్నాడు. మనుష్యుడు నమ్మకస్తుడు. అయితే మంచి చెడుగులు తెలివినిచ్చు వృక్షం మంచిదే. అయితే అది ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళినట్లయితే అలా తప్పుడు జీవవృక్షం పైకి ఎక్కు, అలా వెళ్ళు. అమేన్. అది అదే, అది ఎంతో దూరము పనిచేస్తుంది. అవునా? ఇప్పుడు సాతాను యుక్తి ఏంటి? అతను ఇక్కడ ఏమి చెప్పాడు? ఇప్పుడు 2 వచనాలు గమనించు. ఇక్కడ నేను మొదటి 3 వచనాలు చదువుతాను. దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఇప్పుడు వాడి మాట ఆలకించు. ఎంత రోతగా అతడు సమీపిస్తున్నాడో, వాక్యానికి ఎంత సున్నపుపూత పూస్తున్నాడో గమనించు. అతడు ఏ విధముగా ప్రయత్నం చేయుచున్నాడో ఆమె మనస్సులోకి చేరుకుంటున్నాడు. వాక్యం అక్కడ ముందుగానే కంచిగా వేయబడిన తర్వాత చూశారా, వాడు ఆమెతో మాట్లాడుతున్నాడు. సాతాను దేనిని బలపరచుటకు నీవు అనుమతించవద్దు. గమనిస్తున్నావా? దేవుని యొక్క వాక్యము నీ హృదయములో కోటగా ఉండని గమనిస్తున్నావా? అదే నీవు చేయి. ఇప్పుడు నీవు మీకాయని గుచ్చి గమనించు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుచ్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. చూశారా, అతని దేవుడి యొక్క వాక్యము అతనితో ఆమె దానిని ఉదహరిస్తుంది. ఇప్పుడు గమనించు, అందుకు సర్పము మీరు చావనే చావరు. అతని యుక్తిని గమనించండి. అతను ఏమి చేస్తున్నాడు చూడండి. ఆ మొట్టమొదటి నరజాతికి, అక్కడ ఆ ప్రశస్త స్త్రీని, దేవుని కుమార్తెకు, దేవుని వాక్యములోకి అవిశ్వాసాన్ని అభిషేకించుటకు అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఆమెను ఆకర్షించుటకు ఖచ్చితంగా ప్రయత్నించింది అదే. ఒలి నాన్న, నిన్ను ఆకర్షించుటకు ప్రయత్నించినది అదే, ప్రయత్నం చేసేది అదే, అక్కడున్న మీ అందరినీ కూడా అభిషేకించుటకు ప్రయత్నము చేసేది అదే. నీవు ఒక స్వతంత్ర జీవి. నీవు చేయవలసింది ఒకటే ఒకటి, నీవు కొరితే నీవు అది అంగీకరించగలవు. అయితే దానిని తన్నివై అది ఆలకించుటకు హవ్వ ఆగకున్నట్లయితే దేని కొరకు నిలుపు చేయకు, ఆగవద్దు. ఎలీషా గెహజీతో చెప్పినది, నా దండము తీసుకుని వెళ్లి చనిపోయిన బాలుడిపై పెట్టుము, ఎవరైనా నీతో మాట్లాడితే తిరిగి మాట్లాడవద్దు, ఎవరైనా నేను నిలుపు చేసినట్లయితే ఆగవద్దు. ఆమె దాసుంతో చెప్పినది చూడు, గాడిద గంతగట్టి ముందుకే సాగివెళ్ళు, నేను నీకు ఆజ్ఞిచ్చు వరకు నీవు ఆపవద్దు. అవునా, నీ వర్తమానాన్ని పొందుకున్నావా? సాగిపో, ఆమేన్, నేను తిరిగి ఎక్కలేను అని చెప్తావా? వద్దు సుమా, నేను బలహీనపడుతున్నాను, ముందుకు సాగు, అగవద్దు. భక్తది ప్రక్కన పెట్టి అలా నరుక్కుంటూ, సహోదరుడా, నీ చేతిలో ఖడ్గమున్నది, నరికవై. ఒకప్పుడు నేను ఫుట్బాల్ స్టేడియంకు వెళ్లాను. బోధ చేటు కొరకై నేను తలుపు దగ్గర ఆగిపోయి పైకి చూశాను. అది ఇలా చెప్పబడి ఉన్నది, పోరాటములో అది కుక్క యొక్క పరిమాణము కాదు, అది కుక్కలో ఉన్న పోరాటపు పరిమాణము అని. కనుక అది యుద్ధములో జయిస్తుంది. చూశారా, నువ్వు చెప్తావు గొప్ప గొప్ప సంఘాలని దీనికి వ్యతిరేకం అని. వాటి పరిమాణం ఎంతైనా నాకు లెక్కలేదు, అది కుక్కలో ఉన్న పోరాటం అవుతున్నది. అదే దాని లెక్క, అది విశ్వాసులమని విశ్వాసం అవుతున్నది. నువ్వు తిరిగి వెళ్ళవైతే, నీవు నెమ్మరవేయు రంధ్రం ఎందుకు తిరిగినా అయితే, నీవు సైనికులు వెళ్ళినట్లయితే అక్కడే నిలబడు, అక్కడ యుద్ధం జరుగుతున్నది. మంచి చెరుగులు సంసిద్ధతలో ఉన్నవి, మనం పోరాడుదాం. పీటర్ కార్ట్రైట్ చేసినట్లుగా అతని నగరానికి వెళ్లి ప్రభువును ఇక్కడకు పోయి ఉద్యోగ కూట ఒకటి జరిగించమని చెప్పాడు అని అన్నాడు అతడు. అతను ఒక పాత గదిని అద్దెకు తీసుకున్నాడు, అందులోనికి వెళ్లిపోయాడు, దాన్ని శుభ్రం చేసుకుంటూ కొరకై. ఆ పట్టణంలో ఉన్న ఒక జంభాలుకోరు, అంటే బుడ్డ బెదిరింపులు బెదిరించేవాడు, పక్కలో పిస్టల్ తగిలించుకుని వచ్చాడు. అతడేంటి అక్కడ చేస్తున్నది అని కొందరు అడిగాడు. అతనికి బోధకుడు, అతడు కూటమి జరిగించబోతున్నాడు అని చెప్పారు వారు. సరే, నేను వెళ్లిపోయి అతని వీధిలో త్రొస్సివేసి ఇక్కడ నుండి అతను పారదోలుతున్నాను, అంతే, ఇక్కడ ఈ స్థలంలో కూటములు అవసరం లేదు అని అన్నాడు. కాబట్టి అతనికి వెళ్లిపోయి తలుపును గట్టిగా తన్నాడు. పీటర్ కార్ట్రైట్ తన కూటు తొడుక్కుని అతడు గోడలు కిటికీలు తుడుస్తూ ఉన్నాడు. ఒక చిన్న పొట్టివాడు తెలుసా, ఇతడు చేతిలో కోడిని పెట్టుకుని తినుచుండటం చూచి బోధకుడిని అతను చూచి నవ్వాడు. బోధకుడు నవ్వాడు, అది ఈనాటి మర్యాద తెలుసా. అతను అలాగే కిటికీలు కడుగుతూ వాటిని బిగిస్తున్నాడు. ఈ పెద్ద జంబాలు కోరువాడు అక్కడ నడుచుకుంటూ వెళ్లి తన కోటు తీసివేశాడు. పిస్టల్ ప్రక్కన వేలాడుతున్నది, ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను కిటికీలు కడుగుతున్నాను. అతను అలాగే కడుగుతూ ఉండిపోయాడు తెలుసా. అతనికి ఒక ఉద్యోగం ఉన్నది, ఒక ఉద్యోగ కూటం పెట్టమని దేవుడు చెప్పాడు. అలా కిటికీలు కడుగుతూనే ఉన్నాడు. ఇతను అన్నాడు, ఇక్కడ ఉద్యోగ కూటాలు మేము అనుమతించాం అని అన్నాడు. ఓ అలాగా, అయితే ప్రభు ఈ ఉద్యోగాన్ని జరిగించమని నాకు చెప్పాడు, గమనిస్తున్నారా? అలాగే తన పని తాను చేసుకుంటున్నాడు, గమనించండి, గమనించండి. సరే, నీవు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను, నేను ఈ పట్టణమంతా తిరిగేవాడును అని చెప్పాడు. ఓహో అలాగా అని చెప్పి అతని కిటికీలు కడుగుతూ ఉండిపోయాడు తెలుసా. అతను అన్నాడు, నీవు ఉద్యోగాన్ని జరిగించక ముందు మొదట నీవు నన్ను కొట్టాలి అని అన్నాడు అతడు. చూశారా, అతడు అన్నాడు, ఓ నేనది చేస్తాను, తర్వాత అది చేస్తాను. తీసివేశాడు, నడుచుకుంటూ వెళ్లిపోయి చొక్కా కాళ్ళను పట్టుకుని నేల మీదకి అతను తన్నివేసి అతని పైకి ఎగిరాడు. నేను పరిపాలన చేయవాలంటే నేను పోరాడవలసి ఉన్నది అని అన్నాడు. ప్రభువా, నా యొక్క సాహసాన్ని ఎక్కువ చేయి. అతని పైకి ఎగిరి కొట్టాడు. నీకు సరిపోతుందా అని అడిగాడు. అవును అని అన్నాడు అతడు. అతను లేచి అతని కరస్పర్శ చేశాడు. అత రాత్రి మందిరంలో రక్షించబడ్డాడు. అక్కడేనే ఉన్నావు చూశారా, అది అదే దేవుని వాక్యాన్ని తీసుకుని నీ మార్గమందలి ప్రతి అనుమానాన్ని నరికివేయి. అది చూశారా, అవును నిజం, అది అదే. అది తర్వాత పని, అది మనం చేయవలసి ఉన్నది. అవును, తర్వాత నేను చేయవలసినది నా అనుమానం నుంచి దూరమవుట, త్రించివేయుట. అది నా తదుపరి విధి. వికారపు అలవాట్లను తప్పించబడట, వాటి నుండి తప్పించబడటం. నా జ్ఞానేంద్రియాలు నాతో నీవెంతో కృషించున్నావు అని అంటే దాన్ని నరికిడి వేయడమే నా తర్వాత విషయం. అవునా, నా మనస్సాక్షులతో చెప్పినది సహోదరు బ్రహాం, అన్ని నీవు చెప్తావు. సరే, నీవు దానికి కూడా నరికివేయవచ్చును, దానిని కూడా నరికివేయవచ్చును. దానిని దాటి ఇక ముందుకు వెళ్లలేవు. నీ తదుపరి విధిని జరిగించు. నీ కోటును తీసివేసి దానిలోనికి వెళ్ళు. అలా వెళుచునే ఉండు. ఒకే ఆకాంక్ష, నేను జయించబోతున్నాను, అమేన్. నేను ఓడిపోను, నేను జయించబోతున్నాను, అమేన్. సోతానుడు అభిషేకించును, గమనిస్తున్నారా? వాడి యొక్క మొట్టమొదటి యుక్తి ఏది, రావటానికి వాని మొదటి స్థానమేది? మనస్సు. అతడు చెప్పినది వినటానికి ఆమె ఒక క్షణం ఆగినది. ఓ నీవు అలాగూ చెప్పలేదా? అక్కడే చాలా మంది స్త్రీలు తమ తప్పిదము చేస్తున్నది, అక్కడే చాలా మంది పురుషులు తమ తప్పిదము చేయనది. అవును, అక్కడే ఒక క్షణం ఆగిపోవుట, ఒక క్షణం ఆగుట. ఆ విధంగా అనేక సార్లు విడాకుల కేసులు రావడం నేను చూశాను. సరే సహోదరు బ్రహాం, అతడు ఇలాగా అని ఇల వేశాడు తెలుసా, నేను ఆగిపోయాను, అది నా భావం కాదు, యథార్థం అని నీకు చెప్తున్నాను. ఓహో, అక్కడే నీ ఉన్నావు. ఓహో, ఆమె అడ్డంగా బల్ల యొద్ద నేను కూర్చున్నాను. ఆమె ఎంతో అందమైన కళ్ళు కలిగి ఉన్నది, చూశారా? అది చూసారా, అది అదే. దయ్యం అదే పని చేస్తుంది. వైద్యుడు నేను బాగుపడనని చెప్పాడు, అక్కడే నీ ఉన్నావు. అదే విషయం, చూశారా? ఏనాడు పోరాడినటువంటి గొప్ప యుద్ధం. సరే, వారు నాతో చెప్పారు ఫలానా ఫలానా వారు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారని చెప్పుకుంటున్నారు. అవునా, నీ ఒక పాత వేషధారి చూశావు, పాత వేషధారి నీవు చూశావు, నిజంగా అది కలిగి ఉన్న వారి సంగతి ఏంటి? అవునా, దయ్యం నిన్ను పాత కాకి ముక్కు వైపు చూయిస్తున్నది, కానీ నిజమైన పావురంను అది నీకు చూయించదు. అవునది వాస్తవం, వాడు దాన్ని నీకు చూయించడు, దాన్ని నీకు అంధునిగా చేస్తాడు. అతడు కూడా సైనికుడే, గుర్తుంచుకో. అయితే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అయితే వాక్యాన్ని పట్టుకో, దాన్ని నమ్ము. ఇక్కడ ఉన్న సైనిక యోధులైన మీరు సహోదరుడా, బురుజును పట్టుకో. అవును, నీ విధి ఎందు స్థిరంగా ఉండు. ఒకప్పుడు ఒక చిన్న అమ్మాయి ఇక్కడ ఉండేది, ఇప్పుడు ఇక్కడ ఆమె కూర్చుని ఉండవచ్చు. ఆమె పేరు నెల్లీ శాండర్స్. దయ్యం వెళ్లగొట్టబడి ఉండుట చూచిన ప్రథమం అది నాకు. అలాంటి రోజులవి. ఇక్కడకు 3 బ్లాకులుగా దానినంత దూరం ఉంటుంది సమాధుల తోట. మేమక్కడ ఉండే వారం. నేనప్పుడే బోధకుడయ్యాను. ఒక టెంట్ కూటములో ఇక్కడే ఈ మూల నుండి నిన్ను బోధిస్తున్నాను. ఆ చిన్నమ్మాయి ఒక గొప్ప నాట్యకర్త. ఇక్కడున్న ఉన్నత పాఠశాలకు ఆమె లూటన్ వెళ్లేవారు. ఇక్కడ పట్టణంలో ఉన్న మీలో అనేక మందికి పూల్ రూమును లీ హాన్ను నడుపుతూ ఉండని మీకు తెలుసు. దేశంలోనే ఆమె లీ హాన్ గొప్ప నాటికత్తులు. అతడు కేథలిక్ వ్యక్తి కనుక మతమేమి వారికి పట్టింపు కాదు. నెల్లేకి తదితరులకు కూడా ఆమె గొప్ప నాటికత్త. అతని కూడా ఇక్కడ పిలుచున్నటువంటి బ్లాక్ బాటమ్, జిఫర్ బర్గ్స్ మొదలైనవన్నీ ఆ నాట్యాలు వారు చేయించుండేవారు. వారిద్దరు కూడా దేశంలోనే గొప్ప శ్రేణికి చెందినవారు. ఒక రోజున కూటమిలో ఒక రాత్రి ఆమె ఒగుతూ ఉన్నది. చిన్న నెల్లి వేదిక వద్ద ఆమె పడిపోయినది. ఆమె హృదయం దీవించబడినది. ఆమె వేదిక వద్ద పడిపోయినది. ఆమె తన చేతిని పైకెత్తినది. ఆమె ఏడ్చినది. కన్నీళ్లు చెక్కులపై నుండి కారిపోతున్నవి. బిల్లీ అని ఆమె అన్నది. నేను ఆమెకు తెలుసు, నేను రక్షించబడాలి, ఎంతో చిరి ఉన్నాను అని ఆమె చెప్పినది. నేనన్నాను, నెల్లి నీవు రక్షించబడగలవు అమ్మాయి, యేసు నిన్ను ముందుగానే రక్షించాడు. ఆయన వాక్యం పైన ఆధారముతో నీవది అంగీకరించవలసి ఉన్నది. ఆమె ఇక్కడ ఉండిపోయినది. ఆమె ఏడ్చింది, ఆమె ప్రార్థించింది. ఇక ఎన్నడూ లోక విషయాలు అంగీకరించనని ఆమె దేవునితో చెప్పినది. అకస్మాత్తుగా ఒక విధమైన మాధుర్యమైన సమాధానము ఆమె ఆత్మవైకి వచ్చినది. అక్కడ నుండి ఆమె లేచి దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ, కేకలు పెడుతూ వెళ్లిపోయినది. ఆ తర్వాత 6-8 నెలల తర్వాత ఒక రాత్రిపూట స్ప్రింగ్స్టేట్స్కి వచ్చినది. కేవలం ఒక యవనస్తురాలు, యుక్త వయస్సు 18 సంవత్సరాల వయస్కురాలు. ఆమె నా ఎద్దుకు వచ్చి నాతో చెప్పినది, హోప్. అది నా భార్య, గతించిపోయిన ఆమె. ఆమె అన్నది, నేను హోప్ మరియు ఎరేన్ లా కల్పించాలనుకుంటున్నాను. ఆమె అంటున్నది, వారు లోకం నుండి వెళ్లిపోలేదు. ఇంకా చెప్తుంది, లోకం వైపు ఒక మచ్చ వేశారు. ఇంకా చెప్తుంది, నేను వికారంగా కనిపిస్తాను, మేకప్లు మొదలైనవి పూసుకుంటా నేను వదిలిపెట్టాను. అయితే నేను వికారంగా కనిపిస్తాను, చివరికి నా ముఖం రంగు నేను కఠినంగా కనిపిస్తాను అని అన్నది. ఆమె చెప్తుంది, వారెంతో మాధుర్యంగాను అమాయకంగాను కనిపిస్తారు, నేనది ఎన్నడూ చేయలేదని అనుకుంటున్నాను అని అన్నది. నేను చెప్పాను, నెల్లి ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రుడుగా చేయను. అమ్మా నమ్ము, అది వెళ్ళు. వేనే బ్లడ్స్ ఇక్కడ ఉన్న అనేక మందికి అతను తెలుసు. అతను నాకు ప్రాణమిత్రుడు. సంవత్సరాలుగా అతడు త్రాగుబోతు. నా సహోదరుడైన ఎడ్వర్డ్ తో కలిసి అతడు ఇక్కడికి వచ్చాడు. వేధిలో అతడు త్రాగాడు. నేను తీసుకుని వచ్చాను, కారణం కాప్స్ అతని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అతను అతనికి ఇక్కడ తీసుకుని వచ్చాను, నేను బోధకుడును, ఇక్కడ ఉంటున్నాను, మా అమ్మా నాన్నల వలె నేను ఉండేవాడను. నేను అతను తీసుకుని అక్కడ పడకలో పనులు పెట్టాను. ఒక పడక మంచములో నేను నిద్రపోయాను. అక్కడ బెనహాం గుంపు పెద్దది తెలుసా, మేం 10 మందిని. మాకు 4 గదులున్నవి, 2గా ఒక విధంగా మాకు ఉండేవి. కాబట్టి నేను నిద్రపోవటానికి నాకు 2 మడతలది ఉన్నది. నేను ఈ విధంగా అది బయటికి లాగాను. నాతో కలిసి పండుకోబెట్టుకోవటానికి వేణు ఉంచాను. త్రాగి ఉన్నాడు. ఇంట్లోకి తెచ్చి అక్కడ పడుకోబెట్టవలసి వచ్చినది. నేను అక్కడే పడుకుని ఉన్నాను. వేన్, అలాగనే ఉన్నందుకు నీకు సిగ్గులేదా? సిగ్గు కదా అని అడిగాను. బిల్లీ, ఆ విధంగా అట్లా మాట్లాడుకు అని అన్నాడు అతడు. ఆ తర్వాత నా చెయ్యి పైన పెట్టి, వేన్, నేను నీ కొరకై ప్రార్థించబోతున్నాను. దేవుని నిన్ను దీవించును. నేను రక్షించబడనుకుంటున్నాను, బహుశా 1 సంవత్సరం. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక బండి ద్వారం వెలుపటి నిలబడి ఉన్నది. గుద్దినట్లుగా మరి ఒకరు గట్టిగా తలుపు తడుతున్నారు. సహోదరు బెల్, సహోదరు బెల్! అయ్యో, ఒక చనిపోయి ఉండవచ్చు అని అనుకుంటున్నాను. నేను ఎగిరిపోయి నా పాత తలుపు ఎద్దకు దాన్ని లాగాను. ఈ విధంగా నా పైజామా విసిరవేశాను, వేన్ కప్పాను, తలుపు ఎద్దకు పరిగెత్తిపోయాను. ఆ శబ్దం ఒక స్త్రీ వలె ఉన్నది. నేను తలుపు తీశాను. ఆ యవన బాలిక అక్కడ నిలబడి ఉన్నది. ఆమె అన్నది, నేను లోపలికి రానా, లోపలికి రా అని అన్నాను. లైట్లు వేశాను. ఆమె అలాగే ఏడుస్తూ ఆమె చెప్తుంది, సహోదరు బిల్, నేను అయిపోయాను, నేను అయిపోయాను. నెల్లి, ఏంటి సంగతి అని అడిగాను. నీకు గుండె జబ్బు వచ్చినదా? లేదు అని అన్నది. ఆమె చెప్తుంది, నేను స్ప్రింగ్ వీధి గుండా వస్తున్నాను. యదార్థం సహోదర బిల్, యదార్థం సహోదర బిల్, ఏ అపకారము చేయలేని నా అర్థం కాదు, ఏ హాని చేయలేని నా భావం కాదు, ఏంటి విషయం అని నేను అడిగాను. నేను తలంచాను, ఇప్పుడు ఏమి నేను చేయాలి, ఏమి చేయాలి నాకు తెలియలేదు, నేను కేవలం ఒక యవనస్తుడను అంటున్నది సహోదర బిల్. నేను అన్ని ముక్కలైపోయాను. అదే మర్చిపో సహోదరి, అదంతా నాకు చెప్పు. ఆమె చెప్తుంది, సరే నేను విధుల గుండా వస్తున్నాను. రాడ్మెంట్స్ హాల్, అక్కడ శనివారం రాత్రి నాట్యాలు వారు అక్కడ చేస్తూ ఉంటారు. నేను ఇంటికి వెళ్లి నాకు నేను అలంకరణ చేసుకునే కొంత సామాగ్రి నా యొద్ద ఉన్నది. ఆమె చెప్తుంది, నేను ఆ సంగీతాన్ని విన్నాను. ఆమె అంటున్నది, తెలుసా ఒక క్షణము నేను ఆగిపోయాను. ఆమె అంటున్నది, అది నన్ను బలపరిచినది. నేనిక్కడ నిలబడి ఉంటే అది నన్నేమీ హాని చేయదు అని నేను అనుకున్నాను. అక్కడే ఆమె తప్పు చేసినది. ఒక్క క్షణము ఆగుట ఆమె ఊరికే అలా విన్నది, సరే నేను ఆలోచన చేయబోతున్నాను. చెప్తున్నది, ఓ ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. అయితే నేను లీ కప్పులన్నీ గెలుచుకున్న తరుణాలు నాకు నిజంగా జ్ఞాపకమున్నది. అయ్యో, నన్ను ఆకర్షించిన ఆ పాత సంగీతం నాకు జ్ఞాపకమున్నది. అది కానిది నీవు తలంచవద్దు. అది ముందుగానే నిన్ను పట్టుకున్నది. అతడెంతగా కోరుకున్నాడో అంతగా. అక్కడే చూశావా, నెల్లీ శాండర్స్, మీరు ఎంతమందికి తెలుసు? మీ అందరికి తెలుసు నేను అనుకుంటున్నాను. అవును, నిజం. ఆమె చెప్పినది, అదేంటో తెలుసా, ఆ మెట్ల మీద నేను నడిచినట్లయితే ఒకవేళ కొందరికి నేను సాక్ష్యం ఇవ్వగలనేమో అని అన్నదా ఆమె. ఓహో, చూసారా, నీవు దయ్యపు స్థలం మీద ఉన్నావు, దానికి దూరంగా ఉండు. చెడుగు రూపురేఖలను కొట్టి పడే. అయితే ఆమె పైకి వెళ్ళినది, మెట్లపై కొన్ని నిమిషాలు అక్కడ నిలబడినది. మొదటిగా ఏం జరిగిందో తెలుసా, ఒక పురుషుని కౌగుట్లేకి పడిపోయి నేలపైకి పడినది. ఆ తర్వాత తనకు తాను గుర్తించుకున్నది. అక్క నిలబడి కేకలు పెడుతూ, మంచి కోసం నేనిప్పుడు నశించిపోయాను, నేను తలస్తున్నాను, బైబిల్ గురించి ఎక్కువ నాకు తెలియదు, అయితే యేసు చెప్పినది నేను నమ్ముతాను, నా నామమున వారు దయ్యంలో వెళ్ళగుట్టుదురు. వేన్ కొద్దిగా మేల్కొన్నాడు, అక్కడ కూర్చుని గమనిస్తూ ఉన్నాడు. చూశారా, కాబట్టి నేను చెప్పాను, దయ్యమా నీవెవరో నాకు తెలియదు, అయితే నేనిప్పుడు నీతో చెప్తున్నాను, ఈమె నా సహోదరి, ఆమెతో నీకు పని లేదు. ఆమె అది చేయని భావం కాదు, ఆమె ఒక నిమిషం ఆగినది. అక్కడే ఆమె తప్పు చేసినది. నేను చెప్పాను, నీవు ఆమెలో నుండి బయటకు రావలసి ఉన్నది. నీవు విన్నావా, దేవా తీర్పు రోజున నాకు సహాయం చేయండి. ఆ ద్వారపు తెర అది అదే తెరచుకుంటూ మోసుకుంటుంది. పంప్టిక్ పంప్టిక్ ద్వారం యొద్ద అది ఉన్నది. పంప్ కపం కపం. ఆమెన్నది, బిల్ అక్కడ చూడు, అక్కడ చూడు. నేనన్నాను, అవును ఏంటది? ఆమెన్నది, నాకు తెలియదు. నేను చెప్పాను, నాకు కూడా తెలియదు. తలుపు పంప్టిక్ పంప్ టై పంప్ అని అనుకుంటూ మూసుకుంటుంది. ఇక్కడ ఏమైంటున్నది అని నేను అనుకున్నాను. ఆ విధంగా మరలా నేను చూశాను. నేను అన్నాను, సతనా ఆమె విడిచిపెట్టు, యేసు నామమున ఆమె నుండి బయటకు రా. నేను అది చెప్పినప్పుడు అది పెద్ద గబ్బిలింగా కనిపించినది. గబ్బిలం మారిగా ఇంత పొడవున ఆమె వెనకాల నిలబడ్డాడు. దాని రెక్కల గుండా పొడవాటి వెంట్రుకలు క్రిందికి వేలాడి తీసుకుని దాని రెక్కలు దాని పాదములకు సగములో ఉన్నవి. ఆ విధంగా అని వెళ్లిపోతుంది. ఎంత త్వరగా రావాలో అంత త్వరగా నా వైపునకు బయలుదేరినది. నేనన్నాను, ఓ ప్రభువైన దేవా, యేసుక్రీస్తు రక్తము దానిని నన్ను కాపాడండి. వేన్ పడక నుండి దూకి చూశాడు. ఇక్కడ అది పెద్ద నీడగా గుండ్రంగా ఉండిపోయి పడకకు వెనుక క్రిందకు వెళ్లి పోయినది. పడకలో ఉండి పక్క గదిలోకి వేన్ ఎంత త్వరగా వెళ్లిపోవాలో అంత త్వరగా వెళ్లిపోయాడు. నేను నెల్లిని తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్లాను. తిరిగి వచ్చాను, అమ్మ లోపలికి వెళ్లిపోయి పడక బట్టలు మొదలైనవి వెదిలించినది. పడకలో ఏమీ లేదు. ఏంటది, ఆమెలో నుండి దయ్యం వెళ్లిపోయినది. ఏమి జరిగినది? ఓ క్షణం ఆగినది. అంటే ఎప్పటికీ ఆగిపోవద్దు. దేవుడు ఆయన వాక్యము నీ హృదయములో ఉంచినప్పుడు ఆ విధంగా ఆ ఖడ్గము తీసుకుని నరికి తగినట్టుకు ఆరంభము చేయి. హల్లెలూయా. దేనికోసమో ఎదురు తెనులు చూచుటకు నాకు సమయం లేదు. అలా దాటిపోయినది. చివరకు నిర్ణయించుటకైనను నాకు సమయం లేదు. అతడన్నాడు, నా దండము తీసుకుని దానిని బిడ్డ మీద పెట్టు. ఎవరైనా నీతో మాట్లాడితే వారితో మాట్లాడవద్దు. నీవు ఎలాంటి భావన కలిగి ఉన్నావో నీకు తెలుసు. అది దయ్యం చెప్తే అతనితో మాట్లాడైనా మాట్లాడవద్దు, ముందుకు సాగిపోవు. దయ్యం ఇలాగ చెప్తుంది తెలుసా, అయితే అదేంటో నీకు తెలుసా, ఫలానా వారు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వారికి అసలు మతి తప్పిపోయినది. అతనితో మాట్లాడవద్దు, వెళ్ళ ముందుకు. ఫలానా వారి సంగతి నీకు తెలియదు, అది నీకు దేవునికి సంబంధించిన విషయం. అవును, దేవునే ముందుంచు. ఆయన సేవకులను అభిషేకించును. నేను త్వరపడుతున్నాను, దేవుడు ఆయన దాసులను అభిషేకించును. చూశారా, నేనిప్పుడు కొంత వివరణ నోట్స్ ను విడిచిపెట్టవలసి ఉన్నది. అయితే నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఆలకించండి, ఓ చిన్న స్త్రీ, ఇప్పుడు జాగ్రత్తగా విను. ఇక్కడ మనము సాతాను యొక్క యుక్తులను చూస్తున్నాము. మనం ఎలాగున్నాము? ప్రవక్తల గుర్చి, తదితర విషయాల గుర్చి. అతను ఎక్కడ వారి యొద్దకు వచ్చినది? బైబిల్ నుండి. వేరే వారు అదే విషయాలు చేసినది. అలాంటివి అనేకమైన లేఖనాలు నా యొద్ద ఉన్నవి. అది ఎల్లప్పుడూ కూడా దాని యొక్క యుక్తి దేవుని వాక్యమును అపనమ్మకముగా చేయనట్లుగా అది ప్రయత్నం చేస్తాడు. వినండి సిలువ సైనికులారా, మీరు వినండి. రాయబడిన బైబిల్ గ్రంథమైన దేవుని వాక్యమును మీరు అనుమానించినప్పుడు మీరు నిరాధారులైపోతారు, ఆయుధాలు పొగుట్టుకున్న వారవుతారు. అది నమ్ము బిడ్డా, నీవు ఆయుధాలను పొగుట్టుకుంటావు, నీవు అప్పుజెప్పుకున్నావు, నీవు జల్లి చేపవు, దేవునికి సర్వాంగ కవచులు ధరించుకో. ఆమేన్. మనకు ఒక యుద్ధమున్నది. దేవుడు ఏమి చెప్పాడో అది నిజం. ప్రతి నరుని మాట అబద్ధం. చూశారా? అయితే ఒక దానిని నీవు ఆలకించుటకు అనుమతించినట్లయితే అదే వాడి యుక్తి. నీవు ఆయుధాలు పొగుట్టుకున్న వాడవుతావు. హవ్వ ఎన్ని మాటలు ఆలకించి ఉండెను? ఒక్కటే వేంటిన ఆమె ఆయుధాలు పొగుట్టుకున్నది. దయ్యం ఏం చేసింది? ఆమె మనస్సులోకి చొరవ చేసుకున్నది. ఆమె ఆత్మలోకి అక్కడే ఆమె తారుమారైపోయినది. అవునా? ఆమె ఆయుధాలను పొగుట్టుకున్న వెంటనే అదే క్షణంలో ఆమె తారుమారైపోయినది. అనగా ఆమె దేవుని వాక్యమును నమ్మకపోయినప్పుడు. మంచిది, ఇక్కడ వారి యుక్తులు మనం చూడగలం. దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకోమని దేవుని సైనికులకు ఆజ్ఞ ఇవ్వబడినది. అవును కదా? మీరు ఆ లేఖనాన్ని రాసుకోవాలనుకుంటే అది ఎఫ్ఎస్సి 6:10-13 చూడగలం. చూసారా? కొద్దిసేపటి క్రితం మనం చదివి ఉన్నాం. అది మన యొక్క పాఠం. సరే, గమనించు. దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకుంట. కొద్ది నిమిషాలు మీకుందా? ఇక్కడ ఒక నిమిషం వెనుకకు వెళదాం. దేవుని యొక్క సర్వాంగ కవచం ఏదో మనం చూద్దాం. మంచిది, 10 ఆరంభిద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని యొక్క సర్వాంగ కవచమును మనం చూద్దాం. తుదికున్న సహోదరులారా, ఇప్పుడు 12:20 ఉన్నది. ఈ రోజు ఎక్కువసేపు మీకు బోధ చేయాలనుకోవట్లేదు. అయితే ఎండాకాలంలో కొన్ని యాత్రలు నేను తీసుకునే వరకు ఒక వర్తమానం నా యొద్ద ఉండవచ్చు. చూసారా? అదేంటో మీకు తెలుసా? నేను ఎందుకు ఇది నేను చేస్తున్నా తెలుసా? నేను చెప్తాను. నిన్న నేను ఒక కలను కన్నాను. నేను అది చెప్పట్లేదు, అయితే అది నా మనస్సులో ఉన్నది. ప్రభువు నాకు వాటి అనువాదాన్ని ఇచ్చిన తర్వాత బహుశా నేను చెప్పొచ్చునేమో. సువార్త పని కొరకై నేను ఒక పెద్ద నది దాటి వెళ్తున్నట్టుగా సంక్షిప్తమైనట్లుగా కలను కన్నాను. మొదట నా భార్యతో నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడ పట్టణంలో ఉన్న 6 స్మిత్ అయిన జార్జ్ స్మిత్. ఎంతమంది తెలుసు? జార్జ్ స్మిత్ అతనికి కుమారుడు పోలీస్ ఫోర్స్ లో ఉన్నాడు. ఆ బలహీన జార్జ్ ఒక రోజు త్రాగుపోతైపోయాడు. అయితే అతడు మంచి పోరాట యోధుడు. నేను వైఎంసీఏ మరి ఇతరత్రమైన వాటి యుద్ధకు వెళ్లక ముందు నాకు తర్బీత్ ఇచ్చిన వాడు అతడు. అతను మాకు తర్బీతునిచ్చేవాడు. అతను నిజంగా చాలా చురుకైన వాడు. అతను అక్కడ నిలబడి అతడు మాత్రమే 140 ఉండే ఉన్నాడు. అతను నాకు తర్బీతునిచ్చాడు. అక్కడ నిలబడి ఇలా పిడికిలి బిగించి పొట్టులో నన్ను కొట్టేవాడు, గోడకు నిలబెట్టేవాడు. అయితే అది నన్నేమి గలిబిలి చేయలేదు. అతను నాకు తర్బీతు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత గత రాత్రి నేను ఒక కలను కన్నాను. నేను 6 స్మిత్ ను చూశాను. అది దర్శనం కాదు, అది ఒక కల. నేను 6 స్మిత్ ను చూశాను. కొందరు యవనస్తులు అతనికి వ్యతిరేకతులుగా వస్తున్నారు కుస్తీ పట్టడానికి. నేను 52, ఆ వృద్ధుడు 58-60. ఎంతటి యవనస్తులు యవనస్తులైనా ఏ విధంగా సరే అతన్ని ముట్టలేరు. అతడు వారిని ఆ విధంగా ముడివేసి నేల మీద పరుండబెట్టి తన చేత్తో పట్టుకుంటాడు. అది వింతగా ఉన్నదే అని అనుకున్నాను. నా భార్య నాతో కూడా ఉన్నదని తలంచి అది విడ్డూరంగా ఉన్నది అని చెప్పాను. మేడా, అదేంటో తెలుసా? అతడు నా తర్బీతునిచ్చేవాడు అతడు అని ఆమెతో చెప్పాను. నాకు అది జ్ఞప్తి ఉన్నది. నీవు తరచూ చెప్తూ ఉంటావు అని ఆమెన్నది. అవునండి, అతని యొక్క మంచి తర్బీతును బట్టి నేను 15 వృత్తిపరమైన పోరాటాలలో జయించాను. వ్యాపారాన్ని వదిలిపెట్టాను. సువార్తను ప్రకటిస్తున్నాను. అది మారిపోయినది. నేను ఒక నీటి కాలువ దాటుతున్నాను. అయితే నేను వెడుతున్నప్పుడు నేను పవర్ బోట్ లో వెళ్తూ ఉన్నాను. నేను అటు చూశాను. ఒక నాటు పడవ అందులో నా ఇద్దరు సహోదరులు కూర్చుని ఉన్నారు. నాతో ఒత్తిడికి సంసిద్ధమవుతున్నారు. మీరు అది చేయలేరు సహోదరులారా అని నేను చెప్పాను. నేను వెళ్లవలసి ఉన్నది అని చెప్పాను. ఆ బోటు నావికుడు వచ్చి, ఇదిగో నీ పడవ, ఒక నిజమైన తెల్లటి ప్లాస్టిక్ బోటు అని అతడు చెప్పాడు. నే అన్నాను, నాయ్ అది నాది కాదు. అతడు అన్నాడు, మంచిది, ఇందులో గంటకు 50 ఆ దారిని వెళ్లగలవు అని అన్నాడు. అయితే ఆ మార్గాన్ని దాటవలసి ఉన్నది అని అన్నాను నేను. చూస్తున్నారా? సరే, ఆ కురవలతో వెళ్ళు అని అన్నాడు అతడు. వారు పడవ నడుపు నావికులు కాదు కదా. దాని గురించి ఎక్కువగా వారికి తెలియదు. వారు ఆశపడుతున్నారు. వారది నడపలేరు. వారిద్దరూ అక్కడే మునిగిపోతారు. వారు చేయలేదు అని నేను చెప్పాను. అతను అడిగాడు, నీవు నమ్మగలవా? నేను చెప్పాను, విను, వారికంటే ఎక్కువగా పడవల గుర్చి నాకు తెలుసు, దానితో నేను ఆరంభించను. ఆ విధమైన నిర్మాణంలో ఉన్న దానితో దాని దాటుకు పవర్ బోట్ కవలసినది అని నేను చెప్పాను. దానికంటే గంభీరమైనది ఒకటి అది చేయగలదు అని అన్నాను. నేను అటు తిరిగి చూచి సహోదరులతో ఒకరితో ఇలాగ అడిగాను, నీవు పడవ నడుపువాడవా? ఆ సహోదరుడు అన్నాడు, అవును. గమనిస్తున్నారా, తప్పు అని నేను చెప్పాను. ఆ పడవ నడిపిన నావికుడు తిరిగి వచ్చాడు, నేనేం చేయాలో చెప్పు అని చెప్పాడు. వారు నిన్ను ప్రేమిస్తున్నారు, వారు నిన్ను నమ్మి ఉన్నారు. అయితే పవర్ బోటు నీవు దాటాలనుకున్నట్లయితే ఆ నాటు పడవలో వారు నిన్ను వెంబడించడకు ప్రయత్నం చేస్తారు, వారిద్దరూ చనిపోతారు. చూశారా, వారు నిన్ను వెంబడించలేరు అని చెప్పాడు. సరే, నేనేం చేయాలి అని అడిగాను. డాక్ యుద్ధనున్న పడవ నడుపు ఇతను ఈ విధంగా చెప్పాడు, నీవెక్కడ నీవెక్కడికి వెళ్లిపోవు. ఇంకా చెప్పాడు, ఈ దేశమంతట్లో ఒకే ఒక చిన్న దాచిపెట్టే స్థలం ఉన్నది, స్టోర్ హౌస్ ఉన్నది. ఒక చిన్న దాచిపెట్టే స్థలము ఎంతో ఎక్కువ సరఫరా చేయగలిగినది అన్నాడు. వారిక్కడ ఉంటారు, నీ వెళ్లిపోయిన తర్వాత వారిక్కడ ఉంటారు. ఇంకా చెప్పాడు, అయితే నువ్వు సరఫరా చేయవలసి ఉన్నది. నేను అన్ని రకాలైన క్యాబేజీలు, తదితర కూరగాయలు మొదలైన వాటిని నేను అనుమతిచ్చి ఆ విధంగా అక్కడ కుప్పల పెట్టాను. ఆ తర్వాత నేను మేల్కొన్నాను. అది ఏమయ్యదో నాకు తెలియలేదు. అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను. చూశారా సహోదరులారా, ఇప్పుడు మనము పంపిణీ చేయుచున్నాము, సరఫరా చేయుచున్నాము. నీకు నీవుగా ఒంటరిగా నడవలసిన జీవము ఇదే. లేయో, నీవు మొట్టమొదట ఇక్కడికి వచ్చినప్పుడు నీకు వచ్చిన కళ జ్ఞాపకమున్నదా? పెరబిండి కూర్చి, నీవక్కడికి వచ్చినవని నీవు అనుకున్నాను. నేను చెప్పాను, లేయో, ఏ మనిషి ఇక్కడకు ఎక్కలేరు. దేవుడు ఒక మనిషిని ఇక్కడికి తీసుకుని రావలసి ఉన్నది. నీవు ఎక్కగలిగినంత ప్రతి భౌతిక రాజ్యమును లేక పరిధిని నీవు ఆరోహించావు. లేయో, నీవిక్కడికి రాలేవు అని నేను చెప్పాను. చూశారా, తిరిగి క్రిందకి వెళ్లి ఇది దేవుని యొద్దు నుండి వచ్చినదని ప్రజలకు తెలుపు. గమనించారా, గమనించారా, ఇది నీవు ఆధారపడకూడనేది. అది అలాంటిది. సహోదరి సహోదరులు, నా సంఘము తదితరైన వారు, ఇతర సంఘాలు, ప్రతి చోట సహోదరులు, ఎవరి మీదనైనా ఆధారపడకూడదు. అక్కడున్న సంఘములకు దూరంగా ఉండలేను. ఒకరు అడిగారు, అక్కడ త్రిత్వం వారితో, ఏకత్వ వారితో, ఏ సున్నామం వారితో, అది ఇది ఇంకొకటి అలాంటి వారితో నీవెందుకు వెళ్తావు అని ఒకరు అడిగారు. వారితో నీవు కలవకూడదు అని అన్నారు. వారు నావారు, వారేమి చేసినప్పటికీ వారు నావారు. వారు నా వేదిక యుద్ధనున్నారు. ఇశ్రాయేలు ఎంతో పాపం చేసినప్పటికీ చిటితివరికి దేవుడు మోషేతో, నిన్ను నీవు వేరుపరచుకో, నీతో కొత్త జనాంగాన్ని ఆరంభిస్తాను అని అన్నప్పటికీ మోషే మార్గానికి అడ్డువచ్చి వారిని తీసుకురక ముందు నన్ను తీసుకో అని అన్నాడు. వారేమి చేసినప్పటికీ వారి యుద్ధకే నేను పంపించబడ్డాను. ఆయన ఒక వెలుగును పంపాడు. వెలుగున్న దగ్గర ప్రకాశించడానికి కాదు, వెలుతురు ఉన్న దగ్గర ప్రకాశించడకు కాదు. ఎక్కడ చీకటి ఉన్నదో అక్కడకు ఆ వెలుగు సంబంధించుంటున్నది. ప్రజలు నీవు తీసుకుని రావలసి ఉన్నది. నీవెవరి యొద్దకు వెళ్లినప్పటికీ నీవు ప్రజలతో నిలవబడవలసి ఉన్నది. వారి యొక్క తప్పిదాలతో ఇశ్రాయేలు ఎంత తప్పిదము చేయాలో అంత తప్పిదము చేశారు. దేవుడు వారిని విడిచిపెట్టినంతగా వారు తప్పిదము చేశారు. అయితే మోషే అదేలాగూ అతనికి వచ్చినదా అని ఎల్లప్పుడూ నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. అయితే క్రీస్తు ఆత్మ మోషేలో ఉన్నది. చూశారా, చూశారా, మనమంతా తప్పు చేసే వారమే. మనము నిరస్తులమై ఉన్నప్పుడు ఆయన మన కొరకై నిలబడ్డాడు. వారంతా తప్పిదస్తులైనప్పటికీ, మనతో వారు సహవాసం చేయకపోయినప్పటికీ, ఏ విషయంలో మనతో ఏకము కానప్పటికీ, మన ఒక ఆత్మను రక్షించద కాలము పాముల వలె వివేకులమై, పావుల వలె నిష్కపటులమై ఉండి ప్రతి ఆత్మను రక్షించడకు సాగి వెళ్ళదాం. ఎప్పుడు ఇది ఈ ఉదయం నేను చెప్తున్నాను, దాచిన లేక నిలువబెట్టిన ఆహారము, కూడబెడుతున్న ఆహారము, ఎందుకనగా నీవు భుజించుటకు ఒకటై ఉన్నది. ఇది నీవు విందారగించుటకు ఒక్కటై ఉన్నది. నీ టేపుల మీద ఉండని చల్లని గదిలో కూర్చో, నేను దూర మార్గాన ఉన్నప్పుడు ఇవి సత్యములని నీవు గుర్తుపెట్టుకుంటావు. నీ గదిలో కూర్చుని విను. గమనిస్తున్నారా, ఇది నిల్వ చేయుచున్న ఆహారము. దాచిపెట్టి గృహములో యాత్ర ఎక్కడికో నాకు తెలియదు. అయితే అది ఎక్కడికైనప్పటికీ ఆయన ఎక్కడికి నడిపిస్తున్నాడో ఆయనకు తెలుసు, నాకు తెలియదు. నేను అలా వెంబడిస్తాను. అతడేమి చెప్పిన్నాడు ఇప్పుడు విను, జాగ్రత్తగా వినండి. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనెందు బలవంతులయ్యుండు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరంతో కాదు, బుల్లెట్లతో కాల్చడము, కత్తులతో కొయ్యడము కాదు. ఏలయనగా మనం పోరాడినది శరీరంతో కాదు, గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, అంధకార సంబంధం లోకనాథులతోనూ లోకాన్ని పరిపాలించు వారెవరు? దయ్యం, నిజం, ఈ భక్తిహీనమైన విషయాలన్నీ ఇక్కడ అక్కడ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ విషయాలన్నీ జరిగించున్నది ఎవరు? అది దయ్యం. బైబిల్ ఆ విధంగా తెలుపుతున్నది. అమెరికా సంయుక్త రాష్ట్రాలను దయ్యము స్వాధీనపరుచుకున్నది. జర్మనీ దేశమును దయ్యం స్వాధీనపరుచుకున్నది. లోకంలోనున్న ప్రతి దేశమును దయ్యం స్వాధీనపరుచుకున్నది. కొద్ది నిమిషాల్లో నేను ఎక్కడికి రాబోతున్నాను. వాడు చేయుచున్నదేమో ఏదో మనం చూద్దాం. దేవుడు ఆయన రాజ్యము స్థాపించే వరకు స్థాపించబడి ఉన్న ప్రతి రాజ్యము, స్థాపించబడనై ఉన్న ప్రతి రాజ్యము దయ్యము చేతనే స్వాధీనపరచబడును. అందులో ఉన్న ప్రతి ఒక్కరూ దయ్యం అనే నా భావం కాదు, దయ భయం గల మనుష్యులు ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నారు. సహోదరుడు ఆత్మబైడతో కలిసి ఇక్కడే ఈ స్థలంలోనే కొన్ని రాత్రులు ఇక్కడ ఒకరు ఉండబోతున్నారు. అతడు ఐదుగురు ప్రెసిడెంట్ల యొద్ద ఒక డిప్లొమాట్ గా, ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి ఉన్నాడు. అతని పేరు సహోదరుడు రోవే. అతని ఇక్కడ ఉంటాడు బహుశా ఏప్రిల్ 2వ వారం అని అనుకుంటాను. అతడు అద్భుతకరమైన మనిషి. సహోదరుడు నెవిల్ ప్రకటన చేస్తాడు. అతడు చెప్పాడు అతడు 8 భాషల్లో మాట్లాడగలడట. అయితే అతడు పరిశుద్ధాత్మ పొందినప్పుడు ప్రభుతో మాట్లాడటకు ఏ భాష లేదు. అయితే అతడు చెప్పాడు ప్రభుతో మాట్లాడటకు అతనికి ప్రభు ఒకటి ఇచ్చాడు అని చెప్పాడు. ఎన్నడూ అలవాటు లేని క్రొత్తది అతనికి ఇవ్వు. మంచిది. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను సైనికులను మీరందరూ వినండి. ప్రార్థన వరుస ప్రారంభించక ముందు మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. సంపూర్ణంగా సగము కాదు, ఆ దినములో మనం జీవిస్తున్నాం. సమస్తమును నెరవేర్చిన వారై నిలువబట్టుకును. అమేన్. గ్రహిస్తున్నారా? చూడమ్మా, నిలువబట్టుకు నీవు సమస్తమును చేసినప్పుడు అప్పుడు నిలబడు, కదలవద్దు. ఎలాగనగా మీ నడుములకు. ఇది వినండి, వినండి, ఇదేంటి తెలుసా? మీ నడుములు, అది మీ మధ్యభాగము. చూస్తున్నారా? సత్యమును దట్టి కట్టుకుని. సత్యమంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. అవును, నీ వాక్యమే సత్యం. అవును, నీతిని మైవరువు తడుక్కుని అది తినగా మంచి ఏదో అది చేయి. దేవుని వాక్యములో నీలో ఉండని మంచి ఏదో అది చేయుచు నీతిను మైమరువు. పాదములకు సమాధాన సువార్తవలైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కుని ఎక్కడికైనా వెళ్ళు. ఏ స్థలానికైనా ఏ సమయమైనా సువార్తను తొడుక్కుని వెళ్ళు. అవునా? చూడు, ఇవన్నీ కాక వాటి అన్నిటికి పైగా విశ్వాసమును డాలు పట్టుకునుడి. బల్యములను ఛేదించేది అదే విశ్వాసమును డాలు. దానితో మీరు దుష్టుని అగ్నిబాణాలన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ శిరస్థానమును, అదే ప్రాణం. ఇక్కడ ఉన్న మనస్సు శిరస్సును కప్పునది. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఈ శిరస్త్రాన్ని ఎలాగో నువ్వు ధరిస్తావు, అదేమి చేస్తుంది? అది కాపుదల. దేని వల్ల ఈ శిరస్త్రాము తయారు చేస్తారు? ఇత్తడి వలన. ఇత్తడి మట్టుపరచబడదు, గట్టిది, ఇనుము కంటే గట్టిది అది. ఒక ఇత్తడితో ఉన్న తల వస్తువు ఏంటది? రక్షణ. ఇది తెలుసుకుని జ్ఞానము. నా స్వస్థత దేవుని ఎదురుండే వచ్చును, నా రక్షణ దేవుని ఎదురుండే వచ్చును. నా అనుభవం ఆయన వాక్యమునకు విజోడయుండును, సంఘ అభిప్రాయానికి కాదు, వాక్యమునకు సుమా. అమేన్. అక్కడే నీ ఉన్నావు. రక్షణ శిరస్థానముతో కాపుదల చేయబడి కప్పబడుతున్నది. విముక్తి అది తీసుకో, అప్పుడు ముందుకు సాగిపో. అదే మనం చేయవలసి ఉంటున్నది. ఇప్పుడు గమనించు, నేను త్వరపడుతున్నాను. అయితే ఇందులోకి నేను వెళ్లవలసి ఉన్నది. సాతానుకు సైన్యము రోగాలు తీసుకుని వస్తుంది. అదే సాతానుడు. అతడు నాశనము చేయవాడు. సాతానుకు సంపూర్ణమైన రాజ్యము రోగము, మరణము, భయభీతులు, గడిబిడలు, ఇవన్నీ సాతాను సంబంధమైనవే. దేవుడు జీవమై ఉన్నాడు. విశ్వాసము, సంతోషం, సమాధానము, ఇవన్నీ ఇక్కడే ఉన్నవి. అవును, ఈ రెండు గొప్ప శక్తులు ఒకదానికొకటి ఇప్పుడు ఎదుర్కొంటున్నవి. అవి యుద్ధం చేసుకుంటున్నవి. అవి ఇక్కడే ఈ భవనంలో యుద్ధం చేసుకుంటున్నవి. నీతో కలిసి దిన దినము అవి యుద్ధం చేస్తున్నవి. ప్రతి శక్తి అలా చేస్తున్నది. సాతానుని వెంటాడుతున్నది. అది పెద్ద బలముతో ఉన్న, రాజు చెవితో ఉన్న గొల్యాతువలే నీలో ఉన్న కాలయ్యని భయపెడుతున్నాడు. వాడు ఇక్కడే ఉన్నాడు. అయితే నీవు కంచె వేయబడి ఉన్నావు. అమేన్. సువార్తతో, నీ నడుము వాక్యము సత్యముతో మహిమ పొదుకుడా. అది అదే రక్షణ శిరస్థానము, విశ్వాసమును డాలు, ఖడ్గము నీలో చెలిపించుచున్నది. సతనా, నేను నిన్ను ఎదుర్కొనబోతున్నాను. విజ్ఞానం శస్త్ర పేరుతో నీవు నన్ను ఎదుర్కొంటున్నావు. నాగరికత పేరుతో నీవు నన్ను ఎదుర్కొంటున్నావు. సంస్థాపక పేరుతో నీవు నన్ను ఎదుర్కొంటున్నావు. అది ఇది మొదలైన పేరిట నీవు నన్ను ఎదుర్కొంటున్నావు. అయితే నేను నిన్ను ఇశ్రాయేలు దేవుడు ప్రభు నామను ఎదుర్కొంటున్నాను. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. తప్పుకో. చివరకు మరణము సహా అక్కడ నిలబడదు. దానికి ఒక రంధ్రము నరుకు. అంతే, సతను సైన్యము రోగాలు తీసుకుని వచ్చను. దేవుడి సైన్యము వాటిని వెళ్లగొట్టుటకు అగ్ని పొంది ఉన్నది. ఆమేన్. అక్కడే నీ ఉన్నావు. ప్రతిసారి సాతాను నీ మీదకి నెడతాడు. దేవుని సైన్యము అతన్ని వెళ్లగొడతాడు. ఆమేన్. వెళ్లగొట్టును. దేవుడు ఉపయోగించిన ముఖ్య పద్ధతి అదే. నాశనం సైన్యాన్ని సాతాను వినియోగించుకుంటున్నాడు. దేవుని వాక్యమును నమ్మకుండా కొరకై అందుకొరకై మరి మిఖాయిలు కంటే గొప్ప రాజ్యం నిర్మించుకుంటున్నాడు. దేవుడు వారిని బయటకు నెట్టివేశాడు. దేవుని యొక్క పద్ధతి దయ్యాలను వెళ్లగొట్టుట, కీడుని వెళ్లగొట్టుట, తర్క వితర్కాలను వెళ్లగొట్టుట, అనుమానాలను వెళ్లగొట్టుట, భయాన్ని వెళ్లగొట్టుట, రోగములను వెళ్లగొట్టుట, పాపమును వెళ్లగొట్టుట. ఆమేన్. నీవు దానికి పైగా ఉన్నావు. యేసుక్రీస్తులో తిరిగి లేచిన వాడవై పరలోక స్థలంలో కూర్చుని పెట్టబడి ఉన్నావు. ప్రతి దయ్యము నీ పాదముల కింద ఉన్నది. అక్కడ వాడు తన తలను మోటిస్తే మనకి ఏంటి? నీవు చనిపోయావు తెలుసా? నీ జీవము దాచబడి ఉన్నది. చనిపోవటనగా ఏంటి? నీ జ్ఞానేంద్రియంలో నీవు చనిపోయావు. నీ మనస్సాక్షిలో నీవు చనిపోయావు. నీ సొంత మానవ చిత్తం అవును అని చెప్తుంది. నీ తర్కములో నీవు చనిపోయావు. ఆ విషయంలో నీవు చనిపోయావు. యేసుక్రీస్తు నామములో నీవు పాతి పెట్టబడి ఆయనతో తిరిగి లేచావు. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ నీవు కూడా అక్కడే ఉన్నావు. అనుమానపడే వారిలో ఒకరు పరలోకానికి వెళ్ళినప్పుడు ఏం జరిగినది? దేవుడు బయటకు నెట్టివేశాడు. క్రీస్తులో తిరిగి లేచిన సైనికులతో ఆయన ఏమి చెప్పాడు? దయ్యం వచ్చినప్పుడు వాడిని తన్నివేయి, వాడిని బయటికి వెళ్లగొట్టు. యేసు ఆయన సైన్యానికి తర్భ్యతనిచ్చి సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఆయన ఆజ్ఞిచ్చున్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నా సైనికులైన విశ్వాసుల వలన ఈ సూచికలు జరుగును. నా నామమున దయ్యములు వెళ్లగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, సర్పములు ఎత్తిపట్టుకుందరు, మరణకరమైన ఏది త్రాగిన వారికి హాని చేయదు, రోగుల మీద వారు చేతులుచ్చినప్పుడు వారు స్వస్థతను ఎదరు. క్రైస్తవ సైనికులారా, యుద్ధమునకు సాగిన రీతిగా ముందుకు సాగుడి. మే ముందు యేసు సిలువయుండగా నేను ఆయనతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఆయనను జీవించున్నది నేను కాదు, నాయందు ఆయన జీవించుచున్నాడు. వాక్యం ముందు పెడుతున్నది. దేవుడు ఆయన యొక్క రెండు జొగల వాడి అనే ఖడ్గము చేత దేవుడు నరుకుతున్నాడు. దక్షిణాది స్త్రీ అయిన రిచ్మాండ్ వచ్చుచున్నప్పుడు గ్రాంట్ ఆమెను స్వీకరిస్తున్నప్పుడు ప్రేరేపణ ఆమెలోకి వచ్చి ఆమె ఈ విధంగా చెప్పినది. ప్రభు రాకడ యొక్క మహిమను నా కన్నులు చూచెను. తన మహా కోపోద్రేకము చేత కూడబట్టిన ద్రాక్ష పంటను ఆయన త్రొక్కుచున్నాడు. దద్రిల్లు మెరుపును భీకరమైన ఆయన ఖడ్గముతో విడిపించును. ఆయన సైన్యం ముందు నడుస్తూ ఉన్నప్పుడు ఆమెన్. ఏ విధంగా రిచ్మాండ్ గ్రాంట్ స్వీకరించాడు? అతను బుచ్చుడితగానే ఆ విధంగా అతను స్వీకరించాడు. ఆ విధముగానే దేవుడి యొక్క సైనికులు పాపములు వ్యాధిని తీసుకుంటారు. దాని యొద్దకు ఏ విధంగా వచ్చారు? అలాగూ ఆమెన్. ఆ విధముగానే వారి అనుమానాలను భయభీతులను వారు జయిస్తారు. ఒకరు లేచినప్పుడు వారు అతన్ని నరికివేస్తారు. ఒకటి లేచినప్పుడు మార్గం తప్పుకో. అది అదే పరలోకంలో ఆయన ఏ విధంగా చేశాడో ఆ విధముగా ఆయన వాటిని బయటకు నెట్టివేస్తాడు. అది ఏ విధంగా జరిగినదో మన యొక్క ప్రధాన నాయకుడు చూయించాడు. ఆమేన్. రాయ్ రాబర్సన్, సోదర ఫంక్, పాతకాలపు వీర యోధులైన అనేకులు మీరు. నిజమైన నాయకుడెవరో మీకు తెలుసు? ఒకసారి ఇక్కడ ఉన్న జెఫర్సన్విల్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఫౌల్ యొక్క స్థలానికి నిప్పట్టుకున్నది. ఇక్కడ జెఫర్సన్విల్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు అక్కడ నిలబడి ఉన్నారు. నాయకుడు అక్కడ నడుచుకుంటూ ఇలా చెప్తున్నాడు, ఇక్కడ కొద్దిగా నీళ్లు చల్లండి అంటూ అక్కడ చల్లార్చే గొట్టాన్ని కొద్దిగా ఉంచారు. ఇక్కడ క్లార్క్ విల్ వచ్చి అతడి కొద్దిగా నీళ్లు చల్లి ఫౌల్ బిల్డింగ్ కాలిపోయినది. లూయి బిల్లకు వారు కబుర్ చేశారు. తర్భీత పొందిన వారు ఇక్కడికి వచ్చారు. ఓ సైరన్లు ఎంతగా మోత చేసినవో అంతగా చేసినవి. ఇక్కడైతే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వారి ప్రధాన నాయకుడు వచ్చి ఇక్కడ కొద్దిగా నీరు చల్లండి, ఇక్కడ కొద్దిగా నీరు చల్లండి అని అంటున్నాడు. తర్భీత లేని ప్రజలు సహోదరా, ఇంజిన్ ఆగిన వెంటనే నిచ్చెన ఎక్కి ప్రాముఖ్యముక్తి ఎవరు? నిచ్చెక్కినది నాయకుడు. నిచ్చెన పైకి వెళ్తుంటే అతను దాని వెంట వెడతాడు. కిటికీని అతను తడితే అతను ఇంకా కిటికీని ఇంకా చెరలేదు. అతను తన గొడ్డలు లాక్కుని కిటికీ కుండ లోపలికి విసిరాడు. అబ్బాయిలు రండి అని చెప్పాడు. కొన్ని నిమిషాల్లో అగ్ని ఆరిపోయింది. ఒక నాయకుని వీధి అది ఇక్కడ కొద్దిగా నీళ్లు చల్లు, ఇక్కడ కొద్దిగా ప్రయత్నం చెయ్యి, కొద్దిగా ప్రయత్నం చెయ్యి అని చెప్పువాడు నాయకుడు కాదు. అయితే అబ్బాయిలు రండి అని చెప్తాడు. అమేన్ మార్గాన నడిపిస్తాడు. అది ఎలా జరుగుతుందో చూయించాడు. నేను అనుకున్నాను, అంతగా తరబీతి పొందిన ఫైర్ డిపార్ట్మెంట్ వారు కొద్ది నిమిషాల్లో అగ్నిని చల్లార్చారు. కారణం ఎందుకని, తాను చేయనుదేదో ఎరిగిన నాయకుడు వారికి ఉన్నాడు. సహోదరుడా, నీవు కొన్న వేదాంతాన్ని నీవు మాట్లాడు. మనిషి కల్పితమైన సిద్ధాంతాల సంఘశాఖలు సంస్థలు వాటితో సగని. అయితే అది ఎలాగుచ్చేవలు నాతో చెప్పిన ప్రధాన నాయకుడు నాకున్నాడు. చెప్తావు, నేనది వాసన చూచి స్పర్శించినట్లయితే ఓ అది బుద్ధిహీనత. లూకాస్ సువార్త 4వ అధ్యాయంలో ప్రధాన నాయకుడు చెప్పిన మార్గం ఇక్కడ ఉన్నది. నేను చదువుటకు నాకు సమయం లేదు, నీవు చదువు మంచిది. లూకా 4వ అధ్యాయం 1వచనం నుండి. ఇప్పుడు మీతో చెప్తున్నాను, నీవెక్కడికి పోయి ఒక గొప్ప సంస్థాపక సంఘాన్ని తయారు చేయి అని ఆయన చెప్పలేదు. మీరు ప్రెస్బిటర్స్ లను, సంఘ పెద్దలను, బిషపులను, కార్డినల్స్ ను అలా చేయి అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన్ని సాతాను కలిసినప్పుడు ఈ విధంగా అన్నాడు, నీవు ఆకులతోనున్నావు, ఈ రాళ్లు రొట్టెలగినట్లు చేయి అని అతను చెప్పాడు. ఇది ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వాడు చెప్పాడు, నిన్ను ఇక్కడికి తీసుకుని వెళ్లి నీకు ఒకటి చూయిస్తాన్ అని అన్నాడు. అయితే ఇది ఇలాగ వ్రాయబడి ఉన్నది, నీవు ఇది చేసినట్లయితే నేను దీన్ని చేస్తాను. ఇది ఏ విధంగా వ్రాయబడి ఉన్నది, ఆ విధంగా మన ప్రధాన యాజకుడు చెప్పినది, అది జరిగించబడినది. సహోదరి, అది ఎలాగ జరిగినది? అది ఇలాగ వ్రాయబడినది, వారు రోగుల మీద చేతులుచ్చినప్పుడు వారు స్వస్థత పొందుదురు. అది ఏ విధంగా వ్రాయబడినది? నా నామమున వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు. ఆమేన్. ఇంటది, అది ఏ విధంగా వ్రాయబడినది? అది నాయకుడి యొక్క ఆజ్ఞే. అది వ్రాయబడి ఉన్నది, నా మాటలు విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. ఇది వ్రాయబడి ఉన్నది, అది వ్రాయబడి ఉన్నది, అది వ్రాయబడి ఉన్నది. అది ఆజ్ఞలు, అది సైనికులకు, అది మార్గము, అది మనం వేసే ఫిరంగులు. అవి అతడు ఏం చేశాడు? అతడు నడుచుకుంటూ నేరుగా గొల్యాతుని దగ్గరకు వెళ్లాడు. అది ఎలాగు జరుగునని దావీదు ఒక సైన్యమును చూయించగలిగాడు అని ఎలాగు జరుగునని దావీదు అది ఎలాగు జరుగునని దావీదు ఇశ్రాయేలుకు చూయించగలిగాడు. దావీదనగా ప్రియుడు, రక్షకుడు అని అర్థం. చూస్తున్నారా, దావీదు అది ఎలాగూ చేయగలిగాడు? అది జరిగించబడే మార్గం ఇది. ప్రభు మాట యందు నమ్మకముచ్చు అని ఆయన చెప్పాడు. గొల్యాతు అక్కడికి వచ్చి ఈ విధంగా అన్నాడు, నేను నిన్ను ఈ ఈట కొనుకు పైకెత్తి ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాను అని అన్నాడు. అతడు అన్నాడు, నీవు నన్ను ఒక సంస్థాపక సంఘం పేట కలుసుకుంటున్నావు, నీవు నన్ను ఒక నవనాగ్రత విజ్ఞాన శాస్త్రం పేట కలుసుకుంటున్నావు, నీవు నన్ను 14 అడుగుల కత్తితో కలుసుకుంటున్నావు, నీవు నన్ను ఇతర శిరస్థానంతోనూ డాలుతోనూ కలుసుకుంటున్నావు, చివరకు నేను వాటిని పైకెత్తలేని కూడా. నీవు నన్ను హద్భీతుడైన ఒక సైనికుడిగా నీవు నన్ను కలుసుకుంటున్నావు, నీవు నన్ను ఒక పిహెచ్డీతోనూ ఎల్ఎల్డీతోనూ రెండింతల ఎల్డీతోనూ కలుసుకుంటున్నావు, నీవు నన్ను వీటితో కలుసుకుంటున్నావు. అయితే నేను ఇశ్రాయేలు దేవుడికి ప్రభు నామన వచ్చుచున్నాను, ఈ దినాన నేను నీ భుజాల నుండి నీ తలను ఛేదిస్తాను. ఆమేన్. ఆ పెద్ద రాక్షసునికి ఎదురుగా ఆ చిన్న బుడత ఎదుర్కొంటున్నాడు. అయితే అతను ఎక్కడ నిలబడి ఉన్నాడో అతనికి తెలుసు. ఇశ్రాయేల్ వెనుక ఉండి వణికిపోతున్నారు. అయ్యయ్యో, దేవుడైన ఈ చిన్నవాడా? గొలియాత్ అంటున్నాడు, నేనెవరినో నీకు చూయిస్తాను. అతను ఇక్కడికి వచ్చాడు. అతడు FAITHNJASSASలో విశ్వాసమును 5 రాళ్లు కలిగి ఉన్నాడు. అందులో నుండి ఒక రాయిని విసిరివేశాడు. ఆ విధంగా అది తిరుగుతుంది. పరిశుద్ధాత్మ ఆ రాయిని పట్టుకున్నది, అలాగే వెళ్లిపోయినది. గొల్యాతు నేలకు ఒరిగాడు. ఆ విధంగా అది జరిగినది. ఆ విధంగా యేసు చెప్పాడు. ఆయన చెప్పాడు, సువార్త పొలాలకు వెళ్తున్న సహోదరుడైన మీరు ఈ దయ్యాలను ఏ విధంగా వెళ్ళగొట్టవలను మీరు తెలుసుకోనుకున్నట్లయితే అది ఏ విధంగా జరుగుతుందో మీకు చూయిస్తాను. సతానుడు అన్నాడు, గొల్యాత్ వాడు నేను ఎదుర్కొంటాను, నేనేమి చేయగలను అది చూయిస్తాను. నీవు ఆకలితో ఉన్నావు, నీవు దేవుడి కుమారుడవైతే నేను నీకు సవాల్ చేస్తున్నాను. నీవు దేవుడి కుమారుడవని నీవు చెప్పావు, నేను నీకు సవాల్ చేస్తున్నాను. నీవు దేవుడి కుమారుడైనట్లయితే ఈ రాళ్లను రొట్టెగుట్లుగా ఆజ్ఞాపించుము, తిను, నీవు ఆకలితో ఉన్నావు. నీవు దేవుడి కుమారుడైనట్లయితే నీవు చేయుటకు నీకు శక్తి ఉన్నది. అయితే ఆయన అన్నాడు, ఇది వ్రాయబడి ఉన్నది. మనుషుటి వల్ల మాత్రము కాదు, ప్రధాన నాయకుడు చెప్పిన పద్ధతి అది. ఆయనను దేవాలయపు శిఖరంపైకి తీసుకుని వెళ్లినది అంటున్నాడు. నీవు క్రిందికి దూకినట్లయితే ఈ విధంగా చెప్తున్నాడు, ఇది ఇంకా ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆ చెప్తున్నాడు, అది ఇంకా ఇలా వ్రాయబడి ఉన్నది, నీ దేవుడైన ప్రభువును శోధించవలదు. చూడండి, ఆయనకు ఆయన ఏమని పిలుచుకుంటున్నాడో, నీ దేవుడైన ప్రభువు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని ఇంకా వ్రాయబడి ఉన్నది. ఓ, ఆయన ఏమి చేశాడు? దేవుని వాక్యము చేత వాణ్ణి జయించి ఉన్నాడు. సాతాను యొక్క కుతంత్రము నీవు దేవుని వాక్యమును నమ్మకున్నట్లుగా చేయుట. ప్రధాన నాయకుడు చెప్పాడు, దేవుని వాక్యమును తీసుకో, అది చేయి, నా నామమును దయ్యములు వెళ్ళగొట్టుదురు. సాతానుడు వారి నాయకుడు. అవును, మీకు తెలుసా, కొన్ని సంఘశాఖలు నీవు నమ్ముట్లుగా ప్రయత్నం చేస్తాయి. ముళ్ళ పదాలు కలిగి ఉన్నవి, పల్లిక తోక ఉన్నది, అలాంటివి చెప్తారు. అది నీవు నమ్మవద్దు. అతడు ఆ విధంగా లేడు. లేదండి సహోదరుడా, అతడు ఒక జారుకునేవాడు, దానికి అలాంటి ఉన్నవని నీవు నమ్మవద్దు. నిన్ను భయపెట్టుకై వారు అలాగే చెప్తారు, అది దయ్యము కాదు, దయ్యానికి గెటర్ లేవు, అది నేను అనుమానిస్తున్నాను. అతడు ఒక ఆత్మ, దయ్యం ఒక ఆత్మ, వానికి ముళ్ళు కాళ్ల గట్టెలు మొదలగిన ఉండవు. నీవు అతన్ని చిత్రించిన రీతిగా లేదు లేదు. అయితే అతను తెలివైనవాడు సహోదరుడా, అతను నిజంగా తెలివైనవాడు, విద్యకు సకల విద్యకు నిలయము వాడు, లోక జ్ఞానమందు నిత్యము అలాగే ఉంటాడు. అవును, అతడు అందమైన వాడు. ఇంకా అతని యొక్క సైన్యాన్ని లోక జ్ఞానముతో నిర్మాణాత్మకం చేస్తాడు. సహోదరుడా, నీ మాటలు మాట్లాడుటకు ప్రయత్నం చేయవద్దు. ఇలాంటి వారిని నీవు కలుసుకున్నప్పుడు నీవు మాట్లాడుతున్నదేదో నీవు జాగ్రత్త ఎరుగుండవలసి ఉన్నది. వీరి విధంగా చెప్తారు, అద్భుత కార్యాలు జరుగు దినాలు గతించిపోయినవి అని. లేదు, అతనికి పగిలిన గట్టెలు లేవు. అతను నేరుగా సెమినేరీ నుండే వచ్చినవాడు. సహోదరుడా, అతడు నాజూకైన వాడు. నా అర్థం, అతడు తెలివైన వాడు. పిహెచ్డి, ఎల్ఎల్డి, క్యూయుఎస్టి, ఆ మిగతావన్నీ కూడా గమనిస్తున్నారా, అవన్నీ ఉండి ఎంతో నాజూకైన వాడు, తెలివైన వాడు. నిజం, అతడి సర్పం అన్నిట్లో అతి నీచమైన వాడు. వెంట్రికలు నిలుపుగా కిందకు వేసుకుని, సహోదరుడా, నా భావం ఎలాంటి ముడతల్లేని కొడుతో ఉంటాడు, తెలివైన వాడు. ఎంత యుక్తి గలవాడో అంత యుక్తి కలిగిన వాడు. అవును, నీవు మాట్లాడుతున్నదేదో నీవు ఎరగకుండా అతని నీవు బుద్ధిహీనుని చేయలేవు. అవును, ఓ అయితే అతని పాత యుక్తులన్నీ మనకు తెలియను, అతను ఏమి చేయనో మనకు తెలియను. దేవుని వాక్యమును నమ్మకున్నట్లుగా చేస్తాడు. అతనికి ముళ్ళపాదాలు లేవు. లేదు లేదు లేదు, అతనికి ముళ్ళక్కాలు లేట్లయితే అలాంటప్పుడు అతనికి ఒకటి ఉండవలసి ఉంటున్నది. అతనికి యుక్తులు లేక జారుడువి ఉన్నవి. అతనికి విద్య, జ్ఞానము, నిర్మాణాత్మకమైన ఉన్నది. సహోదరుడా, అతనికి తన సైన్యం ఉన్నది. చూడు, ఒకసారి స్విట్జర్లాండ్ లో గుంపులు గుంపులు జనులు నిలుపు చేయటము స్థలం అనేది లేదు. అవును, అక్కడ స్విట్జర్లాండ్ లో ఈ జర్మనీ సైన్యము దాని ఇరుగు పొరుగు సంబంధమైనవి వచ్చుచున్నవి. అది ఎటుకు గొడవలే కనిపిస్తున్నది. ప్రతి వాడు తర్బితు పొందిన వాడే. ప్రతి ఈటే 8-10 అడుగుల ముందుకు ఈ విధంగా పెట్టి ఉంచారు. వారు ఆ బలహీనమైన స్విట్జర్లాండ్ దేశం మీదకి వస్తున్నారు. వారి దగ్గర ఏమున్నవి, వారు కొడవళ్లతో నుండి కత్తులు కట్టెలు రాళ్లతో అక్కడ వారు నిలబడి ఉన్నారు. వారికి వారే కాచుకుని ఉన్నారు. కొండ పక్కనే వారి ఇల్లు ఉన్నవి. ఇక్కడైతే స్విస్ సైన్యము వారిని ఎదుర్కొంటుకని వెళ్లిపోయినది. వారికి వారు ఏమి చేయలేరు. వారు అలాగన వచ్చి వారి దేశమును తీసుకుంటారు. లోకంలో ఈ చిన్న బిడ్డకు చేసిదేంటి, ఒక చిన్న బిడ్డ, అది సాతానుడై ఉండి ఆమె ప్రాణం తీగలుగుతాడు. నిజం, అక్కడే వాడు ఉన్నాడు. చూశారా, స్విస్ ప్రజలు ఏమి చేయలేదు. వారు మంచివారే. వారు ఇల్లు కాపాడుకుంటూ ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారు కాపాడుకుంటూ అక్కడే ఉన్నారు. కొద్దిసేపటికి అక్కడ కూడా ఉన్నాడు. పేరు ఆనాల్ ఓన్ వెంకటేష్. ఇక్కడ ఈ సైన్యం వచ్చినది, అంతా చుట్టుముట్టారు. మేమేమి చేయాలి అని అన్నాడు. ప్రతి చోట హద్భీత పొందిన మహాసముద్రం లాంటి వారు ఉన్నారు. ఆ విధంగా సాతానుడు చేస్తాడు. బాగా తద్భీత పొందిన వారు బల్యములు నిఠారుగా ఉంచి ప్రతి వాడు అడుగులు వేస్తున్నాడు. ఒకటి రెండు, ఒకటి రెండు, ఆ విధంగా ఈ చిన్న సైన్యాన్ని లాగు వేస్తున్నారు. ముందుకు సాగి వెళ్తున్నారు. వారు చేస్తున్నంత అదే, ఒక్కొక్కరిని కత్తులతో ఏరి వేస్తున్నారు. నేరుగా బల్యాలు వారిలో గుచ్చి వేస్తున్నారు. స్విస్ సైన్యానికి అది ఆకరవుతున్నది. అది అలాగా ఉండబోతున్నది. అక్కడే ఆ కొండల యొద్ద వారి ఇల్లు, వారి ప్రియులు ఉన్నారు. వారి భార్యలను, వారి యవ్వన కుమార్తెలను వారు చిరిపివేసి, బిడ్డలను చంపివేసి, ఇళ్లను దహించి వేసి ఉండవచ్చును. ఆహారాన్ని, తదితర పశువులను తీసుకుని వెళ్తున్నారు. ఆ విధంగా వారు ఉన్నారు. జరిగిందేంటి, ఆర్నాల్ వైన్ పింకరిల్ అను పేరు గల ఒకరికి ప్రేరేపణ కలిగినది. అతడు అన్నాడు, స్విట్జర్లాండ్ ప్రజలారా, ఈ దినాన నేను స్విట్జర్లాండ్ కోసము చనిపోతాను. ఆమేన్, ఈ దినాన నేను స్విట్జర్లాండ్ కోసము చనిపోతాను. అయితే నీవేం చేయబోతున్నావు అని వారు అడిగారు. అతడు చెప్పాడు, మీరు కేవలం నన్ను వెంబడించి మీ యుద్ధ ఏమున్నదో వాటితో పోరాడండి. అతడు నిలబడి తన ఈటెను క్రింద పడవేశాడు. ఒక చిన్న పుల్లను తన చేతితో పట్టుకున్నాడు. అలాగు అలాగు తన చేతులు పైకెత్తి పెద్దగా కేక పెట్టాడు. అతడు పరుగుదీస్తూ కేక పెడుతూ, విడుదల కోసం మార్గమును సిద్ధపరచండి, అని కేకలు వేస్తున్నాడు. ఎంత త్వరగా పరిగెత్తాలో అంతగా సైన్యం వైపునకు పరిగెత్తి పరుగులు తీశాడు. అతడు అలా చేసి అందిన వారి ఈటలన్నీ అతను లొగవేసి ఆ విధంగా తన గుండెల్లోకి గుచ్చుకున్నాడు. చనిపోయాడు. అతడు తన ప్రాణ విడుకు ముందు వారితో ఇలాగ చెప్పాడు, భార్యతో బిడ్డతో ఉన్న ఒక చిన్న గృహం అక్కడ ఉన్నది, అక్కడికి నేను వెళుతున్నాను. నేను ఇప్పుడే కొనిన ఒక చిన్న గృహాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళుతున్నాను. నేను వారిని ప్రేమిస్తున్నాను, అయితే ఈ రోజు స్విట్జర్లాండ్ కోసము చనిపోతున్నాను. అతడు చెప్పాడు, దేశ రక్షణ కోసం నా ప్రాణం ఇచ్చుతున్నాను. అతడు వీరుడు, ఇక అక్కడి నుండి యుద్ధము లేదు. అంతటితో ఆగిపోయినది. ఆ విధమైన వీరధైర్యాన్ని ప్రదర్శించడం ద్వారా ఆ సైన్యాన్ని పెకలింపజేసినది. సైన్యము తబ్బిబులైపోయినది. స్విస్ ప్రజలు వారిపై రాళ్లు దొరలించారు. వారిని దేశం నుండి పరద్రోలారు. అప్పటి నుండి అది 100 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. చూశారా? అయితే ఓ సహోదరుడా, ఒక్క దినాన బుద్ధిహీనత, అనుమానం, మూఢనమ్మకాలు, భయభీతులను దేవుని ప్రజలు ఒక మూలకు తీవేశారు. ఏసుక్రీస్తులు అను నామము గల ఒకరు, ఏసుక్రీస్తు నామము గల ఒకరు ఈ దినాన ప్రజల కొరకు నేను చనిపోయాను అను ఒకరు, ఏసుక్రీస్తు నామము గల వారు ఒకరు ఉన్నారు. అవును, ఆయన సైన్యంతో ఆయన ఏమని చెప్పాడు? నన్ను వెంబడించి మీకు కలిగిన ప్రతి దానితో నాతో పోరాడండి. మీకు ఒక క్లబ్ ఉందా? క్లబ్తోనే పోరాడండి. భయపడవద్దు. నీకు ఒక కర్ర ఉన్నదా? కర్రతోనే పోరాడు. నీకు ఒక రాయి ఉన్నదా? రాయితోనే పోరాడు. ఏమున్నదో దానితోనే. అదే మన ప్రధాన నాయకుడు ఈ దినాన చెప్తున్నది. నేను దేవుని వాక్యాన్ని తీసుకున్నాను. నేను దయ్యాన్ని వాడి యొక్క బలాన్ని ఓడించాను. ఆయన వాడిన దేవుని వాక్యము చేత ముక్కలు ముక్కలుగా నరికాను. ఇప్పుడు నా యొద్ద ఏమున్నప్పటికీ, నీ యొక్క ఒక్క వాక్యం ఉన్నప్పటికీ, నిన్ను స్వస్థపరచువాడు నీ దేవుడిని యెహోవా అను ఒక్క మాట ఉన్నప్పటికీ, వాడి నరికివే వెంబడించు. ఆమేన్. మన నాయకుని వెంబడించు. అవునండి, ఆయన అతనిని నరికివేశాను. సతాను తన సుశీలమైన అందమైన రాజ్యములతో అన్నింటిలో ఎంతో అందంగా నవ నాగరికతతో ఉన్నాడు. మనతో పని లేదు. అవునది వాస్తవం. వాడు ఇంకా పొలములోని జంతువులన్నింటితో ఇంకా అమితమైన తెలివి గలవాడు. అవునండి, యేసు చెప్పాడు, దేవుని రాజ్య సంబంధుల కంటే ఈ లోక సంబంధులు యుక్తి గలవారు, తెలివైన వారు. మరిప్పుడు ఈ రెండు పోరాటాలు ఇప్పుడు ఒకటి ఒకటి కలుసుకుంటున్నవి. నేను ముగించవలసి ఉన్నది. రోగముదనేది భూమిని తాకు సమయం ఇదే. ఔషధ శాస్త్రం ముద్దుబారినంతగా అది ఉన్నది. ఇంకేమీ లేదు. దేవుని యొక్క చిన్న సైన్యం మౌన సహకారిణిగా ఉన్నది. సహోదరా, మరి ఒక ఆర్నాల్డ్ వాన్ వెంకెల్ కొరకు ఇది తరుణము. నిలువబట్టుకు మరి ఒక దైవ సేవకునికి ఇది తరుణం. ఒక ఏలియా అగుపించుటకు ఇది తరుణం. ఒకటి జరుగుటకు ఇది తరుణం. దేవుని సైన్యం మీ మనస్సును మోసుకునండి. ఒక్క నిమిషం అగవద్దు. నీ జ్ఞానేంద్రియ ద్వారా దయ్యం నీకిచ్చే ఏ దానికైనా ఆలోచించుకొరకై అయితే జ్ఞప్తించుకో. దేవుని వాక్యము ఎన్నడూ గతించదు. ఈ రెండు గొప్ప సైన్యాలు ఈ దినాన వచ్చుచున్న రీతిగా శత్రు వరద వలె వచ్చుచుండగా దేవుడు ఆయన చేస్తారని చెప్పాడు. దేవుని యొక్క ఆత్మ దానికి వ్యతిరేకంగా లేచును. అందులో నివగడవా? అవునండి. యాకూబు 4:7 మనం ఇలాగ బోధించబడుతున్నాము, అది చదువుకు నాకు సమయం లేదు. యాకూబు 4:7, అపవాదిని ఎదిరించుడి, ఊరికే అతడు వెళ్లిపడుసుమా, అయితే అతడు పారిపోవును. అపవాదిని ఎదిరించుడి. ఏ విధంగా దయ్యాన్ని ఎదిరిస్తావు? మన ప్రధాన నాయకుడు ఏమని చెప్పాడో అదే విధంగా వాక్యాన్ని తీసుకో. ఆ విధంగా నీవు అపవాదిని ఎదిరించగలుగుతావు దేవుని వాక్యము ద్వారా. అదే విధంగా జరిగినదో మన ప్రధాన యాజకుడు చెప్పినట్లుగా జరుగుతున్నది. మంచిది. ముగింపులో నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను. నీవు దాన్ని సిగ్గులేంది అని అనుకుంటున్నావు. ఒక చిన్న బిడ్డని అది ఎదుర్కొంటాడని నీవు అనుకుంటున్నావా? అతడు దేన్నే ఎదుర్కోగలడు? యేసుక్రీస్తును అతడు ఎదుర్కొన్నాడు. అతడు 3 ముష్టిధలతో ఆయన్ను వాడు ఎదుర్కొన్నాడు. అది నీకు తెలుసా? సాతాను ఏదో ఒక్కసారి ఎదుర్కొన్నాడు అనుకుంటావు. వాడు వ్యాధితో నేను ఎదుర్కొంటాడు. తిరిగి మరలా నీ యొద్దకు వచ్చి అద్భుత కార్యాలు జరిగే దినాలు గతించినవి అని ఎదుర్కొంటాడు. నీవు స్వస్థత పొందవు. దానికి ఇంకొకటి లేదు. అది వాస్తవమైన నీకు తెలుసా? అతడు యేసును 3 సార్లు ఎదుర్కొన్నాడు. దేవుని వాక్యమెడలా వాడి అవిశ్వాసము చేత ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి 3 సార్లు గట్టిగా ఎదుర్కొన్నాడు. యేసు వాక్యమై ఉండెను. నిజం. అతడిని నమ్మలేదు. నీవైతే నీవైనట్లయితే కొన్నిసార్లు ఈ దినాన వచ్చేదిగా ఇక్కడ వారు గట్టిగా ఎదుర్కొన్నాడు. ఇక్కడ వారు వచ్చి నీవు దేవుని కుమారుడు అయినట్లయితే ఒక అద్భుతము చూయించు. అది జరుగుడు నేను చూడవలను. సహోదరుడా, 3 గట్టి దెబ్బలతో నీవైనట్లయితే అని ఎదుర్కొన్నాడు. యేసు ఏమైండెను? యేసు దేవుని వాక్యమై ఉండెను. ఆయన వాక్యం, వాడు వాక్యమును ఎదుర్కొన్నాడు. మహిమ కలుగును కాక. నేను ఇప్పుడు బోధించుటకు ఎంతో అనుభూతిని పొందుతున్నాను. నేను యథార్థం చెప్తున్నాను. అవునది వాస్తవం. యేసు వాక్యమై ఉన్నాడు. ఆదిందు వాక్యమునను వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, మరియు వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించెను. యేసు వాక్యమై ఉండెను. ఆయన ఏమి చేశాడు? వాడిని ఆయన పేలికలుగా కత్తిరించాడు. ఓహో, నేను నిలుపు చేయబోతున్నాను. యేసు చేసిందేంటి? ఆయన వాక్యమై ఉన్నాడు. కాబట్టి వాక్యముతో సాతానును, వాడి మూడ ఎదురు దెబ్బలను ఆయన నరికాడు. అతడు తుఫాను రౌతుల వలె లేక మరుగు దాని వలె వాక్యమైన యేసు మీదకి ఎగిరి దూకాడు. యేసు ఆ వాక్యమును తీసుకుని ముక్కలు ముక్కలుగా చేశాడు. హల్లెలూయా. నిజం, వారిని ముక్కలుగా చేసి వాక్యముతో ఓడించాడు. చరా, వారు ఎదుర్కొనడము ముగిస్తుండగా జాగ్రత్తగా వినండి. అతని ఎదురు దెబ్బ ఏమై ఉంటున్నది? దేవుని వాక్యమును విశ్వసించకుండా ఉండుట, అది అతని దెబ్బ. అక్కడేది ఉన్నది ఈనాడు పోరాడినటువంటి మహా గొప్ప యుద్ధం. మీరు చూడగలరా, రెండు బలములు మాత్రమే ఉన్నవి, సాతానుడు మరియు దేవుడు. నీకు విరోధంగా సాతాను యొక్క ఆయుధం ఏది? నీ యొక్క ఆయుధాన్ని నీవు అపనమ్మకం పడినట్లుగా చేయుటే. వాడు నిన్ను ఆయుధాలు లేనివానిగా చేస్తున్నాడు. ఇప్పుడు మనం బహు జాగ్రత్తగా ఆలకిద్దాము, వినండి. నీ యొక్క ఆయుధము సమానమైనదని నీకు అపనమ్మకము కలిగించినట్లయితే, నీ యొక్క ఆయుధము అంత శక్తివంతమైనది కాదని నీవు నమ్మినట్లయితే, అతడు నిన్ను ఆయుధాలు లేనివానిగా చేస్తాడు. సోదర్ నెవిల్, మనం అది విడిచిపెట్టమని నిరీక్షిస్తున్నాము. చూడు, నీవు ఆ ఆయుధాన్ని అపనమ్మకం పడినట్లు అతడు చేసినట్లయితే, అతను నిన్ను ఆయుధాలు లేని వారిగా చేశాడు. నీవు దాని క్రింద పడితే నీ పోరాటం ముగిసినట్లే నీవు అయిపోతావు. ఆ ఆయుధను పట్టుకో, దాని క్రింద పెట్టవద్దు. అతని అవిశ్వాసాన్ని మనం చూద్దాం. ఓ నిమిషం, మరొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అనుభవశాలైన మీ ఉపయుక్తం కోసం నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ విద్యార్థుల మీరు రష్యాని గురించి మీ గడబిడలు కేరింతలు ఏంటి? బాంబు స్థావరాన్ని కట్టమని మీకు నేను చెప్తున్నట్లుగా మీరు వింటలేదు, అవును కదా? రష్యాని గురించి మీ గడబిడలు ఏంటి? రష్యా ఏమీ లేదు. వారు ఏ యుద్ధాల్లో జయించలేరు. ప్రపంచంలో ఏది జయించలేరు. కమ్యూనిజం లోకాన్ని జయించలేదు. ప్రజల విషయమేంటి? దేవుని వాక్యము అపజయం ఉందగలదా? వినండి, ఇది ఇప్పుడు టేప్ పైన ఉంటున్నది. ఈ టేపులు ఎక్కడెక్కడికి వెళ్ళుచున్నావో ప్రపంచమంతటితో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రజలను మీతోనూ మాట్లాడుతున్నాను. నాకు ఏమి జరిగినప్పటికీ మీరు ఇది నమ్మండి, రష్యా కమ్యూనిజం దేన్ని జయించలేదు. దేవుని వాక్యం అపజయం ఉందదు. రోమనిజం లోకాన్ని జయించబోతున్నది. దానియేలు దర్శనం తీసుకుందాము, అది దేవుని యొక్క వాక్యము. ఓ రాజైన నెబుకద్నెజరు, బంగారు శిరస్సు నీవే, బబులోను ఇంకొక రాజ్యం నీ తర్వాత వచ్చును, అది వెండి. అవునా? అది మాదీయులు, పారశ్రీకులు, ఇంకొకటి గ్రీకు, అలెగ్జాండర్ తర్వాత వచ్చునది. కమ్యూనిజం గురించి ఏమి చెప్పలేదు. రోమ్ ప్రపంచాన్ని జయిస్తున్నది. రోమరాజ్యంలో యేసుక్రీస్తు జన్మించాడు, హింసించబడ్డాడు. రోమ రాజ్యం ద్వారా ఇక్కడ ఆయన మొదటి రాకడ వచ్చినది. ఆయన రెండవ రాకడ ఇప్పుడు వస్తున్నది. అన్నిటికి తల్లి అయిన రోమా సంఘ శాఖల ద్వారా ఆయన వర్తమానము హింసించబడుతున్నది. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ రోము రాజ్యమును తురుము పెట్టుటకు ఆయన వస్తాడు. ఆయన తిరిగి వచ్చి రోమా రాజ్యమును తురుము పెట్టుటకై యూదులు ఎల్లప్పుడూ కూడా ఆయనకై ఎదురు చూస్తున్నారు. కథలిక్ గురుపీఠము లోకమందున్న అన్ని సంఘ శాఖలతో కలిసి ఇప్పుడు ఒక సంస్థాపకముగా వచ్చి కలయిచున్నవి. సంఘముల సమాఖ్యగా వాటికవి ఏకమవుతున్నవి. అది రష్యా కాదు, అది రోమ్. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అవును, రోమ్ కాకుండా ఎక్కడ కమ్యూనిజం పరిపాలిస్తుందో లేఖనము చూపు. మాదీయులు, పారసీకులు నెబుకద్నెజర్ తర్వాత వచ్చినదా? అవును. గ్రీకు వారి తర్వాత వచ్చినదా? అక్కడిని రోము తీసుకున్నదా? ఇప్పుడు మనకున్న రీతిగా 10 ఆట్మన్ పరిపాలనగా అది విడిపోయినదా? ఐసర్ ఓవర్ దాని అర్థము ఇనుము, ఖ్రుచ్చేవ్ అర్థము మట్టి. వారికి ఇక్కడే సమావేశం జరిగినదా? ఖ్రుచ్చేవ్ తన చెప్పు విడిచాడు. దానిని వివరంగా తెలుపుట కొరకు, విషయం తెలుచుటకై, ఆ విధంగా బల్లకొట్టు ప్రజలకు అది చూపుట కొరకై. సరే, నేటి దినాన ప్రజల్లో గల విశ్వాసం ఏంటి? విశ్వాసం ఎక్కడికి పోయినది? దేవుని యొక్క వాక్యం సత్యమని నమ్మవా? అది లేదు. నేటి దినాన బోధకుల సంగతి ఏంటి? కమ్యూనిజం. ప్రతి ఒక్క బోధకుడు కమ్యూనిజం తో పొట్లాడ ప్రయత్నం చేస్తున్నాడు. కమ్యూనిజం ఏమీ లేదు. విషయం దయ్యం నీ ముక్కు కిందనే ఒగ్గుతున్నది, మరి అది ఎరుగుటలేదు. అది రోమనిజం, సంఘశాఖల నైజం. రోము సంఘశాఖలకు తల్లి. బైబిల్ చెప్తున్నది ఆమె ఒక వేశ్య అని, ఆమె పిల్లలు వేశ్య పిల్లలని. దేవునికి వ్యతిరేకం, దేవుని వాక్యములకు విరోధం. సైనికులారా, వాక్యని పట్టుకోండి. కనికరము గల దూతలారా, వాక్యముతో నిలబడండి. నేను ఒక దినము నశిస్తాను, అయితే ఈ వాక్యము గతించదు. యవనస్తులైన మీరు ఇది నా తరములో జరగకపోతే మీరు చూస్తారు. అది విషయం. ఈ ఉదయవేళ వార్తలు మీరు విన్నారా? పోపు చుట్టుకొరకై మిసెస్ కెనడీ వెళ్ళుట. పోప్ ఏమని చెప్పాడు గమనిస్తున్నారా? లోకములోని అన్ని మతములు. ఓ, రాను ఆదివారం మరికొంత మనం పొందుకుందాం. చూశారా, రష్యాని గురించి భయపడవద్దు. రష్యా సముద్ర తీరాన చిన్న నుదుపురాయి. కమ్యూనిజం గురించి భయపడవద్దు. రోమనిజం సంఘములతో కలుస్తున్నప్పుడు అది గమనించండి. కమ్యూనిజం ప్రపంచాన్ని పరిపాలన చేస్తుందని లేఖనం ఎక్కడా లేఖనంలో రాయబడలేదు. ఏది ఎక్కడికి వెళ్ళినా నాకు అవసరం. నేను వాక్యం ద్వారానే వెళ్తాను. ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుంది రోమనిజం. రోమనిజం సంస్థాపక సంఘాలకు తల్లి. రోమ్ పుట్టే వరకు ఎటువంటి సంస్థాపక సంఘాలు లేవు. ప్రతి వారి కూడా అందులోని వచ్చిన వారి. బైబిల్ అలాగని చెప్తుంది. ఆమె వేష్యలకు తల్లి. దాన్ని గుర్చి అరపూడు నేను ఉండగలను, అయితే నేను ముందుకు సాగవలసి ఉన్నది. శత్రు మనల్ని ఎదుర్కొన్నప్పుడు నీవేమి చేయబోతున్నావు? ఓ, నేను చెప్తాను. నీ వచ్చి మా దానిలో చేరు. వెలుగుకు జారిపోయి రాజీ పడతావా? నిజమైన సైనికుడు కాదు. కానే కాదు, కాదండి. అప్పుడు మనం ఏమి చేయాలి? మనస్సుతో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు. అదే బైబిల్ మనకు చెప్తుంది. క్రీస్తులో ఉన్న మనస్సు మీలో ఉండనీయుడి. ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు? వాక్యముతో నిలిచిండు. అవునది వాస్తవం. వాక్యముతో ఉండు, తండ్రి వాక్యముతో ఉండు. ప్రతిసారి శత్రువును ఓడించడం. శత్రువుని ఎదుర్కొన్నప్పుడు అది చేయాలి, అది చేయాలి, అది చెప్పుకు ప్రయత్నిస్తే నీవేం చెప్తావు? వాక్యముతో ఉండు. అవును, అప్పుడు నీవేమి చేయబోతున్నావు? వాక్యాన్ని తీసుకో. వాక్యమంటే ఏంటి? బైబిల్ చెప్తుంది ఇక్కడ, ఇప్పుడే మనం చదివాము, దేవుని యొక్క ఆత్మ వాక్యమై ఉన్నది. చూసారా, ఇక్కడ చూడండి, రక్షణ అయిన శిరస్థానము ధరించుకుని ఖడ్గము. ఆత్మను ఖడ్గము, ఆత్మ యొక్క ఖడ్గము ఏంటది? ఆత్మ నీ మనస్సు గుండా వచ్చి లోపల ప్రవేశిస్తుంది. ఇంకా ఆత్మ యొక్క ఖడ్గము దేవుని యొక్క వాక్యము. ఏ విధంగా ఆ ఆత్మ పోరాడును? ఏ విధంగా పరిశుద్ధాత్మ పోరాడును? ఉద్రేకాలు, భావోద్రేకాలతోనా? వాక్యము, హృదయము. మహిమ. ఏ విధంగా అది పోరాడుతున్నది? భావోద్రేకాలతోనా? వాక్యముతో. వాక్యమని మనము చెప్పుదాం. వాక్యము ఆత్మ పోరాడినది దేవుని యొక్క వాక్యముతో. దేవుని యొక్క ఆత్మ నేరుగా దయ్యం వద్దకు వెళ్లి వ్రాయబడి ఉన్నది అని చెప్పును. ఆమేన్. వ్రాయబడి ఉన్నది. దయ్యం వెళ్లిపోతుంది. మనం ఏమి చేయాలి? దేవుని వాక్యమును అనే ఖడ్గము తీసుకో. బలమైన హస్తమైన విశ్వాసముతో దాన్ని బయటికి లాగు. ఓ, రెండంచుల గల ఖడ్గమును. ఎబ్రి 4లో బైబిల్ తెలుపుతున్నది అది రెండంచుల గల ఖడ్గమని. అది వచ్చుట పోవుట రెండిని కత్తిరించును. సహోదరుడా, అతను ఏం చేస్తాడు? వాక్యము తీసుకో, ఆత్మను తీసుకో. ఆత్మని హృదయంలోకి రానివ్వు. నీ మనస్సు తెరచి నీ వాక్యము సత్యము అని చెప్పు. నీవు దీన్ని చేయి సహోదరి. నీ వాక్యము సత్యము. ప్రభువా, నేను ఈ విధంగా భావించాను దానికి కాని, ఎవరేదైనా చెప్పిన దానికి కాని నేను లక్షించట్లేదు. నేను ప్రతి దారిని, ప్రతి నిరాశను, అవిశ్వాసమును, నాకున్న ప్రతి అనుమానాలను నేను నిలుపు చేస్తున్నాను. నాకున్న ప్రతి భావనను, యాతని, ప్రతి దానిని నేను బయటికి ఊదివేస్తున్నాను. అవన్నీ దాటవేస్తున్నాను. నేరుగా నా ఆత్మ ఎద్దుకే నేను వచ్చుచున్నాను. ఓ దేవా, దిగిరండి. నీవు చెప్తావు, నన్ను నీవు స్వతంత్ర జీవిగా చేసేవని చెప్పి నీవు నా కుమారుడు అని చెప్పావు. మంచిది, నా హృదయాన్ని, నా మనస్సు నేను తెరుచుకున్నాను. ప్రభుని యేసు, రండి లోపలికి. విశ్వాసము లాగు. ఆ ఆత్మ ఖడ్గము యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, హల్లెలూయా అని కేకవేయి. అమేన్. ఆ తరువాత నీ ముందున్న ప్రతి శత్రు నరికివేయి. అమేన్. అది అక్కడే ఉన్నది. ప్రతి శత్రువును నరుకు. ఆ పాత దెయ్యపు కథలు నీకు ఒక భావనిచ్చట్లయితే దాన్ని నరికివేయి. ప్రభు వాక్యము చెత్తని. అయితే మన బలము ప్రభు నందు ఆనందించుడియే నా బలము. నా ఎదురుని వెళ్లిపో, బాదు. వాడే నీ వాక్యముతో నరికివేయి. అది దయ్యము కాని, శత్రువు కాని, అది వ్యాధి కాని, అది ఏమైనప్పటికీ వాక్యమును తీసుకో. ఖడ్గము ఖడ్గంతో తీసుకో. ఉదర నీవు బాధినట్లయితే అది కదలనట్లు అగుపిస్తుంది. తిరిగి మరలా బాదు, మరలా బాదు, మరలా బాదు. ఒక రంధ్రం పడినంతగా బాదు. ఒక కోడి లేక పక్షురాదు తొంగిచూచేంతగా. ఆ పాతదైన వ్యాధి చిప్పలో నుండి నీకు నీవు తొంగిచూడు. నీ దారిని చేసుకుని హల్లెలూయా అని చెప్పు. ఏది మరొకటి ఎక్కడా? అమేన్. అదే యుద్ధం, అదే సైనికుడు, అదే సిలువ సైనికుడు. అవునండి, ప్రతి శత్రువును తన్నివేయ్. ఎందుకు? ఎందుకు మనం ముందుగా నిర్ణయించబడిన అబ్రహాము యొక్క రాజ సంతానమై ఉంటున్నాము? అబ్రహాము దేవుని వాక్యమునకు వ్యతిరేక్తమైన ప్రతి దానిని ఉపేక్షించాడు. అతని ముందున్న ప్రతి విధమైన అభ్యంతరమును అతను నరికివేశాడు. వారన్నారు, నీ భార్య బహు ఉద్రాలు అన్నారు. దారిలో నుండి దాన్ని అతను నరికివేశాడు. నీవిది చేయలేవు, నీవది చేయలేవు అని దయ్యం అన్నది. అబ్రహాము దాని దారిలో నుండి దాన్ని నరికివేశాడు. అతడు దాన్ని బాధి వేశాడు. అది నరకబడి వరకు అతడు దాన్ని బాదాడు. ప్రభువా, మరల తర్వాత ఎక్కడకు? అక్కడున్న గుడారం వద్దకు కదులు. అతడు వెళ్లిపోయి అక్కడ ఒక బలిపీఠము కట్టాడు. అక్కడికి చేరిన తర్వాత సాతాండు వచ్చి, ఇది మంచి స్థలము కాదు, నేను నీకు చెప్తున్నాను అని అన్నాడు. నేనిక్కడే ఉంటాను, నా స్థలమును విడిచిపెట్టు. అతడన్నాడు, హల్లెలూయా. లోతు అన్నాడు, నీవిక్కడికి వచ్చినట్లయితే బావుండును, ఇక్కడ మనకు బావుంటుంది, ఇక్కడ మనకు స్థలం సమస్తలు ఉన్నవి. నా భార్య పట్టణంలోని విద్యా సంస్థలకు తదితరమైన వాటికి ప్రధాని, నీవే ఇక్కడికి రావాల్సి ఉంటున్నది, నేను నీకు చెప్తున్నాను. శరా అన్నది, అబ్రహమా శరా, నోర్మోయ్, హల్లెలూయా, ఇక్కడనే ఉండు. దేవుడు నన్నించిన స్థలం ఇది, నేను నిలబడినదే ఇక్కడ. ఇక్కడే దేవుడు నన్ను ఉంచినది. మన బలమగు యేసు నామమునకే అన్ని శుభములు. దూతలు సాగిలపడును, రాజు తలభాగా తెచ్చి అందరికీ ప్రభువుకు ఆయనకు ధరింపచేయుడు. స్థిరమైన బండయ్యకు క్రీస్తు మీద నేను నిలబడదను. తదితర స్థలాలన్నీ కృంగుతున్న ఇసుకయే, తదితర స్థలాలన్నీ కృంగిపోవు ఇసుకయే. చివరికి మరణము సహా ప్రతిదీ ఇసుకను కుంగదీస్తున్నది. కదలని రాయగు క్రీస్తు మీద నేను నిలబడ్డాను. అబ్రహాము రాజసంతానం, రాజసంతానం. ఎందుకని? ఇంగ్లాండ్ దేశం యొక్క మహోత్కృష్టమైన సైన్యము, ఇంగ్లాండ్ యొక్క రాజరక్తం, రాజరికము, క్రీస్తు యొక్క రాజసంతానం, పరిశుద్ధాత్మ నిపబడిన సంఘము. ఏంటది? వాగ్దానాన్ని బట్టి రాజసంతానం. ఉద్రేకము చేత కాదు, కానీ దేవుని వాగ్దానం చేత. వారు దేవుని వాక్య వలన నిలబడతారు, వారి మార్గాన్ని చెక్కుతారు. హల్లెలూయా అని చుట్టూ కేకలు పెడతారు. చివరకు మరణం వచ్చి నీ చొక్కాయి ముంజే వరకు వచ్చినది అని చెప్పినా, యోర్ధాను ప్రక్కకు తప్పుకో, నేను దాటి వెళ్తున్నాను. దాని నుండి వాగ్దాన భూమికి నీ దారిని కత్తిరించు లేక నరికివేయ్. అమేన్. యుద్ధం జరిగిన తర్వాత ఏం జరిగినది? నేను ఇప్పుడు ముగిస్తున్నాను. నిజం, యుద్ధము ముగించబడిన తర్వాత పరిశుద్ధులు గృహానికి నడుస్తూ ఉండగా నేను ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏం జరిగినది? హిట్లర్ ఫ్రాన్స్ కు వెళ్ళినప్పుడు ఏమి జరిగినది? వారన్నారు, విమానాలు ఆకాశాన్ని కమ్మినట్టు వలన మీరు చూడలేరు. జర్మన్లు బాతునడుక చూశారా? నడిచి వెళ్తుండగా విజయాన్ని జరుపుకుంటూ, విజయ పండుగ జరుపుకుంటూ వారు నడిచి వెళ్లారు. కొన్ని మైళ్ళ వెనుక నుండి స్టాలిన్ రష్యా మీదకి వచ్చినప్పుడు ట్యాంకులన్నీ ఒకదాని వెనుక ఒకటి ఉండి బెర్లిన్ మీద బాంబు ఫిరంగులు కురిపించారు, ఏది విడవకుండా. అంతే, వారు వెళ్లిపోయారు. దానితో ఈ రష్యా సైనికులు ఒక వింతైన విషయాలు చేస్తూ పండుగ వలె జరిపించుకుంటున్నారు. అక్కడ నిజంగా ఏమి జరిగినది? వారు పండుగ జరుపుకుంటున్నది. ఒకప్పుడు లండన్ లో ఒక చిత్రంలో నేను చూశాను. అబ్బబ్బో, యుద్ధం ముగించబడిందని అది మనం విని అరుపులు అరుస్తూ ఈలలు వేస్తాం వేశాము. వేరులు తిరిగి వచ్చినప్పుడు వారినక్కడ మనం కలుసుకున్నాము. వారు కేకలు వేశారు, అరుపులు అరిశారు. నాకు ఒక బంధువుడు ఉన్నాడు, ఇలా అన్నాడు. బాగా గాయాలు తగిలిన ఆ యుద్ధవీరుడు పడకల నుండి లేవలేకపోయారు. కాబట్టి వారు వస్తున్న ఓడలో వారు చుట్టబడి వచ్చున్నారు. స్వాతంత్ర బొమ్మనికి బొమ్మను చుచ్చుకొరకై వారు చెప్పారు. అక్కడ ఉన్న పెద్దవారందరూ వారు అలాగే కేకలు వేసి ఆ విధముగా అక్కడ పడిపోయారు. అక్కడ స్వేచ్ఛ విగ్రహాన్ని వారు చూచినప్పుడు 4 సంవత్సరాల ఇంటికి దూరంగానే ఉండి పోరాడుతూ యుద్ధ అత్యవసర వాటి చేత ఉండిపోయారు. అయితే వారు ప్రేమించే ప్రియమైన భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి ఆ స్వేచ్ఛ విగ్రహాన్ని వద్ద ఉన్నారని వారికి తెలుసు. దేనికై వారు పోరాడుతున్నారు? దానికి వారు ప్రతిదులై ఉంటున్నారు. ఇళ్ళ మురుగునివి న్యూయార్క్ అంతా కేకలతో నిండిపోయినది. వారి వీరులు అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు అదంతా ఒక చిన్న విషయం. ఒకప్పుడు ఒక పెద్ద యుద్ధం ముగిసిన తర్వాత సీజర్ చెప్పాడు, మన శత్రువు మీద మనము జయం పొందిన ఈ ఘనమైన వేడుకలో నాతో కలిసి ప్రఖ్యాతి నిందిన యోధుడు లేక సైనికుడు నాతో ప్రయాణం చేయాలని నాశపడుతున్నాను అని అన్నాడు. ప్రత్యేక అధికారి వారి వారి వస్తువులను వారి డాలర్లను ప్రకాశింపచేశారు. నిజమైన సైనికులు నడిచిన రీతిగా అలా సాగిపోతూ ఉన్నారు. కొంతసేపు అయిన తర్వాత ఒక వృద్ధుడైన ఒకడు వచ్చి నిలుపు చేశాడు. అయ్యో, అతడు ఒక విధంగా కనిపిస్తున్నాడు, ఆరంభించిన వారిలాగా ఉన్నాడు. సీజర్ ఇలాగన్నాడు, ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగు, నీవు ఒక అధికారి వల్ల చివరికి వస్త్రాలు కూడా ధరించలేదే, ఇలారా, ఆ గాయాలు నీకెక్కడి నుంచి వచ్చినవి, యుద్ధభూమిలో అని అన్నాడు. అతడు, ఇక్కడికి ఎక్కిరా, నా పక్కన కూర్చున్న వాడు నీవే అని అన్నాడు. ఎందుకని, అతడు యుద్ధంలో ఉన్నవాడని అతడు చూయించాడు. ఓ దేవా, కెంపు రత్న రాయి పైన తన చేతిని నరుక్కొని ఒక ఉదాహరణ శ్లోకం పొందగలిగిన ఒక మనుషుడిపైన దయచూపు దేవా, యుద్ధపు గాయాలు నాకు కావాలి. పౌలు చెప్పిన రీతిగా యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం ముందు నేను ధరించి ఉన్నాను, అందుకనే నేను యుద్ధభూమిలో నేను యుద్ధం చేస్తాను. ఒకనొక దినాన మనకి గొప్ప ప్రధాన నాయకుడు వచ్చును. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత దేవుని సర్వాంగ కవచమును మనకు అనుగ్రహించున్నాడో, ఎవరైతే పోరాటాను కొరకై ఆయన వాక్యమును ఇచ్చున్నాడో, మన ప్రధాన నాయకుడు వచ్చి అక్క నిలబడినప్పుడు నేను ఆ రథములో అడుగుపెట్టి ఆయనతో కలిసి గృహానికి వెళ్లాలని ఆశపడుతున్నాను. మరి మీరు అప్పుడు నా చిన్న భార్యను చేతపట్టుకుని నా సహోదరులు వారి భార్యలు బిడ్డలు ఉండేట చూస్తున్నప్పుడు, దేవుని పరదేశంలో నుండి చూస్తూ వెళ్తున్నప్పుడు, దేవదూతలు ఆ మేఘాలలో వారి గీతాలను ఆ పైన ఆలాపన చేస్తూ ఆ విధంగా పడుతుండగా పండుగ వేడుకను గుర్చి మాట్లాడు. యుద్ధం ముగిసిన తర్వాత మనం కిరీటములు ధరిస్తాము. ఓ, ఈ ఉదయవేళలో ఉన్న శిలువ సైనికులారా, విశ్వాసమును ఆయుధాన్ని బయటకు తీయండి, ఈ ఆయుధాన్ని స్వీకరించండి. సహోదరి, నీ సంగతి నీవు సంసిద్ధమేనా? ఆ ఆయుధాన్ని బయటకు లాగి ఇలాగూ చెప్పు, దేవా, దయ్యం నాతో ఏమి చెప్పింది నాకు అనవసరం, ఎవరేమి చెప్పింది నాకు అనవసరం, ఏ ఉదయం నేను నమ్ముతున్నాను, నేనే నేను నేనుగా నమ్ముతున్నాను. గత దినం నేను చెప్పిన రీతిగా కొన్ని ఆదివారాల కిందట నేను అనుకుంటున్నాను, ఒకరి ఒక కల వచ్చినది. ఆ కలలో దయ్యం ఒక చిన్న వస్తువుగా ఉండి అతని ఎదుగు పరిగెత్తుకుని వచ్చినది. అతడు బు అని అంటూ వెనుకకు పరిగెత్తాడు. దయ్యం పెద్దదైపోయింది. బు అంటూ వెనుకకు ఎగిరాడు. దయ్యం పెద్దయిపోయింది. చివరకు దయ్యం పెద్దయిపోయి అతను జయించడానికి వస్తున్నది. ఒక దానితో అతడు పోరాడవలసినదని అతనికి తెలుసు. కాబట్టి చూట్టూరా చూశాడు. అతని యొద్ పోరాటకు ఏమీ లేదు. అతను చాలు. అతడు అలాగ బైబిల్ తీసుకున్నాడు. దయ్యం అన్నది బు, వాడి వెనకాలనే ఇతనన్నాడు బు అన్నాడు. దయ్యం చిన్నదిగా చిన్నదిగా చిన్నదైపోయినది. చివరకు దేవుని వాక్యము చేత అతడు దానిని చచ్చేంత వరకు బాధాడు. సైనికులైన మీరు, సహోదరి నీవు ఆ వాక్యములు తీసుకుని ఈ విధంగా చెప్పు, ఇలాగూ వ్రాయబడి ఉన్నది, ఆమేన్, నేను చనిపోవట్లేదు, నేను జీవించనై ఉన్నాను, నేను ఈ మందిరంలో కూర్చొని మిగతా వారందరితో ఆయన మంచితనముతో నేను దేవుని స్తుతిస్తాను. అశుద్ధులారా, మీరు దాన్ని నమ్ముతున్నారా? ఆమేన్. మనం తలవంచుకుందాము. ఓ ప్రభువైన దేవా, ఆకాశానికి భూమికి సృష్టికర్త, నీవు ఇంకా దేవుడివై ఉన్నావని ఈ దినమందు తెలియబండు కాక. నేనంతగా బోధించినప్పటికీ, నేను సంగతులు చెప్పినప్పటికీ కాదు, కాని ప్రభువా, నీ యొద్ద నుండి వచ్చు వాక్యమే తుది నిర్ణయం అవుతున్నది. వ్యాధిగ్రస్తులకు పోలికగా లేక గుర్తింపుగా ఇక్కడ చేతి రుమాలు పెట్టబడి ఉన్నవి. పరలోకపు తండ్రి, నేను నా చేతులను వాటిపై పెడుతుండగా వాటిలో ఒక్కొక్క దానిపైన నీ ఆశీర్వాదము బలము దిగనిమ్మని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, యేసుక్రీస్తు నామమున నీ పరిశుద్ధమైన సన్నిధితో నీవు ఈ చేతి రుమాలు అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ఎందుకనగా అది నీ యొక్క వాక్యము, అది వాక్యములకు వ్యతిరేకమైనది కాదు, అయితే అది వాక్యముల్లో చెప్పబడినది. పౌలు శరీరముకు తగిన చేతి గుడ్లైనను నడికట్టైనను రోగులు ఎందుకు తెచ్చినప్పుడు రోగులు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. మేము పరిశుద్ధుల పౌలుము కాదు, అయితే నీవింకా దేవుడు, నీవింకా అదే పరిశుద్ధాత్మవు. నీవు ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని స్వస్థతపరచమని ప్రభుని యేసు నామమున చేతులు ఈ చేతి రుమాలపైన పెడుతున్నాను. ఇక్కడ పడుకలో ఒక అందమైన చిన్నమ్మాయి, ఒక చిన్నమ్మాయి పడి ఉన్నది ప్రభువా. ఆమె బ్రతకలేకున్నది. సాతాను ఆమెకు కీడు చేసినది. ఈ భూపై ఉన్న ప్రియమైన వైద్యులు ఆ బిడ్డను బ్రతికించడం కొరకు ఎంతో ప్రయత్నం చేశారు. అనుమానము లేదు, వారిది చేయలేరు. వారు ఎటు తోచని స్థితిలో ఉండిపోయారు. ఏమి చేయాలో వారికి తెలియదు. అయితే ప్రభువా, రాయబడిన మరొక అధ్యాయం ఉండినందుకు నేను ఎంతగో ఆనందిస్తున్నాను. మేము మరి యొక్క పుటను తిరగవేయగలము. ఈ పుటలో గొప్ప వైద్యుడు వచ్చి చూడటం మేము చూస్తున్నాం. వారిని సంప్రదించుటకై ఈ ఉదయం మేము ఆయనను పిలుచుచున్నాము. ఇప్పుడు ప్రభువా, నీ వాక్యమునందు ఇది ఈ విధంగా వ్రాయబడలేదా? నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. ప్రభువా, నేను విశ్వాసిని కానట్లయితే ఇప్పుడే నన్ను ఒకనిగా చేయము. ఈ చిన్నమ్మాయి విశ్వాసి కాకపోతే ఆమెను ఇప్పుడే ఒకదానిగా చేయము. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. రోగుల మీద వారు చేతులుచ్చినప్పుడు వారు స్వస్థతను ఎదురు. అది ఇంకా వ్రాయబడెను. నా నామమున వారు దయ్యములు వెళ్లగొట్టుదురు. ప్రభువా, అవి నీ యొక్క మాటలు, అవి నీవే, అవి నీ యొక్క మాట, అది నీ యొక్క మాట. ఇప్పుడు నీ యొక్క దాసులుగా నీవు చెప్పిన రీతిగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరిందురో నేను వారి మధ్య ఉంటాను. ఒక విషయమై మీరు ఏకీపించి దేన్ని అడుగుదరో అది మీరు పొందుకుంటారు. దేవా, బహుశా ఈ బిడ్డ ఈ ఉదయవేళ భవనంలో ఉన్న వారందరికంటే బహు వ్యాధితో ఉన్న వ్యక్తి కావచ్చును. ఆమెంతో వ్యాధితో ఉన్నది. కాబట్టి మేము అందరము ఏకీపిస్తూ ఇక్కడ నిలబడిన ప్రతి సైనికుడితో ఏకీపించున్నాం. ఇక్కడ ఉన్న ఈ చిన్న గుంపు అబ్రహాముక రాజ సంతానమే నిలబడి ఉన్నది. ఇప్పుడు మేము సతాను మీదకి వెళ్తున్నాము, సతాను మీదకి సంసిద్ధపడి వచ్చుచున్నాము. ఎందుకనగా మా యుద్ధాయుధాలు తలుక్కు తలుక్కుబడుచున్నవి, రంగులు ప్రవహించుచున్నవి. ఈ బిడ్డ కొరకై స్త్రీ పురుషులు ఖడ్గములు పట్టుకుని నీ మీదకి ముందుకు నడిచి వస్తున్నారు. సతనా, ఆమెలో ఉండి బయటికి రా, ఆ బిడ్డను విడిచిపెట్టు. ఒక్క జీవుగల దేవుని సైన్యముగా నిన్ను లెక్క చేయట్లేదు. యేసుక్రీస్తు నామమున ఆమెను విడిచిపెట్టు. నేనే వెళ్లి ఆమె పైన చేతులు పెట్టబోతున్నాను. సతనా, ఈ బిడ్డను నీవు బంధించున్నావు. ఈ కీడు నీవే చేశావు. నీవు మానవుని కంటే మించిన విజ్జోడువని నాకు తెలుసు. అయితే నీవు నా ప్రభువునకు సమజోడువు కదుసుమా. కాబట్టి నేను ఆయన నమ్మను వచ్చుచున్నాను. ఆమెను విడిచిపెట్టు. దయ్యపు ఆత్మ, ఆమెను విడిచిపెట్టు. వ్యాధి దయ్యమా, ఈ బిడ్డ నుండి బయటికి రా. ఈ రోజు నుండి ఆమె విడుదల నుందును కాక. యేసుక్రీస్తు నామమున నేను నీకు అనబెట్టుచున్నాను. ప్రభువైన దేవా, చనిపోయిన వాణ్ణి లేపి నీవు దేవుడు అని నిరూపించుకున్నావు. నీవే ఈ యవనస్త్రీకి ఆరోగ్య బలములు తిరిగి ప్రసాదించండి. తిరిగి ఆమె ఈ భవనంలో నిలబడు కాక. దయ్యం ఆమెలో నుండి వెళ్లిపోవును. ఆమె స్వస్థత నందును. దేవుని మహిమ ఘనత కొరకు ఆమె బ్రతుకును కాక. అది పలుకబడినది, ఇప్పుడు ఇది జరుగును కాక. నాకు ప్రార్థన కావాలి, నేను జబ్బుగా ఉన్నాను, దేవుడు నాకు కావాలి అనేవారు మీ చేతులు పైకెత్తాలనుకున్నవారు ఉన్నారా? ఎంత సమయం అనుకున్నదో నాకు తెలియదు, కానీ ప్రజలు ఇక్కడ జరిగిపోవుటకు మనకు తగినంత సమయం ఉన్నది. ఆ విధంగా నేను మంచి నమ్మకము కలిగినట్లుగా భావిస్తున్నాను. అవును అవును, బిల్లి, నీవు ఇక్కడికి వచ్చి ఈ ఒక భాగంలోని వారిని తీసుకు. ఈ ప్రక్కన వారిని మాత్రమే, ఈ భాగంలోని వారిని మొదట రానివ్వండి, ఆ తర్వాత వెనుక భాగం వారిని, ఆ తర్వాత అక్కడ దారుల మధ్య ఉన్నవారు, ఆ తర్వాత ఆ విధంగా వారిని తీసుకుందాం. ఇప్పుడు సహోదరు నేవిల్ తదితర సేవకుల సహోదరులు ఇక్కడే నా ప్రక్క నిలబడమని కోరుతున్నాను. తిరిగి వారిని దారుల్లోకి తీసుకుని వెళ్ళగలుగుతారు మీరు. మంచిది మంచిది. ఎంతమంది మీలో సర్వంగ కవచాన్ని ధరించుకుని ఉన్నారు? ఇప్పుడు మార్పు కలిగి వెళ్తున్నారు. ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళు. సైనికులని మీరందరూ ఖడ్గము లాగండి. శిలువ సైనికులారా, ఖడ్గము లాగి ముందుకు నడవండి, ముందుకే నడవండి. క్రీస్తును గట్టి బండపైన నేను నిలబడి ఉన్నాను. మిగతాదంతా కూలిపోతున్న ఇసుక. ప్రక్కగా రండి, ఇక్కడ ప్రక్కగా. వారు వచ్చినప్పుడు అందరూ ప్రార్థనలో ఉండండి. యేసు నామములో ఈ స్త్రీ స్వస్థపరచబడు కాక. ఆమేన్. నీ ఖడ్గాన్ని దొయ్యి, కేకతో నీ కుడిపార్శ్వను ఇచ్చు. క్రైస్తవ సైనికులారా, యుద్ధమునకు వెళ్ళినట్లు యేసు సిలువతో ముందుకు సాగండి. సదనా ప్రకటతలుగు సైనికులారా, ఏంటి విషయం? మనం జయించగలమని మీరు తలంచట్లేదా? ఆయన ఎప్పుడూ జయించాడు. యేసుక్రీస్తులో మనము అత్యధిక విజయ శిలురం. ప్రతి దయ్యం ప్రతిదీ వెళ్ళగొట్టబడినది. ఆమేన్. నా సహోదరులారా, ఇక్కడికి రండి. మీరు స్వస్థపరచబడాలని నేను ప్రార్థిస్తున్నాను. చివరికి నా సహోదరుడు డాక్, అతని స్వస్థపరచు తండ్రి. యేసు నామములో, యేసుక్రీస్తు నామములో ఈ స్త్రీని స్వస్థపరచు. వెనకాలన్న సహోదరులను నేను అడగవలసి ఉండెను. ప్రతి చోట ఆకాశానికి భూమికి సృష్టికర్త, ఓ ప్రభుణ దేవా, ఆమె హృదయంలో ఏమున్నదో నీకు తెలుసు దేవా. దాని కూర్చుందంతా నీకే తెలియను. నేను తల్లికై తండ్రి కొరకై ఇద్దరి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున నేను అప్పజెప్తున్నాను. దేవా, నా సహోదరుతో ఉండుము. సంవత్సరాతరబడి బలహీనపడి ప్రాకులాడుతూ ఈ స్త్రీ శరీరమును మరణము తీసుకోవాలని ఉండెను. ఇప్పుడు యేసు నామమున, యేసుక్రీస్తు నామమున ప్రభువా, ఈ చిన్న బాలికను ఆశీర్వదించమని ఆశీర్వదించుము ప్రభువా. అక్కడున్న పాఠశాలలోని యుద్ధాలు ఏమేమి ఆమె ఎదుర్కొంటుందని నాకు తెలుసు. నీవు దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయవేళ ఆమె ఖడ్గాన్ని దూచి ముందుకు సాగిపోవును కాక. అందుకే ఈ పుస్తకం ప్రభువా, నీ నామమున నేను నిన్ను స్తుతిస్తున్నాను. దేవా, నా సహోదరిని దీవించు, అతని అక్కలను తీర్చుము. మా ప్రభుని యేసు నామములోనేది పలికితిని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అర్పణ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మేము అర్పిస్తున్నాము. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మేము అర్పణ చేస్తున్నాము. యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మేము అర్పణ చేస్తున్నాము. యేసుక్రీస్తు నామమున. యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున నా సహోదరిని స్వస్థపరచు. యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున. దేవా, ఈ మీకు సహాయం చెయ్యి. యేసు నామములు దేవా, యేసుక్రీస్తు నామములు దేవా, యేసు నామములు, యేసు నామములు, యేసుక్రీస్తు నామములు నా సహోదరిని స్వస్థపరచము. యేసు నామములు. మీరు అర్థం చేసుకున్నారా? ఓ దేవా, ఇరియొద్దు నుండి ఇది వెళ్ళుడు కాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. అందుకో సహోదరి. ఓ దేవా, ప్రశస్తమైన ఈ యవ్వన హృదయం ఈ బాధలన్నీ అనుభవిస్తుందని ఎరిగి దేవా నేను ప్రార్థన చేస్తున్నాను. హెడ్ ఖడ్గాన్ని లాగు, యేసు నామములో ముందుకు సాగిపోవు. ఓ దేవా, ఈ స్త్రీని స్వస్థపరచుము, అతని మనవి అంగీకరించుము, కష్ట సమయంలో ఖడ్గాన్ని అతని ఎదురు తీయనుకాక. ఓ దేవా, ఈ ఉదయం నీవిది చేయాలని తండ్రివైన దేవా, మా సహోదరిని నీవు స్వస్థపరిచి బాగు చేయలేని ప్రార్థిస్తున్నాను యేసుక్రీస్తు నామమున. దేవా, మా సహోదరిని నీవు స్వస్థపరిచి బాగు చేయలేని ప్రార్థిస్తున్నాను యేసుక్రీస్తు నామములు. తండ్రివైన దేవా, మా సహోదరిని నీవు స్వస్థపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మా సహోదరిని స్వస్థపరచు తండ్రి. యేసు నామములో మా సహోదరిని స్వస్థపరచము. యేసు నామమున ప్రార్థిస్తున్నాం దేవా, ఈ స్త్రీని స్వస్థపరచము. ఓ దేవా, అతని దీవించు తండ్రి. ప్రభువా, ఆ వృద్ధుడైన వారిని మేము ఎలాగూ ప్రేమించవలను, అతని విన్నపమును నీవు మన్నించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మా పరలోకపు తండ్రి, నా సహోదరుని కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఓ దేవా, శిలువ సైనికుడు ఈ ఉదయం అతను తన ఖడ్గాన్ని దూచి ముందుకు సాగి వెళ్ళాను. దేవా, ఇది దయచేయండి. ఓ ప్రభువా, అతని విన్నపం అంగీకరించండి. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. ప్రభువా, నీవు అతని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అతని హృదయంలోని ఆశను అతనికి దయచేయండి యేసుక్రీస్తు నామములు. ఓ పరలోకపు తండ్రి, ఈ చిన్న సువార్త సేవకుడు అతని గొంతుక దేవా నీవు చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు దేవుని ఘనమైన సైన్యం ముందుకు సాగుతున్నప్పుడు, ఖడ్గాలు పైకెత్తి ముందుకు సాగుతున్నప్పుడు ఆమెకు విజయం దయచేయండి ప్రభువా. ఆమె యొక్క భర్త క్యాన్సర్తో చనిపోతూ క్యాన్సర్ పడకపై నుండి తీసుకుని వచ్చారు. వైద్యులు ఆశ్ర విడవగా అతడు వెళ్లిపోయాడు. సిలువ సైనికుడుగా ఈ ఉదయం అతని ఇక్కడ ఉన్నాడు. అతని బలపరచండి ప్రభువా. నీ పరిచర్య కొరకు ఏ సున్నాములో ప్రార్థిస్తున్నాము. ఇక్కడ నీకు ఒక చిన్న బోధకుని విషయం మరొకటి. రండి సహోదరు కిడ్ ఈ మనిషిడు ఈ మధ్యలో క్యాన్సర్ తో చనిపోతున్నప్పుడు ఆసుపత్రి ఇంటికి పంపించి వేశారు. 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం పడకలో పనులు పెట్టారు. అతని వైద్యుడు కొద్ది దినాలే బ్రతుకుని చెప్పాడు, బ్రతుకుతాడని చెప్పాడు. ఒక ఉదయం అతని కొరకు ప్రార్థించుటకు పెందలకన్నే వెళ్లాం. సరిగ్గా నీలాగే ఎటువంటి దాన్ని చిహ్నమైనా వారు కనుగొనలేకపోయారు. అతడు స్వస్థత పొందాడు. ఆమేన్. అప్పుడున్న దానికంటే ఇప్పుడు బలంగా ఉన్నాడు అతడు. బహుశా నేను పుట్టుక ముందు నుండి అతడు అతని భార్య సువార్త పొలంలో ఉన్నారు. ఇప్పుడు అతడు ఇక్కడ ఉన్నాడు. 55 సంవత్సరాలు నేను భూమి మీద జన్మించక మునిపే వారు సువార్త ప్రకటన చేస్తున్నారు. మరి అతడు ఇక్కడ స్వస్థత పొందాడు. 75 సంవత్సరాలు లేదా 81 సంవత్సరాలు 2 వారాల ఉజ్జీవ కుటుంబం జరిగించాడు. 2 వారాల ఉజ్జీవం ప్రతి రాత్రి బోధించాడు. 81 సంవత్సరాల వయస్కుడు అతడు. వృద్ధ దశలో ఉండి క్యాన్సర్ నుండి స్వస్థత పొందుకున్నాడు. సరే సహోదరి, ఇప్పుడు ఇది నీ సమయం. నీవు నమ్ముతున్నావా? ముందుకు సాగిపోతున్న క్రైస్తవ సైనికులు, మంచిది సహోదరి. నీవు మీలో ప్రతి ఒక్కరు మనమేమి చేయబోతున్నాము? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మనమేమి చేద్దాం? ఇక్కడ విలాడుదామా? సతనా, నీ ఓడిపోయావు. మేము నీ మీదకి వస్తున్నాం. మేము వాగ్దాన భూమికి సాగిపోతున్నాం, తాగుతున్నాం. ఏంటది, జెరుబ్బాబెలెదుటనున్న ఈ పర్వతమేంటి? నీ ఎదుట నిలబడిన ఇది ఎవరు? నీవు చదును భూమిగా అవుదవు, చదును భూమి అవుదవు. ఎందుకని? 2 ఇంచుల ఖడ్గముతో నేలమట్టం చేస్తాం మనం. అవును.
Our word into battle.
హల్లెలూయా. వారు ఏమి చేశారు? ఇశ్రాయేల్ కొరకు యుద్ధంలో మొదటి ఒకటి వెళుతున్నది. ఆ మొదటిది ఏంటి? హాటిలో పడేవారు ముందు వెళ్తారు, మొదట వెళ్తారు. ఏది వెంబడిస్తుంది? మందస్సం, తర్వాత యుద్ధం. మంచిది, ఇప్పుడు నీవది నమ్ముతున్నావా? ముందుకు సాగుతున్న క్రైస్తవ సైనికులు, మనం పడుకుందాం. మనం ప్రతి అనుమానాన్ని పెరికివేద్దాం. మనకు నిలబడి యుద్ధానికి సాగుదాం. ప్రతి ఒక్కరు నిలబడండి. అని చెప్పండి. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా? మనం విజయశీలురం. ప్రతి శత్రువు ఎక్కడ ఉన్నాడు? మన పాదాల క్రింద. ఈ దినమందు మన వివరం క్రీస్తులో లేచున్న వారము. ఇప్పుడు ఇది అయిపోయినది సహోదరి, నీవు నమ్ముతున్నావా? ఇంటికి వెళ్ళు. నువ్వు బాగుగా ఉన్నావా? ఆమె బాగా ఉన్నదని ఇప్పుడు ఆమె చెప్తున్నది. ప్రతిదీ బాగున్నది. అక్కడున్న వారు ఎంతమంది బాగుగా ఉన్నట్లు భావిస్తున్నారు? వారు కేకలు వేయగా గోడలు కులిపోయేవి. అమేన్. వారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అమేన్. వారు పట్టణాన్ని తీసుకున్నారు. అమేన్. అమేన్. మీరు ఆయన నమ్ముతున్నారా? ఈ రాత్రి కూడా మర్చిపోవద్దు. ఈ రాత్రి సోదరు నెవిల్ ఇక్కడ నుండి మనకు ఒక మంచి వర్తమానం తెస్తాడు. ఆదివారం, రాను ఆదివారం ప్రభుచితమైతే ఇక్కడ ఉంటాను. మనం జరుగుతూ కథలు పెడదాం. ఆన్వర్డ్ క్రిస్టియన్ సోల్జర్స్, పడుకుందాం. పడుతూ భవనం నుండి మనం పెడదాం. మరి ఈ రోజు నుండి ఆ ఖడ్గాన్ని ఇక వరలో పెట్టకండి, బయటికి లాగండి. మనం జయిద్దాం. వారు జయించుతూ జయించుతూ వెళ్లిపోయేది. మంచిది, మరలా మొదటి వచ్చాం. క్రైస్తవ సైనికులారా, యుద్ధానికి వెళ్ళినట్లుగా ముందుకు సాగండి. ఏసు సిలువ మన ముందు ఉండగా